ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ. ప్రియమైన ఆత్మబంధువులారు, సంవత్సరానికి ఒక రోజున ఈ తాడినాడు గ్రామం వస్తున్నాం. అందులో ముఖ్యంగా తాడినాడులో అట్టకట్టలో ఏ విధంగా అయితే అంకిత భావంతో ఉన్న భక్తులు ఎలా ఉన్నారో, అలాగే తాడినాడులో కూడా అంకిత భావంతో ఉన్న భక్తులు ఉన్నారు. అట్టకట్లు వెళ్ళినా, ఇలాగ తాడినాడు వచ్చినా, ఇదే బృందావనం గోకులం వెళ్ళినట్టు ఉంటుంది. అంటే వాళ్ళు ఎటు గాలి ఇస్తే అటు వెళ్ళిపోయే భక్తులు కాదు, స్థిరంగా స్థిరచిత్తం ఉంది. ఆ స్థిరచిత్తం కూడా ఎంత పుణ్యబలం ఉంటేనే కానివ్వండదు. స్థిరచిత్తం ఉన్నవాళ్ళు తాడినాడులో ఉన్న భక్తులు, తర్వాత అట్టకట్టలో ఉన్న భక్తులు. ఇక్కడికి ముఖ్యంగా తాడినాడులో చాలామంది భక్తులు ఉన్నప్పటికీ మన చేకూరి సుబ్బరాజు గారు, వారి ధర్మపత్ని సరోజిని, చాలామంది భక్తులు ఉన్నప్పటికీ ఆ భక్తులు అందరి తరఫున వీరు ఆహ్వానించటం, సంవత్సరానికి ఒకసారి ఈ గ్రామానికి రావటం జరుగుతుంది. అంటే వారి భక్తికి మేము స్వాధీనం అవుతున్నాం, వారి భక్తి పట్ల మేము మనం చెల్లిస్తున్నాం, వారికున్న భక్తిని మీ తరఫున నా తరఫున వారికున్న భక్తికి పరమేశ్వరుడు వారికి జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని, వైరాగ్యాన్ని, లాంగ్ లైఫ్ని ఇవన్నీ ప్రసాదించవలసిందిగా భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇందులో ఈ ప్రపంచం, మనం ఈ ప్రపంచంలోకి రాకముందు ఎక్కడున్నాం, మళ్ళీ ప్రపంచంలోకి వచ్చాం, శరీరం విడిచిపెట్టాక ఎక్కడికి వెళ్ళిపోతాం, మన ఇంట్లో మన కుటుంబ సభ్యులకి మనకున్న సంబంధం ఏంటి, సమాజానికి మనకున్న సంబంధం ఏంటి, ప్రపంచానికి మనకున్న సంబంధం ఏంటి, ఇటువంటి ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయి. ఒకసారి ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళకి మనకి సంబంధం ఏంటి, వాళ్ళకి మనకి ఏదైనా అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళకి మనకి సంబంధం ఏంటి అని అనిపిస్తూ ఉంటుంది, ఈ సమాజానికి మనకి సంబంధం ఏంటి అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, ఎక్కడ తెలియని చోట నుంచి వచ్చాం, దూర తీరాలకు వెళ్ళిపోతున్నాం, మన శరీరం విడిచిపెట్టి ఈ రాకెక్కడి నుంచి ఈ పోకెక్కడికి వెళ్ళిపోతున్నాం, ఈ లోకంలోకి ఎందుకు వచ్చినట్టు, మనం ఏం సాధించినట్టు, ఏం పొందినట్టు అని ఎప్పుడైనా మనలో మనకి ప్రశ్నలు అన్నీ వస్తూ ఉంటాయి. ఇలాగ అనేక జన్మల్లో విచారణ చేసుకుని, ఈ ప్రశ్నలు వేసుకుని విచారణ చేసుకుని విచారణ చేసుకుని విచారణ చేసుకుని జీవితం అంటే ఏమిటి, ఈ శరీరం అంటే ఏమిటి, మనస్సు అంటే ఏమిటి, ఇటువంటి ప్రశ్నలన్నీ వేసుకుంటూ ఈ అవస్థ ఏంటి, నిద్ర అవస్థ ఏంటి, సపన అవస్థ ఏంటి, జాగ్రత్త అవస్థ ఏంటి, నిద్రలో కూడా మనస్సు అనేక వస్తువులను కల్పించుకుంటుంది, అనేక మనుషుల్ని కల్పించుకుంటుంది, నిద్రలో కూడా చావులు చూస్తున్నాం, అలాగే జాగ్రత్త అవస్థలో కూడా వస్తువును చూస్తున్నాం, మనుషులను చూస్తున్నాం, జయం చూస్తున్నాం, అపజయం చూస్తున్నాం, ఇవన్నీ చూస్తున్నాం. అది మనసు కల్పితమే, ఇది మనసు కల్పితమే, ఆ జాగ్రత్త అవస్థకి స్వప్నావస్థకి తేడా ఏమిటి, ఇటువంటి ఏదో అనుకుంటూ ఉంటాం. భక్తి ఉన్నవాడు అనుకుంటాడు, భక్తి లేనివాడు అనుకుంటూ ఉంటాడు ఈ మాటలన్నీ కూడా. చివరికి ఇటువంటి సందేహాలు, ఇటువంటి ప్రశ్నలు, ఇటువంటి ఘర్షణలు, ఇటువంటి ఆవేశాలు, ఇటువంటి ఉద్రేకాలు, ఇటువంటి విచారణలు, ఇటువంటి ప్రశ్న పరంపరలు, మనం ఏదిగా ఉన్నామో ఆ ఆత్మస్థితిలో, ఆ జ్ఞానస్థితిలో, ఆ బ్రాహ్మ్య స్థితిలో, ఆ బ్రహ్మానందంలో మనం ఐక్యం అయ్యే వరకు ఇటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి, ఇటువంటి ఘర్షణలు వస్తూ ఉంటాయి, ఇటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి. ఆత్మజ్ఞానం కలిగే వరకు ఇలాగేదో సందేహాలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, ఏదో కల్పించుకుంటూ ఉంటాం, బాధలు పడుతూ ఉంటాం. ఇవన్నిటికీ పర్యవసానం, ఇవన్నిటికీ సంపూర్తి ఏంటంటే మన హృదయంలో ఉన్నటువంటి ఆ భగవంతుడిలో మనం ఐక్యం అయ్యే వరకు ఇటువంటి ఘర్షణలు తప్పు. విష్ణు సహస్రనామాల్లో ఒక మాట ఉంది, త్రిదశ సాక్షి అని. మూడు దశల్లో సాక్షిగా ఉంటాడు పరమేశ్వరుడు, మూడు అవస్థల్లో సాక్షిగా ఉంటాడు. త్రిదశ సాక్షి అని ఒక నామం వస్తుంది, అది గుర్తు నాకు, విష్ణు సహస్రనామాల్లో వస్తుంది. ఒక అవస్థకే సాక్షిగా ఉండడు, మూడు అవస్థలకి సాక్షిగా ఉంటాడు భగవంతుడు అని మహావిష్ణువు. శివకేశవుడికి భేదం ఏమి లేదు. శివుని అర్చన చేస్తే విష్ణువుని అర్చన చేసినట్టే, విష్ణువుని అర్చన చేస్తే శివుని అర్చన చేసినట్టే, భేదమేమి లేదు. ఉంటే భేదాలేముంటే మన మనసులో ఉన్నాయి, కానీ శివకేశవుల్లో భేదాలేమీ లేదు. ఊరికే వస్తువు ఒకటే, రూపాలు తేడా. మన ఉపాసన కోసం భగవంతుని రూపాలు ధరిస్తున్నాడు, అది మన కోసమే. త్రిదశ సాక్షి అని పరమేశ్వరుడికి సాక్షి అని చూచేవాడు. మనం రోజు మూడు అవస్థలు చూస్తున్నాం. ఒకటి జాగ్రత్త అవస్థ, రెండు సప్నావస్థ, మూడు నిద్రావస్థ. ఈ మూడు అవస్థల్లో కూడా సాక్షిగా ఉండేవాడు. మన జాగ్రత్త అవస్థలో మనకు వచ్చే తలంపులకు సాక్షిగా ఉంటాడు, మనకున్న గుణాలకి సాక్షిగా ఉంటాడు, తర్వాత మనం చేస్తున్న కర్మకి సాక్షిగా ఉంటాడు, అన్నిటికి సాక్షిగా ఉంటాడు, అజాగ్రత్తగా ఉండడు, జాగ్రత్తగా ఉంటాడు. నేను చెప్పే ప్రతి మాట ఇక్కడ టేప్ ఎలా రికార్డ్ చేస్తుందో, భగవంతుడు నాకు జాగ్రత్త అవస్థలో నేను చేస్తున్న పనులు, నా శరీరంతో చేస్తున్న పనులు, మనస్సుకు వచ్చే తలంపులు అన్నిటినీ రికార్డ్ చేసి ఉంచుతాడు జాగ్రత్త అవస్థలో. అలాగే జాగ్రత్త అవస్థలో ఉన్నవాడే మళ్ళీ స్వప్న అవస్థలో కూడా ఉంటాడు. అలా కంటిన్యూ, వాడి వేడి వీడి వేడి కాదు, వీడే మహావిష్ణువు వ్యాపించిన వాడు. మూడవస్థల్లో వ్యాపించున్నాడు, లోకంలో వ్యాపించున్నాడు, ఆకాశంలో వ్యాపించున్నాడు, భూమి మీద వ్యాపించున్నాడు, ఈ కాకుండా మిగతా ప్రాంతంలో కూడా వ్యాపించున్నాడు. వాడే విష్ణువు, వాడే విశ్వం. విష్ణు సహస్రనామాల్లో మొదటి నామం విశ్వం, తర్వాత విష్ణువు. విష్ణువు అంటే వ్యాపించిన వాడని, బ్రహ్మం అంటే విశ్వరూపంలో ఉన్నవాడు ఎవడో కాదు, పరమేశ్వరుడే ఈ రూపంలో కనిపిస్తున్నాడు మీకు అని విశ్వశబ్దం ముందు చెప్పి, విష్ణువు విశ్వరూపంలో ఉన్నాడని చెప్పి, విశ్వరూపంలో ఉన్నవాడు ఎవడో అనుకుంటున్నారేమో, పరాయివాడు కాదని వెంటనే రెండో శబ్దంలో విష్ణువు అని చెప్పాడు విష్ణు సహస్రనామాల్లో. మీరందరూ అవకాశం ఉంటే విష్ణు సహస్రనామాల్లో అభిరుచి పెంచుకోండి. శంకరాచార్యుల వారు ఎంత అద్వైతైనప్పటికీ, మహామేధావు అయినప్పటికీ, గొప్ప రచయిత, మిస్టిక్, ఫిలాసఫర్లు, పొయ్యట్టు, రిఫార్మర్ ఈయన ఉన్నప్పటికీ, ఆ విష్ణు సహస్రనామాల దగ్గరికి వచ్చేటప్పటికైనా అది ఉపనిషత్తుడు సమానం అని చెప్పాడు. మనం ఏదో దేవుడి పేర్లు అనుకోవచ్చు కదని శంకరాచార్యులు వారు అన్నారు, అది ఉపనిషత్తుడు సమానం అన్నారు. ఆయన జీవితంలో మొట్టమొదట విష్ణు సహస్రనామాలకి భాష్యం రాశాడు. చివరికి ఆయన శరీరం విడిచిపెట్టి కైలాసానికి వెళ్ళేటప్పుడు మటుకి ఆ చివరి గ్రంథం వివేక చూడమని రాశాడు. వివేక చూడమని ఆయన స్వతంత్ర గ్రంథం, ఉపనిషత్తుల సారం. వివేక చూడమని ఆయన స్వతంత్ర గ్రంథం, స్వతంత్ర గ్రంథం. విష్ణు సహస్రనామాలు మనకి భీష్ముడి చేత కృష్ణుడి సమక్షంలో, వాసుదేవ సమక్షంలో, భగవంతుడి సమక్షంలో, వాసుదేవుడి సమక్షంలో భీష్ముడి చేత చెప్పబడ్డాయి ధర్మరాజుకి. మొత్తం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని జపాలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని సత్కర్మలు చేసినా, ఈ అన్నిటి ఫలితం ఏ దేవుణ్ణి ఆరాధించడం వస్తుందంటే విష్ణు సహస్రనామాలు భీష్ముడి చేత చెప్పబడ్డ ధర్మరాజుకి. మహాభారతంలో మానవుడు ఇప్పుడు ఎంతమంది ఉన్నాం మనం, ఎంతో ప్రపంచంలో అనేక మంది మనస్తత్వాలు గల వాళ్ళు ఉన్నారు. దేహాలు వేరు, రంగులు వేరు, మనస్సు వేరు, గుణాలు వేరు, లోపలటువంటి చైతన్యం ఒకటే, అందులో తేడా ఏమీ లేదు. కానీ ప్రపంచంలో ఎన్ని రకాల మనుషులు ఉన్నారో, ఎన్ని రకాల మనస్తత్వం ఉన్న వాళ్ళు, అందరి గురించి మహాభారతంలో వ్యాసుడు చిత్రీకరించాడు. ఒక మానవ స్వభావం ఎలా ఉంటుంది, ఈ అసూయ ఎలా ఉంటుంది, కార్పణ్యం ఎలా ఉంటుంది, ద్వేషం ఎలా ఉంటుంది, మరి అయితే కోపం ఎలా ఉంటుంది అని మానవ స్వభావం గురించి ఎంత లోతుగా విశ్లేషణ చేశాడు మహాభారతంలో ఆ ముసలివాడు వ్యాసుడు. అందులో మూడు దీపాలు కనిపిస్తాయి. సముద్రం ఒడ్డిన లైట్ హౌస్లు ఎలా ఉంటాయో ఆ మహాభారతంలో మూడు లైట్ హౌస్లు కనిపిస్తాయి. భారతం కథ, అందులో నీతి, ఆ ప్రవాహం, అదంతా సరే సరే. కానీ మూడు లైట్ హౌస్లు అందులో కనిపిస్తాయి. ఒకటి సనస్సు జాతీయం, సనస్సు జాతుడు సనత్ కుమారుడని. ఆ సనస్సు జాతీయంలో సనస్సు జాతుడు చెప్పినటువంటి బోధ, అది మహాభారతంలో అది లైట్ హౌస్ లాంటిది. రెండు విష్ణు సహస్రనామాలు, అదొక లైట్ హౌస్. తర్వాత మూడు భగవద్గీత. ఈ సనస్సు జాతీయము, భగవద్గీత, విష్ణు సహస్రనామాలు మూడు మహాభారతంలో ఉన్నాయి. మహాభారతం కథ సరే సరే, ఈ మూడు లైట్ హౌస్. పెద్ద పెద్ద అరిన హిమాలయ పర్వతాలు లాంటి పెద్ద పెద్ద పర్వతాలు, పెద్ద పెద్ద కొండలు ఈ మూడు. అలాగే శంకరాచార్యులు వారు ఈ మూడాటికి విష్ణు సహస్రం వాళ్ళకి భాష్యం రాశాడు, భగవద్గీతకు భాష్యం రాశాడు, బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశాడు. బ్రహ్మసూత్రాలు ఆయన స్వతంత్ర రచన, ఉపనిషత్తులకి భాష్యం రాశాడు ఆచార్యస్వాములు వారు. ఇప్పుడు విష్ణు సహస్రనామాలు, ఇప్పుడు ఎందుకు ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే, విష్ణు సహస్రనామాలు విశ్వం ముందు, విశ్వం విష్ణువు అంటే విశ్వం అంతా వ్యాపించి ఉన్నవాడే ఈవిడ. విశ్వం విశ్వం రూపంలో ఉన్నవాడు పరాయవాడు కాదు, భగవంతుడే విశ్వ రూపంలో ఉన్నాడు. తర్వాత వెంటనే చెప్పి విశ్వం తర్వాత విష్ణువు అని చెప్పాడు. ఎవడో పరాయవాడు అనుకుంటున్నారేమో, ఈ దేవకోటి రూపంలో ఉన్నవాడు, వస్తుకోటి రూపంలో ఉన్నవాడు, ఈ ప్రకృతి రూపంలో ఉన్నవాడు, ఈ పంచభూతాల రూపంలో ఉన్నవాడు పరాయవాడు కాదు, విష్ణువే విశ్వరూపంలో ఉన్నాడని విష్ణు సహస్రనామాలో చెప్పాడు. అందరూ ఈ మాట వస్తుంది త్రిదశ అధ్యక్ష పరమేశ్వరుడు. మన మీటింగ్లు పెట్టినప్పుడు అధ్యక్షుడు వహిస్తాం కదండి, అలా మూడు దశలకి అధ్యక్షుడిగా ఉన్నాడు మహావిష్ణు. ఒకటి జాగ్రత్త అవస్థ, మూడు స్వప్న అవస్థ. వీడు వేరు వాడు వేరు కదా. ఈ జాగ్రత్త అవస్థలో ఎవడైతే పరమేశ్వరుడు మన హృదయంలో అంతర్యామిగా ఎవడైతే ఉన్నాడో వాడే స్వప్న అవస్థలో కూడా ఉన్నాడు. మనకు చూడండి, కొంచెంసారి మంచి స్వప్నాలు వస్తాయి, ఒకసారి చెడ్డ స్వప్నాలు వస్తాయి. మన సంస్కారాలు బట్టి మనకు స్వప్నాలు వస్తాయి, మన కోరికలను బట్టి మనకు స్వప్నాలు వస్తాయి, తర్వాత రాబోయే సంఘటనలు కూడా మనకు ఒకసారి స్వప్నాల్లో వస్తాయి. ఒకసారి స్వప్నంలో వచ్చింది మనం ఎంత ఆప్ చేసుకుందామో జరిగిపోతూ ఉంటుంది. రాబోయే సంఘటనలు కూడా ఒకసారి స్వప్నంలో వస్తూ ఉంటాయి. మనకి రామానుజం అని పెద్ద మ్యాథమెటిషియన్ ఉన్నాడు, తమిళనాడు వాడు, చాలా పెద్ద మ్యాథమెటిషియన్. ఆయన ఎస్ఎల్సి 3 సార్లు ఫెయిల్ అయిపోయాడు, చాలా గొప్పవాడు. ఎందుకు ఫెయిల్ అయిపోయాడంటే ఆయనకి లెక్కలు పెచ్చ. ఆయనకి ఎస్ఎల్సీలో ఎలా చేసాడంటే, మొత్తం 10 లెక్కలు ఇచ్చి 8 లెక్కలు చేయమంటారు. ఈయన ఏం చేసేవాడంటే, మొదటి లెక్కే 10 మోడల్స్లో చేసేవాడు. ఈ టైం అయిపోయింది, పేపర్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయేవాడు. అలా 2 సంవత్సరాలు ఫెయిల్ అయిపోయాడు. కానీ ఆ లెక్చర్ టీచర్ ఏమనుకోవాలంటే, ఇంత మేధావి చదివి మరి మార్కులు వేయడానికి 1 లెక్కే 10 మోడల్లో చేసేవాడు. అంటే వాడు తెలివితేటలు లెక్చర్ చూపి పాస్ అవుతాం ఫెయిల్ అవుతాం వదిలేసాడు. ఉడికే వాడి ప్రతిభాడు బ్రెయిన్ ఆ లెక్చర్కి చూపించటం, ఫెయిల్ అయిపోయి ఇంటికి వచ్చేవాడు. మహామేధావు రామానుజం. ఆయన భార్య మొన్నటి వరకు బతికుంది, 96 ఏళ్ళు. ఆయన అయితే 45 సంవత్సరంలో చనిపోయాడు. ఆయన భార్య మొన్నటి వరకు బతికుంది, రామానుజం భార్య. వాడు స్వగ్రామ కుంభకోణం, మహామేధావు. సరే, ఏదైతే మొత్తం ఏదైతే ఎస్ఎల్సి పూర్తి చేశాడు, తర్వాత పోర్ట్లో మెడ్రాస్ పోర్ట్లో ఉద్యోగం వచ్చింది, ఏదో చిన్న ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం ఏదో 10 నిమిషాలు చేసేసి పై ఆఫీసర్ లేనప్పుడు చూసి ఆయనకు లెక్కలు అంటే ఇష్టం, లెక్కలు చేసుకుంటూ ఎవరో చేయలేని లెక్కలు చేస్తా ఉండేవాడు, కాగిత మొక్కల మీద వేసుకుని. ఇదంతా మీకు ఎందుకు చెబుతున్నానంటే, ఆయన చెప్పేదట అర్థం కాని లెక్కలు జీవి ఆయనకు స్వప్నంలో వచ్చి ఆ లెక్క ఎలా చెయ్యాలని చెప్పేదట సరస్వతిదేవి. ఆయనే చెప్పాడు రామాను, ఏంటి నీ లెక్కలు చేసా, ఈ లెక్క మన బుర్రకు అందటం లేదని నిద్రపోదు, అలా నిద్రపోయేటప్పుడు స్వప్నంలో దేవి కనిపించి ఎలా చెయ్యాలి లెక్క అని చెప్పాను. నేను గౌరవింపబడుతున్నాను, ఇదంతా నాకు ఈ జ్ఞానపీక్ష దేవి పెట్టింది, గౌరీదేవి. ఓం గౌరీదేవ్యై నమః, ఓం కృష్ణాయ నమః, రామాయ నమః, ఓం గౌరీదేవ్యై నమః, లక్ష్మీదేవ్యై నమః. ఆ గౌరీదేవి నాకు స్వప్నంలో చెప్పి నాకు తెలియని ప్రాబ్లమ్స్ దారి చూపించేదని చెప్పాడు. ఇది రామానుజం. తర్వాత అతను ఇక్కడ మెడ్రాస్ వాళ్ళు ఎవడని తెలివితేటలు గుర్తించలేదు, ఆయన తెలివితేటలు ఇంగ్లాండ్ వాళ్ళు గుర్తించారు. తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళాడు, మహామేధావి. ప్రపంచంలో ఉన్నటువంటి మ్యాథ్స్లో గొప్ప, అత్యంత ఇంతవరకు ప్రపంచంలో లెక్కల్లో పుట్టినటువంటి వాళ్ళు అత్యంత ప్రతిభావంతులు రామానుజం ఒకడు. ఆయన తమిళ ఎన్నో, ఆయన స్వగ్రామం కుంభకోణం ఉండటం, ట్రిపుల్ కేన్లో ఉండేవాడు. పార్థసారథి కోవిల్ అని ఉంది మెడ్రాసులో, ట్రిపుల్ కేన్ అని నివాసం, అక్కడ ట్రిపుల్ కేన్లో ఉండేవాడు. చివరికి చనిపోవడం కూడా ట్రిపుల్ కేన్ చనిపోయాడు. అంటే ప్రపంచంలోని మేధావులందరూ ఆయన తెలివితేటలు గుర్తించాక అప్పుడు ఇండియా గుర్తించింది. ఇండియాకి ముందు గుర్తించడం చేత కాదు వీళ్ళకి, ఆ యోగ్యత లేదు, అర్హత లేదు, ఆ స్టాండర్డ్ అందుకోవటానికి ఇక్కడ డెడికేషన్ లేదు, ఒక రీసెర్చ్ వింగ్ లేదు, ఎనాలిసిస్ లేదు. ఇక్కడ కంచి ఎప్పుడు ఎప్పుడు ఉద్యోగం వచ్చేసి ఎప్పుడు చదివైపోతున్నాయి, ఎప్పుడు పట్టా వచ్చేస్తున్నాయి, ఎప్పుడు జీతం తెచ్చేసుకుంటాం, ఇదే కదా డెడికేషన్ లేదు, సబ్జెక్ట్ మీద డెడికేషన్ లేదు. ఎవడో ఇప్పుడు విక్రమ్ కనిపిస్తున్నాడు హైదరాబాద్, విక్రమ్ అతనికి ఏదైనా 20 ఏళ్ళ తర్వాత నోబెల్ ప్రైజ్ రావచ్చు, అతనికి డెడికేషన్ కనిపిస్తుంది. మన ఇండియాలో నోబెల్ ప్రైజ్లు వచ్చిన వాళ్ళు కూడా బాగా తక్కువే, సివి రామన్ గారికి వచ్చింది, వాళ్ళ అన్నయ్య గారి అబ్బాయికి వచ్చింది, తర్వాత రవీంద్రనాథ్ ట్యాగూర్కి వచ్చింది, ముగ్గురికి వచ్చింది ఇంతవరకు. ట్యాగూర్కేమో సాహిత్యంలో వచ్చింది, సివి రామన్ గారికి ఫిజిక్స్లో వచ్చింది, వాళ్ళ అన్నయ్య గారి అబ్బాయికి కూడా ఫిజిక్స్లోనే ఇంకో భాగం, ఫిజిక్స్లో చాలా భాగాలు ఉన్నాయి, అందరూ ఒక అబ్బాయికి, వాళ్ళ అన్నయ్య గారి అబ్బాయికి ఒకటి వచ్చింది. ఒకే ఫ్యామిలీలో 2 నోబెల్ ప్రైజ్లు వచ్చినాయి ఒకే కుటుంబంలో. ఎందుకు చెప్తున్నామంటే, తర్వాత ఈ జాగ్రత్త అవస్థ త్రిదశ ఉష్ణ శాస్త్రనామాలో చెప్పాను కదా, 3 దశల్లో అధ్యక్షుడిగా ఉంటాడని, పారిపోవటానికి వీల్లేదని, మనం ఎక్కడికి పారిపోవటానికి వీల్లేదు, లోపల ఉంటాడు, అంతర్యామగా ఉంటాడు, వాడిని తప్పించుకోవడానికి వీల్లేదు. ప్రతి మాట నేను ఏదైనా ఒక మాట మాట్లాడుతుంటే ఆ మాటకు ఎందుకు సాక్షిగా ఉంటాడు, తలంపుకు సాక్షిగా ఉంటాడు, శరీరంతో చేసే పనికి సాక్షిగా ఉంటాడు, ఒక మాటలో చెప్పాలంటే మీకు సర్వసాక్షి, సర్వానికి సాక్షిగా ఉంటాడు. ఇంకా నిద్ర ఉంది, స్వప్నం అయిపోయింది, తర్వాత జాగ్రత్త అవస్థ ఇంకా నిద్రలోకి వెళ్ళిపోతాం అందరం. ఒక రాత్రి నిద్ర లేకపోతే ఆ బద్ధకం 6 నెలలు ఉంటుంది. సరే నిద్ర చెడగొట్టుకోకూడదు, సాధ్యమైనంత టైంకి నిద్రపోవాలి. ఏం చేద్దంటే నిద్ర వల్ల ఏమవుతుందంటే మనకి బాగా నిద్రపడతాంటే కొన్ని తగ్గని రోగాలు కూడా తగ్గుతాయి, బాగా నిద్రపడతాంటే నిద్రలో మన శరీరం మనసు విశ్రాంతి తీసుకుంటాయి, శరీరం ఒకటి మనస్సు నిద్రలో విశ్రాంతి తీసుకుంటే అంత స్లీప్ కూడా అవసరం, అది ప్రకృతి ధర్మం, ఆ స్లీప్ కూడా అవసరం. ఒక రాత్రి కనుక మీకు నిద్ర పట్టకపోతే భగవంతుని ప్రార్థిస్తారు నిద్ర పట్టేలా చేయమని, ఆ నిద్ర దేవతను ప్రార్థిస్తారు. నిద్రలేకపోతే మతి ఉండదు మీకు, గంటలేదో తెల్లవారదు. నిద్ర దేవతను అందరూ నిద్ర దేవుని ప్రార్థిస్తారు మీకు నిద్ర పట్టకపోతే, అందుకే పట్టకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్లీపింగ్ పిలిచి మింగుతారు, సేవ చేస్తారు. తర్వాత నిద్రలో గాఢ నిద్రలో గాఢ నిద్రకు కూడా సాక్షిగా ఉంటాడు. గాఢ నిద్రకు ఇప్పుడు చూడండి, రాత్రి ఎంత బాగా నిద్ర పట్టిందండి, మాకు ఊరి తెలియకుండా పట్టేసిందండి. ఏమో 9 ఇంటికి నిద్రపోయామండి, పొద్దున్న 6 ఇంటి వరకు ఏం తెలియలేదండి, ఎంత నిద్ర పట్టింది, ఎంత నిద్ర పట్టింది, మొద్దిలా పట్టేసిందండి అంటాం. ఎంత గొప్ప నిద్ర పట్టిందండి ఈ రాత్రి, ఎంత ఆనందంగా ఉందాం, ఎంత బాగా నిద్ర పట్టిందని చెప్తున్నాం. అంటే మనం నిద్రపోతున్నప్పటికీ నిద్ర లేకుండా ఒకడు ఉండి ఆ నిద్రను చూస్తున్నాడు బడే విష్ణువు, అంటే నిద్ర కూడా అధ్యక్షుడు వహిస్తున్నాడు. బాగా నిద్ర పట్టిందంటే మనం బాగా నిద్రపోవటానికి నిద్రను కూడా వాడు చూస్తున్నాడు, వాడు విట్నెస్ గా ఉన్నాడు మన నిద్రకి. అంచేది బాగా నిద్రపోయామని మనం చెప్పగలుగుతున్నాం, ఆ సాక్షి అక్కడ ఉన్నాడు. ఇందుకే రమణ మహర్షి గారి సిద్ధాంతం అంతా ఇక్కడ ఉంది. 3 అవస్థల్లో ఉన్నాడు, గాఢ నిద్రలో కూడా ఉన్నాడు. గాఢ నిద్రలో మనకు దేహానికి సంబంధించిన విషయాలు ఉండవు, మనసుకు సంబంధించిన విషయాలు ఉండవు, కులగోత్తరాలు ఉండవు, ఈ సెక్స్కు సంబంధించిన విషయాలు ఉండవు, ఈ భారతదేశంలో ఉన్నాం, అమెరికాలో ఉన్నాం, ఈ ప్రాంతీయ తత్వం ఉండదు, కులతత్వం ఉండదు, మతతత్వం ఉండదు, దేవతల గొడవ ఉండదు. బాడీ లెస్, గాఢ నిద్ర గురించి చెప్తారు, బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, గాడ్ లెస్, ప్రతిదీ లెస్సే ఇంకా. కానీ అన్ని లెస్ అయినప్పటికీ మనం ఉన్నాం, ఏమీ లేదు కానీ మనం ఉన్నాం, మనం లేకుండా పోలేదు మనం ఉన్నాం. ఇక్కడ వస్తాడు భగవాన్ సిద్ధాంతం అంతా ఇక్కడే ఆధారపడింది. ఆ గాఢ నిద్రలో ఏమీ లేదు, బాడీ లేదు, శరీరం గొడవ లేదు, మనస్సు గొడవ లేదు, ప్రపంచం గొడవ లేదు, లాభ నష్టాలు గొడవ లేదు, సెక్స్ గొడవ లేదు, నీకు జయాపజయములు గొడవ లేదు, ఏ కులగోత్రాలు గొడవ లేదు, ఏమీ లేకుండా నువ్వు అక్కడ ఉన్నావా లేదా, ఉన్నావు గాఢ నిద్రలో ఉన్నావు. ఆ గాఢ నిద్రలో ఉన్న దేవుడు కూడా అది ఎక్కడికి పారిపోలేదు, అది జాగ్రత్త అవస్థలో కూడా ఉన్నాడు. గాఢ నిద్రలో ఉన్న దేవుడే జాగ్రత్త అవస్థలో ఉన్నాడు. ఈ గాఢ నిద్రలో ఏదైతే నీకు తెలియకుండా దేహంలోంచి మనస్సులోంచి లోకంలోంచి విడుదల పొంది గాఢ నిద్రలోకి వెళుతున్నావు, ఆ స్థితి సాధన చేసి జాగ్రత్త అవస్థలో పొందు, అప్పుడు నీకు మోక్షం వస్తున్నాను. ఇది రమణ సిద్ధాంతం. గాఢ నిద్రలో నువ్వు తెలియకుండా వెళ్ళిపోతున్నావు, దేహాన్ని విడిచిపెట్టి, మనసును విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి, పరిసరాలను విడిచిపెట్టి, బంధువులు విడిచిపెట్టి, స్నేహితుని విడిచిపెట్టి, నీ ప్రాపర్టీ, నీ బ్యాంక్ అకౌంట్, నీ పొలాలు, ఉత్తర పొలం, దక్షిణ పొలం, పడమర పొలం, ఈ పొలాలన్నీ విడిచిపెట్టి, చేపల చెరువులు, ఇంకో చెరువులు ఎన్ని ఉన్నా అన్నిటితో సంబంధం లేకుండా మీరు హ్యాపీగా ఉండగలుగుతున్నారు గాఢ నిద్రలో. ఆ గాఢ నిద్రలో ఇవన్నీ లేనప్పుడు కూడా ఒకడు ఉన్నాడు గాఢ, నువ్వు ఉన్నావు అక్కడ, నువ్వు ఉన్నావు. ఆ గాఢ నిద్రలో ఇవన్నీ లేకుండా కూడా ఎవడైతే ఉన్నాడో ఇప్పుడు కూడా ఉన్నాడు, ఎక్కడైతే పడుకో గాఢ నిద్రలో నీకు తెలియకుండా ఇవన్నీ సెపరేట్ అవుతున్నావు. ఇప్పుడు జాగ్రత్త అవస్థలు ఇవన్నీ సెపరేట్ చేసుకుంటే ఇది కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదని ఆ గాఢ నిద్రలో ఉన్నాడు కాదు, జాగ్రత్త అవస్థలో ఉన్నాడు, వెళ్ళి వాడిని పట్టుకో, అప్పటికయ్యా నీకు అమృతానుభవం, మృత్యువుని జయించి బయటకు వస్తావని ఇది సిద్ధాంతం. అదే అమృతానుభవం అంటే నీకు ఆనంద స్థితి అప్పుడు నువ్వు పొందుతావు. ఆ ఉత్కృష్టమైన స్థితి, ఉదాత్తమైన స్థితి, అది వర్ణించడానికి వీలులేనటువంటి స్థితిని మనం పొందుతాం. ఆ స్థితి జాగ్రత్త అవస్థలో పొందటానికి మనం ప్రయత్నం చేయాలి. దానికే ఆ స్థితిని నిద్రావస్థలో ఏ స్థితిలో పొందామో ఆ స్థితిని జాగ్రత్త అవస్థలో పొందటానికి మనం చేస్తున్న ప్రయత్నాన్నే దానికి ఒక ముద్దు పేరు పెట్టారు సాధన అని. అంటే మనం సాధన అంటే ఏం లేదు, మనం చేస్తున్నటువంటి ప్రయత్నం. దానికే నువ్వు ఈ అన్నింటినీ తప్పించుకుని లోపలికి వెళ్ళాలంటే కృష్ణుడు గీతలో ఏమని చెప్పాడంటే యజ్ఞదాన తపస్సులు విడిచిపెట్టకండి. యజ్ఞం అంటే ఏమి లేదు, సత్కర్మ. యజ్ఞం అంటే ఏంటి? సత్కర్మ అంటే ఒక పని క్రమంగా చేయటం. ఒక సత్కర్మని క్రమంగా చేయటం, మంచిగా మాట్లాడటం, మంచి ఆలోచనతో నిండి ఉండటం, చేసి కర్మ సత్కర్మ అయి ఉండటం, చేసి కర్మ సత్కర్మ అయి ఉండటం. ఇది ప్రపంచ రూపంలో ఉన్నాడు ఆవిడ విష్ణువే. అంటే నువ్వు కర్మరూపంలో భగవంతుని ఆరాధిస్తున్నావు, పూజిస్తున్నావు. అదే నువ్వు సత్కర్మ చేస్తున్నావంటే కర్మరూపంలో భగవంతుని ఆరాధిస్తున్నావు. అసలు మనం ఇంకా లోతుకెళ్ళి ఆలోచిస్తే భౌతికానికి ఆధ్యాత్మికానికి తేడా లేదు. ఇది భౌతికం, ఇది ఆధ్యాత్మికం, ఇది భౌతికం, ఇది ఆధ్యాత్మికం విడదీసుకుంటాం మనం. అది భౌతికానికి ఆధ్యాత్మికానికి తేడా లేదు. అసలు అమృతానుభవం పొందిన వాడికి దేహం ఉన్నా దేహం లేకపోయినా చావుకి పుట్టికి చనిపోయిన అనంతర జీవితానికి కూడా వాడికి భేదం కనిపించదు. ఎవడికి అమృతానుభవం పొందిన వాడికి? అది ఆధ్యాత్మికం భౌతికం అని భేదం లేదు. మనం లోతుకెళ్ళి డెప్త్కెళ్ళి ఆలోచిస్తే అంచేది. ఇక్కడ ఏమన్నాడంటే యజ్ఞదాన తపస్సులు అంటే యజ్ఞదానం అంటే పని చక్కగా చేయటం కూడా యోగంతో సమానం. పని చక్కగా చేయటం కూడా యోగంతో సమానం. ఇప్పుడు ఆంజనేయ స్వామిని మనం అందరం ఆరాధిస్తున్నాం. కర్మ ఫలకాంక్షలు దానిస్తాం అంటే దేవుడై కూర్చున్నాడు ఆంజనేయ స్వామి. కర్మ ఫలకాంక్ష ఆంజనేయ స్వామికి, ఇంకా రాముడు ఎప్పుడైనా సొంత పని చేసుకున్నాడు కదేమో ఆంజనేయ స్వామికి సొంత పని లేదు. రాముడు ఒకవేళ ఏదైనా సొంత పని చేసుకున్నాడేమో కానీ ఆంజనేయ స్వామి సొంత పని అంటే ఏం చేసుకు, ఫలకాంక్ష లేకుండా 100% ఫలకాంక్ష లేకుండా చేసుకున్నాడు. ఆయన ఫలకాంక్ష లేకుండా పనిచేసి ఆంజనేయ స్వామి దేవుడయ్యాడు. ఇప్పుడు ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ వల్ల దేవుళ్ళు అయిపోదాం అన్న ప్రయత్నం. ఒక సాధన లేదు, పూజ లేదు, అడ్వర్టైజ్మెంట్లు చేసేసుకుని దేవుళ్ళు అయిపోదాం అని పేరు. అడ్వర్టైజ్మెంట్లు చేసుకుని రాజకీయ నాయకులు అయిపోదాం, అడ్వర్టైజ్మెంట్లు చేసుకుని మనం దేవతలతో సమానం అయిపోదాం, అడ్వర్టైజ్మెంట్లు చేసుకుని దేవుడి కింద అయిపోదాం. ఎలా అవుతాం? ఇవన్నీ కలియుగంలో ఉన్న దోషాలు. సాధన చేసి దేవుడు అవుదాం అనుకుంటే పర్వాలేదు, అడ్వర్టైజ్మెంట్ చేసుకుని దేవుడు అయిపోదామని. అడ్వర్టైజ్మెంట్ అవుతాడని, అడ్వర్టైజ్మెంట్ వల్ల నువ్వు దేవుడు అవుతావు అంటే భగవద్గీతలో చెబుతున్నావు. అడ్వర్టైజ్మెంట్ చేసుకుని దేవుడు అవుతావని అదే ఎక్కడ చెప్పలేదే. అడ్వర్టైజ్మెంట్ వల్ల ఇప్పుడు కొత్త పద్ధతి ఏంటండి, అడ్వర్టైజ్మెంట్ వల్ల మనం మహావిష్ణువు లేకపోతే మహాదేవుడి కింద అయిపోవాలని లేకపోతే మహాజ్ఞాని కింద అయిపోవాలని. దేనికి అడ్వర్టైజ్మెంట్? మనం భగవంతుని తప్పించి దేని పొందినది స్వప్నంతో సమానం. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు, అంతర్యామగా ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు. కానీ మనకు ఉండవలసినటువంటి పవిత్రత లేదు. మాట, మనస్సు, హృదయం చేత ఒకటిగా ఉండదు మనకి. హృదయంలో ఉన్నది ఒకటి, మనస్సులో ఉన్నది ఒకటి, నోటితో చెప్పేది ఒకటి, చేతితో చేసేది ఒకటి. దానికి కూడా భగవంతుడు చూస్తున్నాడు. ఈ మూడు రకాలుగా ఉంటాయి, నాలుగు రకాలుగా ఉంటే నీకు మోక్షం రాస్తాడు, ఏకంగా ఉంటే ఇస్తాడు. సర్వసాక్షి ఈశ్వరుడు సర్వసాక్షి. మోక్షం అనేది మన హృదయంలో ఉన్నా తాళం చేయి భగవంతుడి చేతిలో ఉంది. ఆయన దయ లేకపోతే ఆయన తాళం చేయరాదు, మనం ఆ పెట్టు ఓపెన్ చేసుకోలేము. మనకి ఆ వస్తువు అక్కడ ఉన్నప్పటికీ ఉంది, 100% అందులో సంశయం లేదు. మీరు ఎవరైనా ఈ బుడబొక్కలోళ్ళు చెప్పిన మాటలు మీరు ప్రమాణంగా పెట్టుకోవద్దు. శాస్త్ర భగవంతుడు చెప్పిన మాటను ప్రమాణంగా పెట్టుకోండి. ఈ బుడబొక్కల జనం మాటలు వేసుకుని తిరగకండి, భగవంతుడు చెప్పిన మాటని శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని ఉండండి. మనం అందరం జైల్లో ఉన్నాం, మనందరికీ స్వతంత్రం లేదు. రాగద్వేషాల మధ్య రాగద్వేషాలు అనే జైల్లో ఉన్నాం. రాగం అంటే ఇష్టం, ద్వేషం అంటే అయిష్టం. మన మనస్సును అయిష్టం ఎలా బంధిస్తుందో ఇష్టం కూడా అలాగే బంధిస్తుంది. చూడండి, ఎక్కడైనా ఎవరైనా చనిపోతే మనకేమి దుఃఖం రాదు, మన ఇంట్లో ఎవరైనా చనిపోతే దుఃఖం వస్తుంది. ఎవరికైనా ఏదైనా నష్టం వస్తే మనకు దుఃఖం ఏమి రాదు, మన ఇంట్లో మనకి ఏదైనా నష్టం వస్తే దుఃఖం వస్తుంది. ఎక్కడైనా 100 మంది చనిపోతే యాక్సిడెంట్లో మనకు దుఃఖం రాదు, కన్నీళ్ళు కూడా రావు. మన ఇంట్లో ఒక్కరు చనిపోతే అదైనా 90 ఏళ్ళు బతికి చనిపోయినా మనకు దుఃఖం వస్తుంది. అది రాగం. శాస్త్రం చదువుతున్నాం, రాగం అంటే ఏంటో తెలియదు, ద్వేషం అంటే ఏంటో. మనకి ఏదైనా దుఃఖం వస్తుందంటే దానికి కారణం రెండే కారణాలు. ఒకటి రాగ లోపల రాగం అని ఉండాలి, ద్వేషం అని ఉండాలి. అంటే ఈ రాగద్వేషాలు మనస్సును బాహ్యముఖానికి తీసుకొచ్చేస్తాయి. అంటే రాగద్వేష రహితుడు కానీ జైల్లోంచి బయటికి రాలేదు. ఈ జన్మ మరణం అనేది ఒక జైలు. ఇప్పుడు మన శరీరం చనిపోతుంది, అంటే జైలు మారుతుంది. కానీ అంటే రాజమండ్రి జైలు నుంచి మన హైదరాబాద్ జైలుకు మారుతున్నాం అంతే. ఇప్పుడు మనం చనిపోయి ఇంకో చోట పుడతాం, జైలు ఊరికి జైలు మారుతుంది. రాజమండ్రి జైలు అయినా జైలే, విశాఖపట్నం జైలు అయినా జైలే. రాజమండ్రి జైలు అయినా జైలే, విశాఖపట్నం జైలు అయినా జైలే, హైదరాబాద్ జైలు అయినా జైలే. ఇప్పుడు మనం చచ్చిపోయి ఇంకో చోట పుట్టినా జైలే. ఏం చేయాలి? రాగద్వేషాల నుంచి విడుదల పొందలేదు కాబట్టి జైలు అంటే గుర్తొస్తుంది. నేను మనం విశాఖపట్నం వెళ్ళాను. ఆ జిల్లా జడ్జి గారు నాకు స్నేహితుడైన జిల్లా జడ్జి ఆయన. ఆ విశాఖపట్నం జైలు అంతా ఆయన కంట్రోల్లో ఉంటుంది. నాన్నగారు మీరు వస్తున్నారని తెలిసిన విశాఖపట్నం, మీరు ఈ పట్టి భక్తుల కార్యక్రమాలు వదిలేసి జైలుకి వెళదాం. ఆ జైల్లో వాళ్ళు నేరస్తులు ఉన్నారు, వాళ్ళకు కూడా మనం మంచి మాటలు చెప్పాలి. ఈ భక్తుని వదిలేయండి, ఈ పట్టి మీరు విశాఖపట్నం వచ్చినప్పుడు నాకు చెప్పారు. ఫోన్ చేశారు ప్రత్యేకంగా, ఏమండి ఈసారి వచ్చినప్పుడు విశాఖపట్నం వస్తామని తీరా ఏదో 2-3 కార్యక్రమాలు ఇచ్చాం. సరేలేండి, మీరు కార్యక్రమాలు ఇచ్చారు కాబట్టి చేయండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు జైలు రండి, 2 కార్యక్రమాలు జైల్లో పెట్టుకుందాం. వాళ్ళు ఏదో గుణాల వల్ల అలా పాడైపోయారు కానీ వాళ్ళకి మంచి చెప్తే వాళ్ళు బాగుపడతారు. అంచేత ఈ పట్టు మీరు విశాఖపట్నంలో భక్తుల మీటింగ్లు మానేసి జైల్లో పెడదామన్నారు. ఆయన ఒక మళ్ళీ నేను విశాఖపట్నం వెళ్ళిన లోపల ఆయన హైకోర్టు జడ్జి అవ్వచ్చు. ఇప్పుడు హైకోర్టు జడ్జి లిస్టులో ఉన్నారు. ఆయన హైకోర్టు జడ్జి అవ్వకపోతే మటుకు విశాఖపట్నం జైలుకి వెళతారు. ఆ జడ్జి గారికి ఒక కథ చెప్పాము. ఆ జడ్జి గారితో నాకు ఫోన్లో ఆయన జ్ఞాపకం వచ్చినట్టు ఒక కథ వచ్చింది. పూర్వం ఒక భక్తుడు ఉండేవాడు, వాడుకున్నంత శక్తి మనకు లేదు. ఒక భక్తుడు ఉండేవాడు, వాడు ఏం చేసేవాడంటే కొంతమంది గురువాడు, ఏదో 50 మందికో 100 మందికి గురువాడు. జైలు అంటే ఈ మాట గురించి జడ్జి గారికి చెప్పాను. జిల్లా జడ్జి గారికి వాడు ఏం చేసేవాడు, వాడు ఎవడ పక్కల జేబులో రూపాయలు తీసేయటం, పక్కన మీ జేబు మీరు చూస్తున్నారు నా మాటలు వింటున్నారు కదా, మీ జేబులో నుంచి తీసేస్తాడు అక్కడ కూర్చుని. ఏ దొంగతనాలు, ఈ చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. ఈ 100 మంది భక్తులు బాధపడేవారు, ఏంటి మన గురువు గారు దొంగతనాలు చేస్తున్నారు, ఈ పోలీసు వాళ్ళు వచ్చి తీసిపోతా ఉండవు రాదు ఎవరండి. ఆ గురువు గారిని ఏం చేశారంటే పోలీసు వాళ్ళు వచ్చి 3 నెలల్లో ఎక్కువ చిన్నది పెద్ద దొంగలు చేయరండి. ఆయన పెద్ద దొంగతనం వెళ్ళి రాత్రి వెళ్ళి ఇళ్ళకి వెళ్ళి అలా చేయండి, పగల చిన్న చిన్న దొంగలు అది బస్టాండ్లోనే చిన్న అదైనా 10 రూపాయలు 5 రూపాయలు దొంగతనం చేస్తా. అదే పోలీసు వాళ్ళు కూడా తెలిసి ఇలా చేస్తాండి ఆ దొంగతనం. పారిపోడండి, ఏం చేద్దంటే ఏదో రకంగా వెళ్ళి చిల్లర దొంగతనాలు చేసి జైలుకి వెళ్ళి వాళ్ళకి మంచి బాధ చెబుతాం, దొంగతనం చెబితే జైల్లో పెట్టరు. అటువంటి మహాత్ములు కూడా ఉన్నారు. నేను జిల్లా జడ్జి గారు చెప్పాను అంత గొప్పవాడు నేను కాదంటని చెప్తాను. ఆయన జైల్లోకి వెళ్ళమంటే ఎలా వెళ్తే మనం జైల్లోకి ఏది దొంగతనం చేయాలి. వారాలు జైల్లో పెట్టిన అంటాడు. ఈ ఉద్దేశం ఏంటంటే 6 వారాల జైల్లో ఉన్న వాళ్ళకి మంచి చెబుదామని. ఈ గురువు గారి భక్తులకు అర్థం అవ్వలేదు, ఏంటి మన గురువు గారు ఇంత మంచి ఆయన ఇంత బోధ చెబుతున్నారు, ఈ దొంగతనాలు మా అంటలేదు అంటాడు. నా జిల్లా జడ్జి గారికి అదే చెప్పాను, అంత మహాత్ముడు కాదండి, ఈ కథ మీకు నాకు జ్ఞాపకం వస్తుంది, మీరు జైలుకి వెళ్దామంటే. అయితే అలా రావక్కర్లేదని మీరు జిల్లా జడ్జి కలెక్టర్ ద్వారా, కలెక్టర్ కంటే కలెక్టర్తో సమానమైన క్యాడర్ జిల్లా జడ్జి. ఆయన చేత మనం దొంగతనం చేసి జైల్లోకి వెళ్ళొద్దు లేని, మామూలుగా వెళ్దాం. ఆయనే పెద్ద, ఆ జైలుకి ఆయనే పెద్ద, ఆ జిల్లాకి ఆయనే పెద్ద ప్రిన్సిపల్ జడ్జి. అని చేత మీరు ఆహ్వానిస్తున్నారు కాబట్టి ఇంక ప్రత్యేకంగా దొంగతనాలు చేయక్కర్లేదు జైల్లోకి వెళ్ళడానికి. అంటే ఇప్పుడు ఇందాక చెప్పిన గురువాడు ఎంత గొప్పవాడో చూడు. అంటే మామూలు వాళ్ళు చెప్తున్నాం, వాళ్ళకు కూడా మనం ఏదో చెబుదాం. మరి జైలుకి ఇవి ఊరిగా పంపరు కదండి. అంటే దొంగతనాలు అంటే ఎక్కువ దొంగతనాలు చేయడు కదా, ఊరిగా 10 రూపాయలు 5 రూపాయలు అలా చేసాం. మళ్ళీ 6 వారాలు 6 వారాలు 4 వారాలు ఉండి వచ్చే చూడండి. మళ్ళీ 5-6 వారాలు బయట, 5 నెలలు 6 నెలలు బయట ఉండేవాడు. మళ్ళీ అక్కడ చిన్న దొంగతనం చేసి చూడండి. 3 వారాలు 2 వారాలు మేజిస్ట్రేట్ గారు వేసారు, మళ్ళీ వెళ్ళిపోయాడు అనమాట. కానీ భక్తులు ఏంటి మన గురుగారు దొంగతనాల్లో పడ్డారంటే భక్తులు అనుకున్నవారు. అంటే ఎందుకంటే అండి, వాడికి పబ్లిసిటీ అక్కర్లేదు. ఆ తోటి మనిషిని దొంగలు కూడా బాగుపడాలంటే అందుకే చెప్తాను. అంటే అటువంటి మహాత్ములు కూడా ఉన్నారు. అంటే లోకానికి సంబంధించిన గౌరవం కూడా వాళ్ళకి అక్కర్లేదు. ఎవడో ఒకరిని బాగు చేస్తే మనం చాలు. ఈ లోకానికి సంబంధించిన గౌరవాలు కూడా మనకు అక్కర్లేదు. ఆ దొంగతనాలు 10 రూపాయల దొంగతనం కూడా పోలీసు వాళ్ళకి తెలిసి ఇలా చేసేవాడు అండి. మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళరు కదండి జైల్లోకి. అలాగే కదీరు వాళ్ళు పెద్ద పెద్ద భక్తులు ఉన్నారని కొంతమంది, వాళ్ళు ఎవడైనా వాళ్ళ ఇంటికి ఎవడైనా భక్తులు వచ్చారనుకోండి, భక్తులు వస్తే భోజనం పెడతాను ఇవ్వండి వాళ్ళకి. ఇంట్లో ఒకసారి ఇంట్లో బియ్యం ఉండి ఒకసారి ఉండి కదండి. ఎవడైనా అడిగోడండి, ఇవ్వనంటారు అనుకోండి, ఎవరి ఇంటికాడ దొంగతనం చేసి తెచ్చేవాళ్ళు. అది అంటే భక్తులకు అన్నం పెట్టారు. అంటే అక్కడ దొంగోడని కాదండి వాడు, వాడు దొంగతనం ఎందుకు చేస్తున్నాడు, ఇక్కడ పరమేశ్వరుడు చూస్తున్నాడు. అది సర్వసాక్షి. కబీర్ దొంగతనం ఎందుకు చేస్తాడండి? కానీ ఆ భక్తులకి అన్నం పెట్టాలని ఉద్దేశం. కానీ ప్రజలు ఏమనుకుంటారు, వాళ్ళకి అక్కర్లేదా? అయితే మనం ఇవన్నీ ఇప్పుడు ఈ జాగ్రత్త వ్యవస్థలో వీటిలోంచి మోక్షం అంటే ఏమీ లేదు. మనకు 2 కనిపిస్తున్నాయండి మామూలుగా, శరీరం మనస్సు కనిపిస్తుంది. శరీరం తెలుస్తుంది, మనస్సు తెలుస్తుంది. ఈ శరీర భావంలోంచి మనోభావంలోంచి విడుదల పొందటమే మోక్షం. పాపాల్లో కల్లా మహాపాపం ఏంటంటే, మనం ఆత్మ అయినప్పటికీ, మనం చైతన్యం అయినప్పటికీ, మనం బ్రహ్మం అయినప్పటికీ, చావులేని వస్తువు పుట్టుకలేని వస్తువు మనం అయినప్పటికీ, మనల్ని ఈ దేహానికి పరిమితం చేసే మహాపాపాల్లో మహాపాపం. మన అస్తిత్వాన్ని ఈ శరీరానికి పరిమితం చేయటం, దానికి మించిన పాపం ఇంకోటి ఏమి లేదు. మన బ్రహ్మమైనప్పటికీ చావులేని లేకపోతే పుట్టుకలేని నాశరహితమైనటువంటి వస్తువు అయినప్పటికీ, ఎప్పుడు ఉండే వస్తువు అయినప్పటికీ, మనం దాన్ని మర్చిపోయి దానికి ఎరుకు వదిలేసి కేవలం ఆ వస్తువే శరీరం అనుకుని శరీరానికి పరిమితమై ఉండిపోవటమే మహాపాపం. ఎందుకంటే పాపం ఏమలేదు. ఆ దేహబుద్ధి శరీర బుద్ధి శవబుద్ధి కంటే మించిన పాపం ఏమలేదు. పాపం చేశాం కాబట్టి, దోషం చేశాం కాబట్టి మనం శివస్వరూపమైన మనకు శవబుద్ధి కలిగింది. అయితే ఇప్పుడు ఇంతకీ ఆ జాగ్రత్త అవస్థలో, నిద్రావస్థలో ఏ స్థితిలో ఉన్నామో జాగ్రత్త అవస్థలో ఆ స్థితి పొందాలి. ఎరుకుతోటి పొందాలి. అక్కడ తెలియకుండా వెళుతున్నాం, నిద్రావస్థలోకి జారిపోతున్నాం. కానీ ఇక్కడ ఎరుకుతోటి పొందాలి. యజ్ఞం అంటే ఏంటి? మన పని అయితే మనం చేసుకోవాలి. మన పని మనం చేసుకుంటూ ఫలకాంక్ష లేకుండా పని చేయటం నేర్చుకోవాలి. అదేనా, టామ్టామ్ కోసం చేయకూడదు. టామ్టామ్ కోసం చేయకూడదు. భగవంతుడి ప్రీత్యర్థం చేయాలి. దేనికోసం చెయ్యాలి? భగవంతుడి యొక్క ప్రీత్యర్థం చెయ్యాలి. సరే, ఇప్పుడు రాగద్వేషాలు ఉన్నాయి, అసూయ ఉంది, అరిషడ్ వర్గాలు ఉన్నాయి. ఇక్కడ అరిషడ్ వర్గాలు అంటే ఏంటి? ఒకటి కోరిక, రెండేమిటి? కోపము, కోరిక, లోభము. తర్వాత ఏంటంటే లోభిత్వం. తర్వాత ఏంటంటే లోభిత్వం. అంటే లోభిత్వం ఏంటంటే, కొంతమంది సంవత్సరానికి 10 లక్షల ఆదాయం వచ్చినా ఒక రూపాయి కూడా సమాజానికి ఉపయోగించరు. వాళ్ళే తింటూ ఉంటారు, వాళ్ళే కక్కేస్తూ ఉంటారు, పది లక్షల్లో కనీసం 9 లక్షలు వాళ్ళు అనుభవించి, వాళ్ళు బ్యాంకులు వేసుకునేవండి, లేకపోతే ఇంకో పని చేసుకునేవాడు, మేడ కట్టుకోనివ్వండి, చేసుకోమని. 1 లక్షనే వాడు సమాజానికి ఉపయోగించరు, లక్ష కాదు 1 లక్ష 10 లక్షలు ఉపయోగించరు. అంటే లోభిత్వం. ఇప్పుడు చూడండి, ఒక క్రమం లేకుండా ఇంకా సంపాదించడమే మన ధ్యేయం. ఒక క్రమం ఉండదు దానికి, ఒక పద్ధతి ఉండదు, ఒక క్రమం ఉండదు. 1 రూపాయి సంపాదనకు 100 అబద్ధాలు చెప్తారు, అది కూడా లోభిత్వంలో ఒక భాగం. కృష్ణుడు గీతలో అన్నాడు, నువ్వు సంపాదించినంతా కూడా ఎవరికి ఏది పెట్టకుండా నువ్వే తినేస్తంటే, నువ్వే తినేస్తంటే నువ్వు తినేది అన్నం కాదు పాపం అన్నాడు. మనం సంపాదించినంత ఎవరికి ఒక ముద్ద పెట్టకుండా, ఒక పైస పెట్టకుండా, అంతే మొత్తం అంతా మన. ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళ గురించి కాదని కృష్ణుడు చెప్పింది, ఇది అన్ని విధాలా బాగుండి సమాజానికి ఏ రకంగానూ ఉపయోగపడకుండా మొత్తం ఉన్నదంతా ఆడే తినేస్తాను, నువ్వు తినేది అన్నం కాదు పాపం అన్నాడు. అంటే ఇవన్నీ తపస్సు. తపస్సు అంటే ఏమి లేదండి, తపస్సు అంటే కేవలం భోజనం మానేసి కూర్చోవడం కాదు. మీకు శరీరానికేమో శరీరం మనకు మనం కోరుకునేది ఏంటంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి, మనస్సు శాంతిగా ఉండాలి. ఈ రెండింటికి లోపల ఇంకా లోపల పొరలో తొలికి అది చైతన్యం అది వదిలేయండి, అది చూద్దాం. ఈ శరీరానికి మనస్సుకు ఆలోచించే శక్తి, శరీరానికి అటు ఇటు తిరిగే శక్తి లోపల ఇచ్చింది చైతన్యం. వాడే ఈశ్వరుడు, వాడే పరబ్రహ్మ. ఇప్పుడు మన శరీరం ఇటు అటు తిప్పుకుంటున్నాం, మన శరీరాన్ని ఇటు అటు తిప్పుకుంటున్నాం. ఈ పుస్తకాన్ని అటు ఇటు తిప్పుతున్నాను అనుకోండి, ఇక్కడ నేను ఆడిస్తున్నాను కాబట్టి పుస్తకం అటు ఇటు తిరుగుతాను. అలాగే నా మనస్సు ఏదైనా ఆలోచించినా నా శరీరం అటు ఇటు తిరిగిన లోపల ఏదో చైతన్యం తిప్పుతుంది. ఈ రెండట్లు చైతన్యం, ఆ చైతన్యం లోపల ఉపసంహరించుకుందా, ఈ శరీరంతో మనస్సులోంచి ఉపసంహరించుకుందా, శరీరం వెంటనే చనిపోతుంది, జీవుడు ప్రయాణం వెళ్ళిపోతాడు. అది ఇది ఎదుర్వేదంలో చెప్తాడు. ఎలా అంటే ఆ చైతన్యం శరీరం రాగానే ఆ చైతన్యం శరీరంతో ఎలా సంబంధం పెట్టుకుంటుంది, మరి శరీరం చనిపోయినప్పుడు నెమ్మదిగా చైతన్యం శరీరంలోంచి ఎలా తప్పుకుంటుంది, ఆ చైతన్యం ఉన్నంతసేపు ఆ శరీరం ఎలా తిరుగుతూ ఉంటుంది, అది ఎలా శరీరంతో అనుబంధం ఆ చైతన్యానికి ఎలా వస్తుంది, ఆ శరీరం చనిపోయినప్పుడు ఆ చైతన్యం ఏ విధంగా అయితే శరీరంలోంచి దానికి అనుబంధం విత్డ్రా చేసుకుంటుంది, ఇదంతా వివరంగా వేదంలో చెప్తాడు. అందులోకి వెళ్ళొద్దు, మన ఆ గొడవల్లోకి వెళ్ళద్దు, వేదంలో చెప్తాడు. ఇప్పుడు అరిషడ్ వర్గాల గురించి అంటే 1 కోరిక, 2 కోపం, 3 లోభిత్వం. లోభిత్వం అంటే ఏంటంటే నువ్వు కలిగి ఉంటే, నువ్వు లేకపోతే నీకే, నువ్వు కలిగి ఉంటే ఏదైనా సమాజానికి నీ సహాయ సహకారం ఉండాలి, ఏం చేత అందించాలి నీవు, ఇది ఇక్కడ చెప్పేది. నువ్వు సత్కర్మ ఎందుకు చేయాలంటే నీ మనస్సు క్రమంలో ఉండటానికి, నీ మనస్సు నిదానంగా ఉండటానికి, నీ మనస్సుకి జ్ఞానస్థితి రావటానికి, నీ మనస్సు బాగుపడటానికి, నీ మనస్సు సూక్ష్మాతి సూక్ష్మం. భగవంతుడు అట్టండి, అణువుని 1 కోటి ముక్కలు చేస్తే ఇంకా సూక్ష్మంగా ఉంటాడు. అటు సూక్ష్మాతి సూక్ష్మం, నీ బుద్ధి అంత సూక్ష్మాతి సూక్ష్మం అవ్వాలంటే ఇదంతా ఎవరు, విశ్వమే. ఈ విశ్వం ఎవరు, విష్ణువే. అంచేది నీ బుద్ధి సూక్ష్మాతి సూక్ష్మం అవ్వాలంటే నువ్వు సత్కర్మ చేయటం వల్ల నీ బుద్ధి సూక్ష్మాతి సూక్ష్మం అవుతుంది, నీ బుద్ధికి ఒక క్రమం వస్తుంది, నీ బుద్ధికి ఒక క్రమం వస్తుంది, బుద్ధికి లోచూపు కలుగుతుంది. ఇదంతా బయట నువ్వు చేసే సత్కర్మ వల్ల, కర్మ వల్ల బయట నువ్వు సత్కర్మ చేస్తే నీ మనస్సు క్రమంలో పడుతుంది. అది యజ్ఞం, ఎంత అద్భుతమైన వండర్ఫుల్. నువ్వు చేసే కర్మ ఎలా ఉండాలంటే నీ మనస్సు క్రమంలో ఉండాలి, నీ మనస్సు క్రమంలో ఉండటానికి నువ్వు సత్కర్మ చేయి. అంచేది నువ్వు సంపాదించుకోవచ్చు, మనకు పొట్టంది, పొట్టంది కాబట్టి ఏదో గుర్తు చేసుకోవాలి, పొట్టంది కాబట్టి అది ఎలా ఉండాలంటే ఒక క్రమం ఉండాలి దానికి, దానికి ఎలా ఉండాలి, ఒక క్రమం ఉండాలి. ఒక క్రమం లేకుండా నువ్వు ఉన్నావు అనుకో, అది లోభిత్వంలోకి వస్తుంది. కోరిక, కోపము, ఇంకోటి అది దాని ఏమంటారు, కామ, క్రోధ, లోభ, మోహం, అంటే భ్రాంతి పట్టు, అది కూడా ఒక జైలు, అది కూడా ఒక జైలు. మోహము త్రిప్పి నీ మోహము నచ్చి నా మోహము తీరదా అరుణాచల, అది కూడా జైలు. మన అందరం ఇప్పుడు జైల్లోనూ ఉన్నాం. అది పరమేశ్వరుడు ఏం చేస్తా అంటే అరిషడ్ వర్గం లోపల శత్రువులు ఉన్నంత కాలం జైలు మారుస్తాడు, కానీ జైల్లోంచి విడిచిపెట్టడు. ఆ మోక్షం జైల్లోంచి విడిచిపెట్టాలంటే మనకు మోక్షం రావాలి, మోక్షం రాకుండా జైల్లోంచి విడిచిపెట్టడం. మనం ఈ ప్రిజన్ మన అందరం జైల్లోనే ఉండడం, మనం ఎవరిలో స్వతంత్రులం కాదు. మోహం అంటే ఏదో మనకి నిజం కానిది నిజం అనుకోవటం, సత్యం కానిదాన్ని సత్యం అనుకోవటం, చెడ్డని మంచి అనుకోవటం, చెడ్డని చెడ్డని మంచి అనుకోవటం. ఇప్పుడు మంచి కానిదాన్ని మంచి అనుకుంటాం అనుకోండి, చివరికి అది దుఃఖం తీసుకొస్తుంది. మళ్ళీ అందులోంచి బయటికి రావటానికి మళ్ళీ సాధన చేయాలి. తాడును చూసి పాము అనుకుంటే పర్వాలేదు, కానీ పామును చూసి తాడు అనుకుంటే ప్రమాదం. మరి అరుణాచన అక్షరమణ వల్ల అన్నారని భగవాను, ఈ లోకంలో నాకున్న మోహం పోగొట్టుకోవటానికి, లోకం మీద నాకున్న మోహం పోగొట్టుకోవడానికి రూపబుద్ధి, నామబుద్ధి, లేకపోతే కీర్తి. కొంతమందికి గౌరవం వస్తుందంటే మంచి పని చేస్తారు, కానీ లేకపోతే చేయరు. ఇది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉంటుందండి ఈ రోగం. మామూలు మనలాంటి వాళ్ళు వదిలేని పెద్ద పెద్దవాళ్ళు ప్రపంచ ప్రసిద్ధి పొందుతారు చూడండి. ఆంధ్రపత్రిక ఎడిటర్ ఆయన పెద్ద ఆయన అండి, దేశోద్ధారకుని ఆయన పేరు, దేశోద్ధారక నాగేశ్వరరావు గారు ఆయన పేరు. ఆంధ్రపత్రిక ఆయనే స్థాపించాడు, ఆయన గురించి చెప్తా ఉంటారు. ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కొన్ని దాన ధర్మాలు చేసేవారు. ఎవరు అమృతాంజనం ఆయనే కనిపెట్టాడు, తలనొప్పులు తగ్గడానికి అమృతాంజనం అండి. ఆయన దేశోద్ధారకుని, ఆయన దేశోద్ధారకుని ఆయన ఎవరైనా దగ్గరికి ఆయన దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఇబ్బంది పడుతున్నావు అంటే అండి, 10 మందిలో ఉండగలిగితే 10 రూపాయలు ఇచ్చేవాడు, ఆయన ఒంటరిగా ఉండగా ఎవరు లేకుండా వెళ్తే 1 రూపాయి ఇచ్చేవాడు అంటే వీళ్ళందరూ చెప్పుకోవాలి అంటే కీర్తికాంక్ష. ఆయన చెడ్డవాడని నేను చెప్పటం, ఆ కీర్తికాంక్ష ఏం చేస్తుందంటే అండి, బయట అమ్మగారు చాలా గొప్పవారు ఇలా చెప్పుకోవడానికి పనికి వస్తుందండి, అసలు సున్నండి. లోపల వికాసం, లోపల వెలుతురు, నెమ్మదిగా దీపం ఆరిపోతూ ఉంటుంది. మన లోపల దీపం ఆరిపోతూ ఉంటుందండి, చీకట్లో పడిపోతూ ఉంటాం, వికాసం ఆగిపోతుంది, ఆధ్యాత్మిక అభివృద్ధి ఆగిపోతుంది. అది తెలియక ఇలా పడ్డా ఉండదు. కీర్తికాంక్ష అండి వికాసం ఆపేసేస్తుంది. ఈ కీర్తికాంక్ష చాలా పెద్దవాళ్ళు ఉంటుందండి, మన మాట వదిలేండి. రామకృష్ణ పరమహంస అంటాడండి, మామిడి పండు తింటానికి బాగానే ఉంటుంది, మామిడి పండు తింటానికి బాగానే ఉంటుంది. మనం మామిడి పండు తిందామని అక్కడ పెట్టుకుంటాం అనుకోండి, ఏ కాకులు వచ్చి పొడి చేస్తాయనుకోండి, ఏ కాకులు వచ్చి మామిడి పండుని పొడి చేస్తాయనుకోండి, తింటానికి కాకులు వచ్చి పొడి చేక ఏం చేస్తాం, దాన్ని వదిలేస్తాం తినం ఇంకా. అలాగే ఎంత అది, అలాగే ఈ జీవుడు ఎంత మంచివాడు అయినప్పటికీ, ఈ జీవుడి ఆ కీర్తికాంక్ష కనుక ఈ మామిడి పండు వచ్చి మామిడి పండు కాకి పొడి చేస్తే ఇంకా మామిడి పండు ఎలా ముట్టుకోం, మనం ఎంత మంచివాడు అయినప్పటికీ ఆ కీర్తికాంక్ష అలా పట్టుకుంటే మనం దేవుడు మనల్ని కూడా వదిలేస్తాడు. మామిడి పండు మనం వదిలేస్తాం, కాకి ముట్టుకుందని వదిలేస్తాం. అంతే కుక్క వచ్చి అన్నం ముట్టుకుంటే మనం ఇంకా తినం ఉండదు. కాకి వచ్చి మన మామిడి పండు తిందాం అనుకుంటున్నాం అనుకోండి, కాకి పెడి ఈ లోపల కాకి వచ్చి పొడి చేసింది అనుకోండి, వదిలేస్తామండి. పండు మంచిది అని కాకి వచ్చి పొడి చేస్తుంది. అలా మనం ఎంత మంచి వాళ్ళు అయినప్పటికీ మనలో మంచిదని ఆ కీర్తికాంక్ష పట్టుకుందే దేవుడు వదిలేస్తాడు. అసలు మనకి చాలా మందిలో నేను చూశానండి, పెద్దవాళ్ళు మన మాట ఎదురు, చాలా పెద్దవాళ్ళు ఎంత గొప్పవాళ్ళు ఇలా అనుకున్న వాళ్ళని కూడా వయసు వచ్చేసిందే కూడా చావటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కూడా కీర్తికాంక్ష ఇచ్చిపెట్టండి. శాస్త్రంలో చెప్తాడండి, అది లోపల కుళ్ళిపోతా ఉంటావు నువ్వు. మిల్టన్ అంటాడండి, పారడైస్ లాస్ట్ అని, పోగొట్టుకున్న మోక్షం, పోగొట్టుకున్న స్వర్గం, పోగొట్టుకున్న శాంతి, పోగొట్టుకున్న ఆనందం అని రాస్తూ ఒక పోయిటరీ రాస్తాడు మిల్టన్. స్వర్గైస్ పారడైస్ లాస్ట్ అని వాడు చెప్తాడండి మిల్టన్. వయసు వచ్చాక మూలపడ్డాక కోరికే తగ్గిపోతుంది. మంచం పట్టినోడికి ఇంకా కోరిక ఏంటండి, ఉలకాట్లో వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నవాడికి ఆడికి ఇంకా కోరిక ఏంటిది, కోరిక తగ్గిపోతుంది. ఇంట్లో వాళ్ళు ఎవరో పట్టించుకోరు, చెప్పేవాళ్ళు ఊరికి అంటారు మంచం పోయి, ఆడికి కోపం తగ్గిపోతుంది. లోపల కోపంలో ఏం చేస్తాడు, అస్మానం కోపం తెచ్చుకుంటే ఇది పెట్టి ఊళ్ళో కూడా పెట్టి ఉంటారు. ఆ కోడలు ఏమైనా తిట్టిన అలా పడి ఉంటాడు, ఏం చేస్తాడు, లేకపోతే పోగలేదు. అలాగే వాడు మంచివాడు అనుకోకుండా లోపల పొగరబోతాడు, పొట్ట కోసం పడి ఉంటాడని ఆ కోడలు ఎన్ని తిట్లు తిట్లు అన్నీ పడతాడన్నాడు. అలాగే నాడు బుద్ధిమంతుడు అనుకోకుండా, ముసలాడు బుద్ధిమంతుడు అనుకోకండి, వాడు తిరిగి తిట్టడం మీకు తిరిగి తిట్టే శక్తి లేక అలా పడి ఉన్నాడో, తిరిగి తిరిగి ఇది ఉండదేమో అని ఇవన్నీ చెప్పండి. ఆ ముసలాళ్ళకి కోరికలు పోవచ్చు, ముసలితనం వచ్చాక కోరికలు పోవచ్చు, ఇంట్లో జరగబోతుండదు అనుగుండొచ్చు, అణిగి అనుగుండొచ్చు. తర్వాత ఈ సంపాదించే శక్తి పోవచ్చు, అంటే బయటికి వెళ్ళి సంపాదించుకునే శక్తి పోవచ్చు, అన్నీ పోవచ్చు. ఆ చచ్చివాడు కూడా కీర్తికాంక్ష పోదని మిల్టన్ చెప్పాడు. అంటే నువ్వు ఏదైనా మంచి పని చేస్తే కీర్తిని దృష్టిలో పెట్టుకుని చేయకు, గొప్పల దృష్టిలో పెట్టుకుని చేయకు. గొప్పలకు వెళ్తే తెప్పలు వస్తాయి, భగవంతుడి యొక్క అనుగ్రహం పొందటానికి చెయ్యి. యేసుక్రీస్తు అంటాడండి, కుడి చేయి చేసే పని ఎడం చేయక మటుకు ఎందుకు తెలియాలంటాడు. ఇతరుల మాట వదిలేయండి, నీ కుడి చేయి చేసే పనికైనా ఎడం చేయి ఎందుకు చెయ్యాలి? నీ కుడి చేయి పని చేస్తే అది ఎడం చేయక ఎందుకు తెలియాలి? మోహము త్రిప్పి నీ మోహం అనర్చి నా మోహం, అంటే మోహం అంటే భ్రాంతి అండి, లోకం మీద భ్రాంతి. ఆ లోకాన్ని చచ్చిపోయే వరకు నాగుతానే ఉంటాం. అయ్యో 80 ఏళ్ళు బతికాం, 90 ఏళ్ళు బతికాం, 100 ఏళ్ళు బతికాం, అస్తమాని లోకాన్ని నాగుతాం, అస్తమాని లోకం కూడా లోకవాసం పీడించేస్తున్నాడు లోకవాసం. తర్వాత ఇంకోటి ఎంతవరకు మనం ఉండాలి, అంతవరకు ఉండాలి, కానీ అతిగా ఉండకూడదండి. అయ్యా అతిగా ఉంటే కంచిస్వాములారు గొడవలాగా వస్తుంది. ఆ కంచిస్వాములారికి ఆయనేమో సన్యాసి అండి, రోజు ఆయనకి స్నేహాలు ఎవరంటే రాజకీయ నాయకులు అండి. రాజకీయ నాయకులతో ఎందుకని రోజు స్నేహాలు ఆయనకి? మన ఇంట్లో కూడా మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి, సమాజంతో కూడా మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి, అతిగా ఉండకూడదండి. అంటే కంచిస్వాములారు కూడా మన గురువేనండి. ఆ రాజకీయ నాయకులతో రోజు అనుబంధం పెట్టుకుంటే చివరికి జైలుకి వెళ్ళాడు. మనం ఇంట్లో వాళ్ళతో కానండి, సమాజంతో కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి, కానీ అతిగా ఉండకూడదు. మోహము త్రప్పి నీ మోహం అనర్చి నా మోహము తీరదా అరుణాచల, అంటే అరుణాచలేశ్వరి నా మనస్సు అంతా నీ మీద నిలబెట్టాను, నిన్ను మోహిస్తున్నాను, నీ ప్రేమలో పడ్డాను. ఈ లోకం గొడవ, ఈ లోకవాసన వదిలించుకోవటానికి, ఈ లోకవాసన వదిలించుకోవటానికి. కానీ ఇప్పుడు నీ మీద మోహం పడ్డాను, నీ మీద మోహం పడ్డాను. నీ ఆలింగనంలో, నీ ఆలింగనంలో నీ మీద ఉన్న భక్తిలో, నీకున్న ప్రేమలో అసలు లోకం అనేది ఒకటి ఉందని కూడా మర్చిపోయాను. ఇప్పుడు గాఢ నిద్రలో మనకు లోకం కూడా ఏముండదు కదండి, జాగ్రత్త అవస్థలు కూడా అలా మర్చిపోయేటట్టు లోకం అంటూ ఉంటుంది. ఏంటి ఆ ఆలింగనం వల్ల? మీరు చూడండి, మీ అమ్మాయి ఉందనుకోండి 10 సంవత్సరాల దాకా, ఎక్కడో మీ అమ్మాయి అమెరికాలో ఉందనుకోండి, 10 సంవత్సరాల తర్వాత ఇండియా వస్తుందనుకోండి, మీరు అంత కాలానికి వచ్చా మళ్ళీ 2 చేతులు పట్టేసుకుంటారు, ముద్దులు పెట్టేసుకుంటారు. అప్పుడు మీకు బయట ఎండగా ఉందా వర్షంగా ఉందా ఏం తెలియదు. ఎంతకాలానికి ఇలా కౌగులించేసుకుంటారు, బొగ్గలు నలిపేస్తారండి. ఎంతకాలానికి వచ్చావమ్మా, ఎట్లా ఆశయకం, ఎంతకాలానికి కనిపించావమ్మా అని అమ్మాయిని అలా ముద్దు పెట్టుకుంటారు, ఈ బొగ్గలన్నీ నలిపేస్తారండి, చేతులు పట్టుకుంటారండి. ఎంతకాలానికి కనిపి, అప్పుడు మీకు బయట ఎండగా ఉందా వర్షంగా ఉందా ఏం తెలియదట. అలాగే అరుణాచలేశ్వరుడా నీ మోహంలో పడ్డి నాకు ప్రపంచం ఉందని చేసపోయింది. అయితే ఇప్పుడు నువ్వు వేరు, నేను వేరైన బుద్ధి పోలేదు ఇంకా నాకు. అంటే దేవుడు వేరు, నేను వేరైన బుద్ధి ఇంకా పోలేదు. ఆ బుద్ధిని నా తెలివితేటల పోగొట్టుకోలేను. అయితే ప్రపంచం నీ మోహంలో పట్టడం వల్ల ప్రపంచ మోహం పోయింది, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు నీ మీద నాకు మోహం ఉంది, నీతోటి నాకు నేను వేరు దేవుడు వేరనే ఆ వేరు బుద్ధి పోవాలి నాకు. ఆ వేరు బుద్ధి పోతేనే కానీ మన ఇద్దరం ఒక్కటవం. మన వేరు బుద్ధి పోతేనే కానీ మన ఇద్దరం ఒక్కటం. ఒక్కటైతేనే కానీ స్థిరపడం, ఒకటైతేనే కానీ ఆ స్థిరపడం అంటే బ్రాహ్మీ స్థితి కలగదు. రెండు ఎప్పటికీ రెండే, రెండుంటే మళ్ళీ మోహం ప్రారంభమవుతుంది, సంసారం ప్రారంభమవుతుంది, కోరిక ప్రారంభమవుతుంది, జగడం ప్రారంభమవుతుంది. రెండే సంసారం, సంసారం అంటే రెండే. మోహము త్రిప్పి అంటే ఇప్పుడు నీ మీద నాకు దేవుడు రామణ అంటే వేరు బుద్ధి, సెపరేట్నెస్, నీ నువ్వు వేరు నేను వేరు అనేటువంటి బుద్ధి ఉంది. అది కూడా ఆ బుద్ధి కూడా పోగొట్టి నీలో నన్ను ఐక్యం చేసుకోవాలి, నీలో నన్ను ఐక్యం చేసుకోవాలి. అంటే ఆ వేరు బుద్ధి పోవాలి, ఆ సెపరేట్నెస్ పోవాలి. ఒక ఉన్నదే ఒక ఏకమేవాద్వితీయం, అంటే ద్వితీయం లేని ఆ రెండోది కనిపించని స్థితి, నువ్వేరు నేను వేరు అనుకుంటున్నాను, ఆ రెండో వస్తువు కనిపించని స్థితిని నాకు దయచేయాలి. అది నా తెలివితేటల వల్ల రాదు, నీ దయ వల్లే రావాలి. నన్ను కరుణించి ఆ స్థితిని నాకు ప్రసాదించాలి. అంటే నీవు నేను అనే భేదం లేని స్థితిని నువ్వు ప్రసాదించి అది నువ్వు ఇచ్చావు. ఆయన పోరు రామన్, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? కామ క్రోధ లోభ మోహ మదం. మదం అంటే గర్వం. మన అందరికీ గర్వం ఉంటుంది. గర్వం బయట వాళ్ళకి కనపడకుండా మనం మేకప్ చేసుకుంటాం. మనకి గర్వం ఉంటుంది, గర్వం ఉంటుంది. డబ్బు ఉన్న వాళ్ళకి డబ్బు ఉందని గర్వం ఉంటుంది, అందంగా ఉన్న వాళ్ళకి అందంగా ఉన్న గర్వం ఉంటుంది. వీళ్ళందరికీ గర్వం ఎందుకు వస్తుందంటే ఈ అందం కూడా భగవంతుడు ఇచ్చాడని సంగతి మర్చిపోతారు. ఎవడ ముక్కైనా ముందు అందంగా ఉంటుంది అనుకోండి, ఈ ముక్కు అందమైన ముక్కు మనకు దేవుడు ఇచ్చాడని సంగతి మర్చి ఈ ముక్కలు తయారు చేసుకున్నారండి. కానీ మీ ముక్కులు ఎవరైనా కొంచెం అందమైన ముక్కులు ఉండొచ్చండి, మీ ముక్కుల్లో కొంచెం అందమైన ముక్కు ఉండొచ్చండి. ఈ ముక్కు మీరు తయారు చేసుకున్నారా? దేవుడు ఇచ్చాడే ముక్కు. మరి ఆ మీ ముక్కును చూసి మీకు గర్వం ఎందుకు? కదండి, మీ ముక్కు కంసాలోడు తయారు చేసి ఇచ్చాడా మీకు? దేవుడు ఇచ్చిన ముక్క, లేదా కంసాలోడు ఇచ్చాడని మీకు ఆ ముక్కు, లేదా వడ్రంగు వస్తే ఇచ్చాడా? అలాగే మీకు ఏదైనా ఐశ్వర్యం కలిగింది అనుకోని దేవుడు ఇచ్చింది, మీ శరీరం అందంగా ఉందనుకోని దేవుడు ఇచ్చింది. మీరు చాలా కొంతమంది ఎప్పుడు చూసినా ఆరోగ్యంగా ఉంటారు, నవ్వుతూ ఉంటారు, అది కూడా దేవుని ప్రసాదమే. ఆరోగ్యం కూడా అది ఒక వరం. ఎప్పుడు కొంతమంది ఎప్పుడు చూసినా ఆరోగ్యంగా ఉంటారు, అది కూడా దేవుడిచ్చిన వరమే. అంటే దేవుడిచ్చినటువంటి ఆ గిఫ్ట్స్ కి, దేవుడిచ్చినటువంటి ఆ బహుమానాలకి, ఆ దేవుడిచ్చినటువంటి అందాలకి నువ్వు చూసి గర్వపడుతున్నావు. అది నీదనుకుంటున్నావు. నీదంటూ ఏమీ లేదు, నీదంటూ ఏమీ లేదు. అది ఉపనిషత్తులు చెప్తాడు, ఈ ప్రపంచం అనేది ఏది కాదనుకో అది జ్ఞానయోగం, ఈ ప్రపంచం అంతా నాదే అనుకో అది కర్మయోగం. కర్మయోగం అంటే నేర్పుగా ఓర్పుగా పని చేయటం యోగం. ఈ ప్రపంచంలో ఏ వస్తువు నీది కాదనుకో అది జ్ఞానయోగం, లేకపోతే ప్రపంచం అంతా నాదే అనుకో అది కర్మయోగం. ఐన్స్టీన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని నిన్నే పాలకొల్లు హైస్కూల్లో చెప్పాను అతని గురించి. అతను ఎంత మేధావో, అతను ఎంత మేధావో, అంత బుద్ధిమంతుడు. సత్వగుణం ఉంది ఆయనలో. మనం ఏదైనా మాట్లాడతాం అనుకో, అంటే మీరు మాట్లాడారు ఇంతవరకు నాకు అర్థమైంది, ఇంతవరకు నాకు అర్థం అవ్వలేదు, మీరు చెప్పింది రైట్ అయి ఉండొచ్చు, నాకు మటుకు అర్థం అవ్వలేదని చెప్పు, అంత బుద్ధిమంతుడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1955 వరకు బతుకున్నాడు. ప్రపంచ మేధావుల్లో ఒకడు. ఆయన చనిపోయే ముందు డాక్టర్లు అందరూ వెళ్ళి, మీరు చనిపోయాక మీ తలకాయ మేము కోసుకుంటామని అడిగాడు. ఆ తెలివితేటి తలకాయలు ఎక్కడున్నాయో చూడటానికి. చనిపోయిన తర్వాత మీ శవాన్ని తగలబెట్టేస్తారు కదండి, మీ ఈ తలకాయ కూడా తగలబెట్టి మిమ్మల్ని కోసుకునేవండి, మేము హాస్పిటల్కి పట్టుకెళ్ళి క్లినిక్లో పెట్టి తెలివితేటలు మీకు ఎలా వచ్చినాయో చూసుకుంటాము. అంత మేధావు. మన తలకాయ ఎవరు అడగలండి? ఈ మధ్యన కళ్ళు ఒకటి మొదలెట్టారు, కళ్ళు అడుగుతున్నారండి. నేత్రదానం అని ఏదో వచ్చింది. మన తలకాయ ఎవరు అడగలండి? మన తలకాయ ఆడిపుచ్చుకుంటాడు, ఆడి మొద్దు అవుతాడు. మళ్ళీ ఈ మొద్దుతనం ఆడికి ఎందుకండి? మనమే డన్స్, ఇంకాడికి తగిలిస్తే ఆడు డన్స్ అవుతాడు. ఐన్స్టీన్ అన్నాడండి, ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్నాడండి, నీకు గర్వం ఉంటుందనకు, నీకు గర్వం ఉంటుందనకు, నీకు ఆ గర్వం నెమ్మదిగా చుట్టూరు, నీకున్న గర్వమే చుట్టూరు గోడ కట్టేస్తూ ఉంటుందని చెప్పాడు. చుట్టూరది అంటే ఇతరులతో నేను దూరం చేస్తుంది, అంతర్వాణి ఇంతర్వాణి అని చెప్పి గోడ కట్టేసుకుంటావు. నీ గర్వమే నిన్ను గోడ కట్టేస్తుంది. అది నీకు చుట్టూరు, నీకున్న గర్వమే నీ చుట్టూరు జైలు తయారు, నీకు బంధం, నీ చుట్టూరు జైలు అనే బంధం నీకు నిర్మిస్తుంది. అంచేత గర్వం తగ్గించుకోవాలంటే నువ్వేం చేయాలి, దానికి ఉపాయం కూడా చెప్పాడు. దానికి ఉపాయం కూడా చెప్పాడు. నీకు గర్వం ఎందుకు వస్తుంది? నేను ఏదో బాగా చదువుకున్నవాడిని, లేదా బాగా డబ్బు ఉన్నవాడిని, అలాగే వస్తుంది. విద్యా గర్వం ఉంది, ధన గర్వం ఉంది. బాగా చదువుకున్న వాళ్ళకి కూడా కొంత వాళ్ళకి గర్వం ఉంటుంది, బాగా చదువుకున్న వాళ్ళకి కూడా వాళ్ళకి గర్వం ఉంటుంది. అప్పుడు ఈ గర్వం పోవాలంటే ఐన్స్టీన్ ఏం చెప్పాడంటే, నీకు ఏదైనా ధనం ఉందనుకో, నీకు ఏదైనా ధనం ఉందనుకో, అది మీ ఇంటికే పరిమితం చేయకు, లోకానికి, ఆ లోకానికి పరిమితించు. నీకైనా బాగా చదువు ఉందనుకో అది లోకాన్ని, లోకం ఎంత ఉంటే దానికి విస్తరించు. నీకైనా ధనం ఉంటే లోకం ఉంటే నీలో ఏది మంచి గుణం ఉన్నా లోకానికి విస్తరింపజేయి, లోకానికి పంచిపెట్టు, అప్పుడు గర్వం పోదు. అందరికీ డబ్బు ఉండదండి, కొంతమందికి చదువు ఉంటుంది, కొందరికి అది అది కాదు అధికారం ఉంటుంది, కొంతమందికి పలుకుబడి ఉంటుంది. వాళ్ళకి ఏమి పదవి ఉండదని ఫోన్ ఎక్కితే ఫోన్ ఎత్తితే పని అయిపోతుందండి. వాళ్ళకి ఏమి పదవులు ఉండవు, పదవి ఉండదు, డబ్బు ఉండదండి. ఇప్పటికే ఆ రెస్పెక్ట్ సమాజంలో దాన్ని సోషల్ స్టేటస్ అంటారు. మీకు ఫోన్ తీశారంటే పని అయిపోదు. అంటే వాళ్ళకి అధికారంతో డబ్బుతో సంబంధం లేదు. అంటే ఈ జైల్లోంచి నువ్వు బయటపడాలంటే నీ గర్వం ఎప్పుడొస్తుందంటే వాళ్ళకంటే నేను ఏదో అధికండి అనుకుంటాను లోపల లోపల. ఇప్పుడు నువ్వు నీకు ప్రేమ ఉంది, ఈ జైల్లోంచి బయటపడాలంటే ఐన్స్టీన్ ఏం చెప్తాడంటే నువ్వు అసలు ప్రేమ, నీకు అసలు ప్రేమ లేదని నేను ఎందుకంటాను, నీకు ప్రేమ ఉంది కాబట్టి మీ ఇంట్లో ఉన్న ప్రేమిస్తున్నావు. ప్రేమ లేదని అలా అంటే నాదే పొరపాటు. ఐన్స్టీన్ అన్నాడు మీకు ప్రేమ లేదని అంటే నాదే పొరపాటు. మీకు నిజంగా ప్రేమ లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఎందుకు ప్రేమిస్తున్నారు? అంచేది మీరు ఏం చేయాలంటే, మీకు ప్రేమ ఉందనుకోండి, ధనం ఉందనుకోండి, చదువు ఉందనుకోండి, దాన్ని నెమ్మదిగా పెంచుకుంటురండి. మీ ప్రేమను కొంచెం పెంచుకుంటురండి, మీ ప్రేమని కొంచెం అలా పెంచుకుంటురండి, మీ ధనాన్ని కొంచెం అలా పెంచుకుంటురండి, లేకపోతే మీకున్న విద్యని అలా పెంచుకుంటురండి. అంటే స్ప్రెడ్ అయితే పంచుకుంటురండి. పంచుకుంటూ వచ్చే ఏమవుతున్నాయి, ఆ బుడగ పగిలినట్టు జైల్లోంచి బయటకు వచ్చేస్తారు. ఇది ఒక ఉపాయం చెప్పండి ఆనిస్టన్, ఆల్బర్ట్ ఆనిస్టన్. అంటే పరిణామ సిద్ధాంతం ఏమంటారంటే అండి, మనం కోతిలోంచి మనుషులు వచ్చారని, లేదా పరిణామంలో మానవ శరీరం రావటం ప్రారంభించాక వెనకాల తోకలు పోయిరాలి. అంటే మనకి భగవద్గీతకి సైన్స్కి తేడా ఏంటంటే అండి, అంటే పూర్వం మనం కోతిలం అంటున్నాం మనం అందరం, తర్వాత పరిణామంలో అంటే మానవ శరీరం పరిణామంలో కోతిలోంచి మనిషి వచ్చాడని, మానవ జన్మ రావటం శరీరం మానవ శరీరం తయారవటం ప్రారంభించాక తోకలు తీసేశారని. ఈ పెద్ద పేగులకి చిన్న పేగుల మధ్యన అపెండిసైటిస్ అనే ఏదో అంటారు, అపెండిసైటిస్ దాన్ని అంటారండి, అది శరీరానికి ఏమి ఉపయోగపడదని నేను మధ్యన మెడిసిన్ ప్రొఫెసర్ని అడిగాను హైదరాబాద్ లో. అది అందరి శరీరాల్లో ఉంటుందండి, అది ఉపకారం చేయదు కదా అపకారం చేస్తుందండి. దాన్ని కొంతమంది సడన్ గా కడుపు నొప్పి వస్తే 24 గంటల కడుపు నొప్పి అంటారు, 24 గంటలు ఆపరేషన్ చేసి తీసేస్తారని. దాన్ని ఏమంటే అది ఎందుకు పనికిరాదండి, అది ఎందుకు పనికిరాదు, అది ఎందుకు పెట్టారు మనకని. అది పెద్ద పేగులకి చిన్న పేగులకి మధ్యలో ఉంటుంది, అది ఏం పనికిపాటు చేయదండి, అపకారం చేస్తుంది, ఉపకారం మటుకు చేయదండి. అది వస్తే కడుపు నొప్పి వచ్చేస్తుంది, అప్పుడు ఆపరేషన్ చేసి 24 గంటలు తీయపోతే చచ్చిపోతాడు. అది మామూలు కడుపు నొప్పి అది దానివల్ల వచ్చే కడుపు నొప్పి వేరు, మామూలు కడుపు నొప్పులు వేరండి. దానివల్ల మామూలు కడుపు నొప్పులు పర్లేదు, అది కడుపు నొప్పి కింద వస్తే అది వెంటనే సర్జరీ చేసి తీసేసారు. దాన్ని అపెండిటిస్ అయ్యి ఏదో అంటారు. దాన్ని నేను ప్రొఫెసర్ గారిని అడిగా, అది ఎందుకు మరి పరిణామంలో పెట్టేది వచ్చింది, ముందు జంతువులకు ఉండేది అంటారు, ఆ జంతువులతో జంతువుల తర్వాత మానవ జన్మ వచ్చింది కదా, పరిణామంలో అది అలా ఉండిపోయిందని చెప్తారని పెద్దలు నాకు సరిగ్గా తెలియదని చెప్తారు. అది పనికిరాదు, మన శరీరానికి పనికిరాదండి, మనకు ఏం ఉపకారం చేయదు, అది తీసేసినా మనకు అపకారం లేదు. కానీ అపకారం ఉపకారం చేయదు, అపకారం ఏంటంటే కడుపు నొప్పి చేస్తుందండి. అంటే ఇక్కడ సైన్స్కి భగవంతుడు కృష్ణుడు చెప్పిన దానికి తేడా ఏంటంటే, ఇది వాదం వదిలేద్దాం ఊరికి మీకు రుచి చూపించడానికి చెప్తున్నాను. అది జీవుడు అనేవాడు నాలుగు నుంచి వచ్చాడని భగవంతుడు చెప్తాడు. యూనివర్సల్ కాన్షియస్నెస్, యూనివర్సల్ స్పిరిట్. సైన్స్ ఏం చెప్తుందంటే పదార్థంలోంచి వచ్చాడని, జీవుడు పదార్థంలోంచి వచ్చాడని. ఐన్స్టీన్ మటుకి కాన్షియస్నెస్ లోంచి వచ్చిందని చెప్పాడు. కృష్ణుడు చెప్పింది ఐన్స్టీన్ కూడా ఒప్పుకున్నాడు. కానీ కొంతమంది సైంటిస్టులు ఏమంటారంటే జీవుడు పదార్థంలోంచి వచ్చాడని, భగవంతుడు ఏమంటాడంటే చైతన్యంలోంచి జీవుడు వచ్చాడు కానీ జడంలోంచి జీవుడు ఎలాగ వస్తాడని. జీవుడు వస్తాడు, ఆ చైతన్యంలోంచి జీవుడు వచ్చాడు కాబట్టి జీవుడు నా అంశాన్ని గీతలో చెప్పాడు. అంచేత జడంలోంచి సంథింగ్లోంచి ఏదైనా వస్తుంది కానీ నథింగ్లోంచి ఏమి రాదు. సంథింగ్లోంచి ఏదైనా వస్తుంది కానీ నథింగ్లోంచి ఏమి రాదు. జడం అంటే నథింగ్ అండి అది. అంటే సైన్స్ వాళ్ళు కొంతమంది ఏం చెప్తారంటే జీవుడు జడంలోంచి వచ్చిందని చెప్తే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే జడంలో నుంచి రాలేదు, నాలోంచి వచ్చాడు, చైతన్యంలోంచి వచ్చాడు. ఇంకా అది వదిలేద్దామండి. అది ఎందుకు వచ్చింది ఇప్పుడు, ఆ సబ్జెక్ట్ వచ్చిందండి ఇప్పుడు ఎందుకు. ఐన్స్టీన్ ఏమన్నాడు అంటే అండి, ఐన్స్టీన్ పెద్ద సైంటిస్ట్ అంతకు ఆడి ఆడి పేరు మీద వచ్చింది. ఫిజిక్స్లో పెద్దవాడు, మ్యాథమెటిక్స్లో పెద్దవాడు, అన్నిటికంటే సత్వగుణం ఉన్నవాడు, సాత్విక ప్రవృత్తి ఉన్నవాడు, సాత్విక బుద్ధి ఉన్నవాడు, ఎప్పుడూ నిర్మలంగా ఉంటాడు, నిశ్చలంగా ఉంటాడు, నిరహంకారంగా ఉంటాడు, నిరాడంబరంగా ఉంటాడు. మన పక్కన ఆడు కూర్చుంటాడు, ఆయన ఇష్టం మనకు తెలియదు, మనలాగా ఉంటాడు. ఇప్పుడు బిఎస్సి చదివితే మనల్ని ఎవడు పట్టుకోలేకపోతున్నారని, ఆడు చదివింది బిఎస్సి సైన్స్ అంతా నాకు వచ్చనుకుంటాడు, ఆడికి ఏమి రాదని, ఆడికి ఏమి రాదని సంగతి తెలియక అని నాకు వచ్చనుకుంటాడు. సముద్రం ఒడిన ఇసుక తిప్పలు ఉంటాయండి, సముద్రం ఒడిన ఇసుక తిప్పలు ఉంటాయి, విపరీతంగా ఇసుక ఉంటుందండి సముద్రం ఒడిన ఇసుక తిప్పలు ఉంటాయి కదండి. అందులోంచి కొంత ఇసుక తీసుకుని ఏదైనా గూడు కట్టుకుంటే ఎంత ఉంటుందో మా తెలివి అంత అన్నాడు ఆయన ఇష్టం. ఆ ఇసుక తిప్పలన అంత ఇసుక తిప్పనంత భగవంతుడితో పోలిస్తే అందులో కొంత ఇసుక తీసుకుని ఏదైనా గూడు కట్టుకుంటే మా తెలివి అటు ఉండదు అన్నాడు. అంటే భగవంతుడు అంత విశ్వరూపుడు, అంత అనంతం. అంటే భగవంతుని ఇంతవరకు ఎవడు భగవంతుని తెలుసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ తెలివితేటల వల్ల తెలుసుకోవడం కాదండి, అది మనసుకు అందడు, వాక్కుకు అందడు, ఇంద్రియాలకు అందడు, బుద్ధికి అందడు, దేనికి అందడు. ఇవన్నీ అణిగిపోతే ఆయన తెలియబడతాడు, ఆయన అంతటా ఆయన తెలియబడతాడు, వాడు దేవుడు. ఐన్స్టీన్ అన్నాడని ఈ పుస్తకాన్ని నేను పట్టుకున్నాను, ఈ పుస్తకాన్ని నేను పట్టుకున్నాను, ఈ పుస్తకం నన్ను పట్టుకోలేదు కదా. అలాగే మన బుద్ధిని దేవుడు పట్టుకున్నాడు, మన ఇంద్రియాలను దేవుడు పట్టుకున్నాడు, మన మనస్సును దేవుడు పట్టుకున్నాడు, మన అహంకారాన్ని దేవుడు పట్టుకున్నాడు. ఆయన మన ఈటలతో ఆయన మనం ఎలా పట్టుకోగలం? ఇప్పుడు ఈ పుస్తకాన్ని నేను పట్టుకున్నాను, నా చేతుడు ఈ పుస్తకం నన్ను పట్టుకోగలదా? అలాగే నీ బుద్ధి ఎలా పట్టుకుంటుంది దేవుడు? నువ్వు అనగాలి, పూర్తిగా నువ్వు అనగాలి, నువ్వు అనగల. మనం ఎగిరెగిరి పడతా అంటే ఎక్కడ అనుగుతా ఉన్నా మనం? పూర్వం 60 ఏళ్ల కింద 70 ఏళ్ల కింద మా జిన్నూరులో పోదారులు ఒకరు ఉండేవారు, ఇప్పుడు 70 ఏళ్ల కింద మాట అండి. ఆ పెద్ద కొడుకు కొన్ని గర్వంగా ఉండేవాడు, పెద్ద ఆయన పెద్ద కొడుకు పోదారులు. ఈ ముసలాయన అనేవారండి, ఏమండి మా వాడికి చదువు లేదు డబ్బు లేదు, చూస్తే పవరపోతే ఏం చూసుకుని అలా ఉంటున్నాడో నాకు తెలియదు. మా పెద్ద అబ్బాయికి అండి, వాడికి చదువు లేదు, ధనం ఏమీ లేదు, మా ఎప్పుడు చూసినా ఏదో పెద్ద గొప్ప కొండ కింద అనుకుంటే మరి ఏం చూసి పొంగిపోతున్నాడో నాకు అర్థం అవటాలి అనుకోండి. ఆ ముసలాయన పోనీ ఏదోటి ఉంటే దాంతో తాదాప్యం పొంది గర్వం తెచ్చుకోవచ్చు, ఏమీ లేకుండా గర్వం వస్తున్నాడు అడికి, ఏం చూసి పొంగిపోతున్నాడో తెలియటం లేదు. కొన్ని డబ్బు ఉందనుకోండి, చదువు ఉందనుకోండి, గౌరవం ఉందనుకోండి, ఏదైనా అధికారం ఉందనుకోండి, దాంతో తాదాప్యం పొంది అది నేనే అనుకుని పోని గర్వం పొందితే పొందొచ్చు, ఏమీ లేదండి. మరి ఏం చూసుకు పొంగిపోతున్నాడో మాకు అర్థం అవటం లేదు. ఏదో ఉండి గర్వం తెచ్చుకుంటే అది వేరే విషయం, ఏమీ లేకుండా గర్వం అండి. ఎక్కడికి వచ్చామండి? కామ, క్రోధ, లోభ, మోహ, మదం. మదం అంటే గర్వం అండి. మదం అంటే ఏంటంటే ఆ గర్వం. మనం గర్వం ఎలా పోతుందంటే వినయం వల్ల పోతుంది. ఎలా పోతుందండి? మనం వినయాన్ని ప్రాక్టీస్ చేస్తా అంటే వినయం అండి. వినయాన్ని ప్రాక్టీస్ చేస్తా అంటే, సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేస్తా అంటే ఆ గర్వం తగ్గిపోతుంది. మన అందరికీ గర్వం ఉంటుంది. మనందరికీ ఆ పోదార గారు చెప్పినట్టు ఏమి లేకపోయినా గర్వం ఉంటుంది. ఏమండి మా వాడు ఏమి లేదు, మాకు ఇంట్లో ఏమి లేదు, ఏం చూసి పొంగిపోతున్నాడు ఏం తెలియదండి, పొంగిపోతున్నాడు ఏంటో తెలియదండి వాడు నమ్మస్తలేదు. తర్వాత ఈ గర్వం ఒకటి చాలా ప్రమాదం. గర్వం వల్ల మనకి భౌతిక దేవుడు కూడా వదిలేయండి, భౌతికంగా ఆలోచించినా నష్టపోతామండి, లాభం రాదు. భౌతికంగా ఆలోచించినా అండి, భౌతికంగా ఆలోచించినా మనకి భౌతికంగా ఆలోచించినా మనకి గర్వం ఉండదు, నష్టపోతాం ఉండదు. భౌతికంగా ఆలోచించే మన భౌతికంగా కూడా అభివృద్ధి పొందడం గర్వం ఉంటుంది. భీమిరాజు గారు చాలా కాలేజీలు కట్టారండి, లంకలకోడేరుని, లంకలకోడేరు మధ్యన, భీమవరం మధ్యన చాలా కాలేజీ. ఆయన పొలాలు కొన్నారండి ఆయన. ఎవడైనా తిక్కడు ఎవడనంటే నా 2 ఎకరాలని అమ్మని అంటాడు అనుకున్నాడు. ఈ మధ్యవర్తిని పంపేవారు, మధ్యవర్తిని పంపి అంటే ఆడ అమ్మనంటే ఈయన బాగా ధనవంతుడు, వాడి దగ్గరికి నేను వెళ్తే ఏంటని అనుకునేవారు కదా, వెళ్ళిపోయేవారండి వాడి దగ్గరికి. ఏమయ్యా నీకు 2 ఎకరాలు ఉంది, అక్కడ కాలేజీలు కడదాం అనుకుంటున్నావు, నువ్వు ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తాను, బజార్లో ఎకరం 4 లక్షలు అనుకో, పోనీ 6 లక్షలు ఇస్తాను. అప్పుడు కూడా ఏమనంటాడు అనుకోండి, పోనీ ఏదో బిల్డింగ్కి నీ పేరు పెడతాను, అది మీ కుటుంబంలో ఒకటి పేరు చెప్పాడు, ఉద్యోగం ఇస్తాను. పని సాధకుడు వాళ్ళే కార్య సాధకులు. మనం అయితే కోపం తెచ్చేసుకుంటాం, ఆంబడాడింటాడు పని అయితే నేను చూస్తానంటామండి, లేదా పక్కన ఇచ్చేది పేచి పెట్టిస్తామండి. ఎందుకు పిచ్చోడు, బజార్ రేట్ ఎంత ఉంది 4 లక్షలు, పోనీ ఇంకో 1 లక్ష ఎక్కువ పుచ్చుకో, పోనీ కాదని మీ కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం అడిగిస్తాను. ఏం చేసుకుంటావు ఇప్పుడు, నీకు పొలం అంటే బాగా ఇష్టం, ఇంకో చోట కొనుక్కో, 2 ఎకరాలు ఉంటే ఇంకో చోట 2 ఎకరాలు వస్తుంది కదా. ఇప్పుడు నీకు నీ పొలం కోసం అడగటం లేదు, ఏదో కాలేజీలు కట్టుకుందామని అడుగుతున్నాను. అది బాగుపడేవాడు లక్షణం, ఆ లక్షణాలు మనకు లేవండి, అందుకే ఇలా ఉన్నాం. గర్వం ఉంటే ఏమవుతుంది, ఎక్కడ ఉన్నోడి దగ్గరికి మనకి మన వాళ్ళకి ఏమిటనిపిస్తుంది. ఆ రజోగుణం ఉంటే ఏమనిపిస్తుంది అంటే పక్కన ఇచ్చేది ఏదో పేచీ పెట్టిందాం అనిపిస్తుంది. సరే ఎక్కడి వరకు వచ్చామంటే ఇప్పుడు కామ క్రోధ లోభ మోహం మాస్టర్యం, మాస్టర్యం అంటే అసూయ. ఇది కృష్ణుడు చెప్పాడండి అర్జున, నువ్వు నాకు చుట్టం, నాకు స్నేహితుడు, నాకు స్నేహితుడు. కృష్ణుడు కూడా ఎక్కువసేపు తిరిగిన వాడు అర్జునుడే. రమణ మహర్షి గారితో ఎక్కువ కోలం ఉండేవాడు మురుగునారు. రమణ మహర్షి గారితో ఎక్కువ నీడ కింద ఉన్నవాడు మురుగునారు ఉండేవాడు. అర్జునుడితో ఏం చెప్పాయంటే, నేను ఎక్కడికైనా ప్రయాణం చేస్తాంట, నువ్వు వచ్చేవాడు, ఎవరింటికి వెళ్తే వచ్చేవాడు, మామూలుగానే బంధువే కాదు స్నేహితుడు కూడా, భక్తుడు పైగా నువ్వు, నాకు భక్తుడు స్నేహితుడు బంధువు అన్నీ నువ్వే. కానీ నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, ఎవడన్నా పుస్తకం ఉంటే నీళ్ళు ఎప్పుడు నా అసూయ చూడలేదు అన్నాడు అర్జున. అందుకే నీకు ఈ పేరు పెడుతున్నాను, నువ్వు అనసూయుడు అన్నాడు. అనసూయ అంటే అసూయ అంటే ఎలాగో తెలియని వాడు. నేను నా కూడా తిరిగావు కదా నువ్వు, నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, ఎక్కడైనా అసూయ పడతావు, ఎవరిని చూసి నువ్వు అసూయ పడలేదు. కౌరవులు చాలా ఉచ్చ దశలో ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు వాళ్ళ మీద నీకు అసూయ రాలేదు. దుర్యోధన్ అంటే రారాజు అండి, అది దశ ఎలిగినంతకాలం ఎలిగించాడు కదంటే, తర్వాత చచ్చిపోయినా అప్పుడు వాడిని చూసి కూడా నీకు ఎప్పుడు అసూయ కలగలేదు. అసూయ పైగా అసూయ వాళ్ళు ఏంటంటే, మనకి ఎవరి మీద అసూయ వచ్చిందనుకోండి, మీ అనుభవంలో కూడా చూసుకోండి, నేను చెప్పినవన్నీ మీరు నమ్మక్కర్లేదు, మీ అనుభవానికి కూడా చూసుకుంటా ఉండండి. మీకు ఎవరి మీద అసూయ వచ్చిందనుకోండి, ముందు వెంటనే మీకు మనసులో అసూయంత వస్తుంది, శరీరంలో రోగం వస్తుంది. అంటే లోపల పేగులు ఉంటాయి కదండి, ఆ పేగులు ఉద్రేక పడతాయి, డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. మనసుకేమో అశాంత వస్తుందండి, మనసుకి అశాంతి వస్తుందండి, శరీరానికి అనారోగ్యం వస్తుంది, అసూయ పడుతుంది. లేకపోతే ఈ పేగులకి డిస్టర్బెన్స్ వస్తుందండి, మనసుకు అశాంతి వస్తుందండి, మనం అసూయ పట్టడం వల్ల, భయపడటం వల్ల అండి, వెంటనే ఆకలి తగ్గిపోతుంది. మనకి ఏదైనా భయంగా, ఏదైనా ఒక విషయం గురించి భయంగా ఉందనుకోండి, వెంటనే ముందు ఆకలి తగ్గిపోతుంది. పేగులు ఉద్రేకపడతాయండి, డిస్టర్బ్ అయిపోతూ ఉంటాయి, ఈ చిన్న పేగులు పెద్ద పేగులు కూడా. అంటే వీటిలోంచి విడుదల పొందిన తర్వాత నువ్వు పొందవలసిన పూర్ణ ప్రయోజనం పొందుతావు. వీటిలోంచి విడుదల పొందిన తర్వాత నువ్వు పొందవలసింది పూర్ణ ప్రయోజనం పొందుతావే, పూర్ణ ప్రయోజనం పొందుతుంది. అంటే నువ్వు వీటిలోంచి ఈ అరిషడ్ వర్గాల్లోంచి ఈ బ్యాడ్ క్వాలిటీస్ ఏదైతే నీకు ఆ లోపల సద్వస్తువుని అనుభవంలోకి రాకుండా నువ్వు మనోదేహముల్లోంచి ఈ మన మోక్షం అంటే విడుదల, దేంట్లోంచి విడుదల, మనోదేహముల్లోంచి విడుదల. ఈ దేహం అనక ఈ దేహం చచ్చిపోయి ఇంకో దేహం వస్తుందండి. మనస్సు నుంచే దేహం వస్తూ ఉంటుంది. ఆ జీవలక్షణం ఉన్నప్పుడు దేహం వస్తూ ఉంటుంది. ఈ జైలు కాకపోతే ఇంకో జైలు, ఈ దేహం కాకపోతే ఇంకో దేహం. నీకు కాలము దేహము వస్తువులు ఇవన్నీ కూడా మనస్సులోనే ఉన్నాయి. కాలం ఎక్కడుంది? మనస్సులో ఉంది. దూరం ఎక్కడుంది? మన ఇది ఇండియా అని, ఎక్కడో అమెరికా ఉందని. దూరం ఎక్కడుంది? మనస్సులో ఉంది. కాలం ఎక్కడుంది? మనస్సులో ఉంది. వస్తువు ఎక్కడుంది? మనస్సులో ఉంది. ఆ గడప దాటానికే నీకు పూజ, జపము, ధ్యానము. ఆ మనోనికి మన పూజ ఎందుకంటే, జపం ఎందుకంటే, ధ్యానం ఎందుకంటే, మనస్సు నియమించుకోవడానికే. మీ ఇంట్లో బంగారం ఉండొచ్చు, దానివల్ల మీకు నష్టం. మీ ఇంట్లో బంగారం ఉండటం వల్ల ఉంటే ఉండొచ్చు, మంచిదే. కానీ మీ ఇంట్లో బంగారం ఉండటం వల్ల మీకు మోక్షం రాదు. మీ మనస్సు బంగారం అయితే మోక్షం వస్తుంది. అది ఇక్కడ మీ ఇంట్లో బంగారం ఉండొచ్చు, మంచిది అది. కానీ మీ ఇంట్లో బంగారం వల్ల మీకు మోక్షం రాదు. మీ మనస్సు బంగారం అయితే మోక్షం వస్తుంది. కొంతమందికి కృష్ణుడు ఇక్కడ దాకా చెప్పి ఆగాడు. షేక్స్పియర్ మాట చెప్పమంటారండి అసూయ గురించి. కొంతమందికి ఎక్కువ అసూయ ఉంటుంది అనుకోండి. దాని నేమి జలసి, నీ పేరే అసూయ అనేవాడు షేక్స్పియర్. నీ పేరే అసూయ. ఏమండి కొంతమంది శరీరం ఎవరో అందంగా ఉంటారు, కొంతమంది శరీరాలు అందంగా ఉంటాయండి. ఆ ముక్కు చెవులు తర్వాత కళ్ళు లెక్క ఉంటాయండి. కొంతమంది శరీరం అందంగా ఉన్న పిడికళ్ళు ఉంటాయండి. కళ్ళు శరీరం అందంగా ఉంటుంది, కళ్ళు కొన్ని పిడికళ్ళు ఉంటాయండి. అంటే అన్ని శరీరం ఏంటి, కళ్ళు ఏంటి, ముక్కు ఏంటి, చెవులు అన్ని పోత పోసినట్టు చాలా అందంగా ఉంటారండి కొంతమంది. అలా పురుషుల్లో ఉంటారు, స్త్రీలో ఉంటారు. అలాగే అందమైన ఎవరైనా షేక్స్పియర్ కనిపించారనుకోండి, ఏదన్ వాక్స్తుంది, వైకుంఠం వచ్చి భూమి మీద నడుస్తుంది అనేవాడు. దీనికి మోక్షానికి సంబంధం లేదు. అందాన్ని వర్ణించడానికి ఏదన్నా వాక్స్తుంది. ఎవరికి ఎక్కువ అసూయ ఉంది అనుకోండి, నీ పేరే అసూయ, దై నేమ్ ఈజ్ జెలసి. నీ పేరే అసూయ. అసూయ ఈ రూపం ధరించి వచ్చింది. అందమేమో ఆ రూపం ధరించి వచ్చింది, అసూయ ఈ రూపం ధరించి వచ్చింది. ఇవన్నీ కూడా ధ్యానం. ఈ పూజ పూజ మన భగవంతుని ఏదో రూపం తీసుకుని పూజ చేస్తామండి. ఏదో ఒక రూపం తీసుకుంటామండి, ఆ రూపానికి పూజ చేస్తాం. దానివల్ల ఏకాగ్రత వస్తుందండి. ఏకాగ్రత జపం. ఆ జపం ఏదో దేవుడి పేరు అనుకుంటా ఉంటాం. భగవాన్ అంటారు దేవుడి పేరుకి చైతన్యానికి తేడా ఏముంది. దేవుడి పేరు చెప్తున్నామంటే చైతన్యాన్ని స్మరించుకుంటున్నాం. దేవుడి పేరు రూపం కాదు, చైతన్యమే. చైతన్యం ఆ చైతన్యమే. ఉడిక రూపాన్ని నామాన్ని ఎందుకు పెట్టుకున్నామంటే ఆ రేవులో దిగటానికి. చెరువుకి రేవు ఉంటుంది, చెరువుకి రేవు ఉంటుంది. ఆ రేవులోకి ఎందుకు వెళ్తామంటే రేవులోకి దిగటం కోసం రేవులోకి దిగం, నీటి కోసం రేవులోకి దిగుతాం. అలాగే రూపాన్ని ఆ నామాన్ని ఎందుకు సపోర్ట్గా పెట్టుకుని ఆ నామరూపాల ద్వారా పొందవలసినటువంటి ఆ చైతన్యం అనే వాటర్. నువ్వు రేవులో దిగటం కోసం రేవులో దిగవు, ఆ నీళ్లు కోసం దిగుతావు. అలాగే భగవంతుడి యొక్క రూపాన్ని నామాన్ని ఆధారంగా పెట్టుకుని దిగుతున్నావు అంటే చైతన్యం కోసం, ఆనందం కోసం లోపలికి దిగుతున్నావు. జపం అంటే భగవంతుని పేరే చైతన్యం, భగవంతుని పేరే ఆనందం, ఆయన పేరే శాంతి. కృష్ణనామం, రామనామం, శివనామం, నారాయణ నామం. నారాయణుడు జన్మరహితుడు, దోషరహితుడు. శరీరం ఉన్నా శరీరం లేనివాడుతోడు సమానం. పరిశుద్ధుడు, పవిత్రుడు. రెండో వస్తువు ఎలా ఉంటుందో తెలియదు. అంత తానై ఉన్నవాడు, అంత తానై ఉన్నవాడు, వాడే నారాయణుడు. మరణరహితుడు, జన్మరహితుడు, వికారరహితుడు, వాడే నారాయణుడు. నారాయణ అంటే ఒక వ్యక్తి కాదు, చైతన్యమే. అంటే భగవాన్ అంటారు పేరుకి చైతన్యానికి భేదం లేదు. నారాయణుడు అంటే అక్కడ వ్యక్తి అని కాదు, చైతన్యమే. అంటే నీకు ఏ రూపం? ఇప్పుడు అవతార పురుషులు, రాముడు కొంతమందికి ఇష్టం, కృష్ణుడు కొంతమందికి ఇష్టం, శివుడు అంటే కొంతమందికి ఇష్టం. శివుడే అసలు బోలా శంకరుడు. అంటే కొంచెం స్తోత్రం చేస్తే పొంగిపోతాడటండి, కొంచెం జపం చేస్తే పొంగి, అటు బోలా మనిషి, బోలా బోలి మనుషులు అంటారు చూడండి, అటువంటి వాడటండి శివుడు. కొంచెం జపం చేసినా సంతోషం వస్తుంది ఆయనకి. ఇప్పుడు తపస్సు అంటే అండి కేవలం ఏదో నామం చేయటమే కాదండి. మన మనసుకి ఏదన్నా బాధ వస్తుంది అనుకోండి, ఏదైనా బాధ కారణం ఉంటుంది అనుకోండి, బాధ లేకుండా ఉండగలుగుతాం అనుకోండి, శరీరానికి ఏదైనా రోగం వస్తుంది అనుకోండి, ఆ రోగాన్ని తట్టుకుంటాం అనుకోండి, అది కూడా తపస్సు. దానివల్ల కూడా భగవంతుని దయకి పాత్రలు అవుతాం. అది కూడా తపస్సే. మనకి ఎప్పుడైనా జ్వరం వస్తుంది అనుకోండి, జ్వరం జాగ్రత్తగా ఓర్పుగా తట్టుకుంటాం అనుకోండి, అది కూడా తపస్సే. మనకి ఇష్టమైన సంఘటనలు జరుగుతాయనుకోండి, అది భరిస్తాం అనుకోండి, అది కూడా తపస్సే. శివ విష్ణు నువ్వు జపం చేసినా, నామం చేసినా, లేదా పూజ చేసినా, మనసుని అక్కడ నిలబెట్టినా, మనసుని అక్కడ నిలబెట్టిన రూపం మీద మనసు ఏదైనా ధ్యానం చేసినా, అంటే ధ్యానం రెండు రకాలు, సాకారం నిరాకారం, సాకారం నిరాకారం. హృదయంలో మనసుని నిలబెట్టి అది అక్కడ ధ్యానం చేయొచ్చు, చేయొచ్చు. లేదా అవతార పురుషుల్లో ఒక గురువుని కానీ, అదే రామకృష్ణుడో రమణుడో లేకపోతే రాముడో కృష్ణుడు అవతార పురుషులు కానీ గురువులు కానీ ఆ రూపాన్ని పెట్టుకుని రూపాన్ని ధ్యానించి నా సాకారాన్ని ధ్యానించవచ్చు, నిరాకారాన్ని ధ్యానించవచ్చు. మొత్తమే నువ్వు పవిత్రుడు అవ్వాలి, నీకు ఏకాగ్రత రావాలి, మనసు యొక్క చాపల్యం తగ్గాలి, అది ధ్యానం యొక్క ప్రయోజనం. మనసు యొక్క చాపల్యం తగ్గటానికే ధ్యానం యొక్క ప్రయోజనం. ఈ పూజ, ఈ జపము, ఈ ధ్యానము, ఈ హోమము, ఈ యజ్ఞము, స్వాధ్యాయము, ఇవన్నీ స్వాధ్యాయం ఇవన్నీ ఎందుకంటే నీ మనస్సుకి క్రమం, నీ మనస్సుని క్రమంలో ఉంచడానికి, నీ ఇంద్రియాలని క్రమంలో ఉంచడానికి, నీ ఆలోచన తీరుగా ఉండటానికి, ఒక క్రమబద్ధంగా ఉండటానికి. కొంతమందిని చూస్తా అంటే అనిపిస్తుంది వాళ్ళు బుర్రలు ఏమైనా 1000 దెయ్యాలు ఉన్నాయో అనిపిస్తుంది. ఒక దెయ్యం ఉంటే పర్లేదు, 1000 దెయ్యాలు ఉన్నాయో అనిపిస్తుంది. నిమిషానికి ఒక రకంగా మాట్లాడతారు, గంటకు రకం, నిమిషానికి రకం. ఒక దెయ్యం, ఆ బుర్రలో ఒక దెయ్యం ఉంటే పర్లేదు, ఏమైనా 1000 దెయ్యాలు ఉన్నాయో అనిపిస్తుంది మనకు. వాడికి జ్ఞానం ఎలాగొస్తుంది అంటే నీ బుద్ధి క్రమంగా ఉండాలి, నీ మాట క్రమంగా ఉండాలి, ఇవన్నీ క్రమంగా ఉండటానికి సత్కర్మ చేయటం. అది అందుకే సత్కర్మ, అందుకే యజ్ఞం, అందుకే పూజ, అందుకే జాపం, అందుకే ధ్యానం. ఇవన్నీ ఎందుకు గాఢ నిద్రలో అన్నిటిలోంచి విడుదల పొంది నువ్వు ఎలా ఉంటున్నావు? జాగ్రత్త అవస్థలో అన్నిటిలోంచి విడుదల పొంది పొందవలసిన వాడిని పొందటం కోసం ఇవన్నీ ఈ ప్రక్రియలన్నీ పెట్టారు. ఇదే సాధన. సహించడం కూడా నేర్చుకోవాలి, భరించడం కూడా నేర్చుకోవాలి, భరించడం కూడా నేర్చుకోవాలి. అన్నవాడు మహాత్ముడు అవడు, పడ్డవాడు మహాత్ముడు అవుతాడు. అయితే ఆ రూపం తీసుకున్నప్పుడు నీకు ఇష్టమైనది చేయొచ్చు. మీకు అరుణాచలం ఇష్టం అనుకోండి, అరుణాచలం చేయొచ్చు. కృష్ణుడు ఇష్టం అనుకోండి, కృష్ణుడు అయితే, వాసుదేవుడు ఇష్టం అనుకోండి, వాసుదేవుడు చేయొచ్చు. శివుడు ఇష్టమైతే ఆ రూపం, ఇష్టమైతే ఆ రూపం చే, మీకు ఏ రూపం ఇష్టమైనా ఆ రూపం. అంటే మీ మనస్సుకు నిలబెట్టడానికి అనుకూలంగా ఉండాలి ఆ రూపం. మీకు దేవి ఇష్టమైతే దేవి రూపం చేయొచ్చు. మీకు మొత్తం మీద ధ్యానం మీ మనస్సుకు నిలబడతా ఉండాలి. అంటే మనస్సుకు నిలబడతా అంటే మనకి వెయిన్ థాట్స్, వెయిన్ డిజైర్స్, వెయిన్ యాక్షన్స్, మనకి చెడు తరంపులు రావు. మనసు ఒకే దేవుడి మీద మనకు మనసు పెట్టి ధ్యానం చేస్తున్నాం అనుకోండి, మనకు అవసరమైన తరంపులు రావు, చెడు తరంపులు రావు, పనికిరాని తరంపులు రావు. మనసుని గాలి లేని చోట దీపం ఎలా ఉంటుందో అలా మనసు నిదానంగా ఉంటుంది. దానికి సూక్ష్మత వస్తుంది, సూక్ష్మత రావటమే కదా దానికి అంతర్దృష్టి వస్తుంది. అంతర్దృష్టి వచ్చాక, మనసుకి అంతర్ముఖత్వం వచ్చాక అప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతుంది. మొత్తం మీద మీరు ఎన్ని చేసినా అక్కడ హృదయం దగ్గరికి వెళ్ళాలి. ఎన్ని విచారణలు చేసినా చివరికి ఆత్మ విచారణ దగ్గరికి వెళ్ళాలి. ఆత్మ విచారణ లేకుండా మీకు ఆత్మజ్ఞానం రాదు. ఆత్మజ్ఞానం లేకుండా మీకు మోక్షం రాదు, అమృత అనుభవం రాదు, శాంతి రాదు. నా మాయని ఎవరు జయిస్తారు అర్జున? ఎవరు జయించలేరు. అది గీతలో చెప్తారు, నా మాయని ఎవరు జయిస్తారు? నా మాయని జయించడం కష్టం. అనేక జన్మల్లో సత్కర్మ చేసి, అనేక జన్మల్లో విచారణ చేసిన వాళ్ళు అనేక నా మాయని జయించగలరు, కానీ నా మాయని జయించడం చాలా కష్టం, అతి దుర్లభం, దుర్లభం, అతి దుర్లభం అని కృష్ణుడు చెప్తూ నా మాయ ఎలా ఉంటుంది, గుణాల రూపంలో ఉంది. ఈ రజోగుణం, ఈ తమోగుణం, సత్వగుణం, ఈ గుణాల రూపం, గుణాల్లోంచి ఈ గుణాల్లోంచి తలంపులు వస్తాయి. ఆ తలంపులు నిబంధిస్తాయి, ఆ తలంపు నీ చేత మాట్లాడిస్తుంది, ఆ తలంపు నీ చేత పనిచేస్తుంది, ఆ తలంపుల చేత బంధింపబడతావు. ఇని ఈ గుణాల్లోంచి విడుదల పొందటానికి పూజ, జపము, ధ్యానము, ఆ విచారణ, వైరాగ్యం, వివేకం. అంటే తర్వాత ఇంకోటి, మనకు జ్ఞానం రాకపోవడం కారణం కూడా అసలు వైరాగ్యం లేదని ఉండవలసినంత లేదు అది. ఇప్పుడు మనకు అసలు వైరాగ్యం లేకుండా లేము మనం, ఎంతో కొంత వైరాగ్యం ఉంది కానీ ఉండవలసినంత లేదు. మనకి జ్ఞానం కలిగింది అనుకోండి, ఈ గుణాలనే జైల్లోంచి బయటపడతాం, గుణాలనే జైల్లోంచి బయటపడతాం. ఇంట్లో వాళ్ళ పట్ల నీకు ఆప్యాయత ఉంది కదా, ఐన్స్టీన్ అంటాడు కొంచెం ఆప్యాయతని పెంచుకో. మాకు అసలు లేదండి ఆప్యాయత అంటాం అనుకో, మరి ఇంట్లో వాళ్ళ మీద ఎలా ఉంది, కొంచెం మీ ఇంట్లో వాళ్ళకి నీకు చదువు వస్తే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంటున్నారు కదా, కొంచెం కొన్ని మీ ఇంట్లో వాళ్ళకి కాకుండా ఇంకో 10 మందికి చెప్పు. నీకు మీ ఇంట్లో 10 రూపాయలు ఉన్నాయనుకో నీకు ఖర్చుకు సరిపోతున్నాయి కదా, ఉంటే పక్కవాడికి ఎవరికైనా వాడికి చదువు చెప్పించడం. అది నెమ్మదిగా అలా పెంచుకుంటే రా, జైల్లో నీకు తెలియకుండా నువ్వు బయటకు వచ్చేస్తావు. ఆ జైల్లోంచి బయటకు వచ్చినట్టే నీకు తెలియదు, అలా స్లోగా వచ్చేస్తావు. నీకున్న ఆప్యాయతని, నీకున్న ప్రేమాన్ని, నీకున్న జ్ఞానాన్ని, నీకున్న చదువుని, నీకు భగవంతుడు ఏ వరాలు అయితే ఇచ్చేయడు, ఆ వరాలు నెమ్మదిగా స్లోగా పెంచుకుంటురా సరిపోదు. బంధుల జట్టులోంచి బయటకు వచ్చేస్తాం. పూర్వం బంధుల జట్లు ఉండేవాళ్ళు, ఆ బంధుల జట్లు దోళ్ళ ఆటలు పెట్టేవారని ఈ మధ్యన తీసేశారు. మనం కూడా ఇప్పుడు బంధుల జట్లోనే ఉన్నాం. అంటే నీకు ఒకే తలంపు మీద ఎక్కడో చోట అరుణాచలం మీద మీకు బాగా ఇష్టం కుదిరింది అనుకున్నా, ఇష్టం వల్ల మీకు ఏమవుతుందంటే కష్టం ఉండదు, ఇతర తలంపులు ఆగిపోతాయి. ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదు, ఇతర తలంపులు నీకు ఆగిపోతాయి. అంటే నీకు చెడు తలంపులన్నీ తగ్గించుకుంటూ రావాలి, మంచి తలంపులను పెంచుకుంటూ రావాలి, చెడ్డది తగ్గించుకుంటూ రావాలి, మంచిని పెంచుకుంటూ రావాలి. అలా స్లోగా మంచిని పెంచుకుంటూ రావాలి. తర్వాత నీకు ఒకే వస్తువు మీద, ఒకే రూపం మీద, ఒకే నామం మీద నీ మనసు అలా నిలబడి ఉంటే నీకేమవుతుందంటే ఇప్పుడు ధ్యానస్థితి కలుగుతుంది. ఈ ధ్యానస్థితి ఎక్కువగా, ఆ ధ్యానంలో ఎక్కువ నిలబడటం వల్ల ఈ గుణాల్లోంచి, వికారాల్లోంచి విడుదల పొందుతావు. ధ్యానస్థితి వల్ల నువ్వు విడుదల పొందుతావు. తర్వాత మనం అవసరమైనప్పుడు మాట్లాడుతూ ఉండాలి, అవసరం లేనప్పుడు మాటలు తగ్గించుకోవాలి. ఒకటి మౌనం, రెండు ఏకాంతం. ఈ రెండు కూడా నువ్వు గుణరహిత స్థితిని పొందటానికి ఉపయోగపడతాయి. మనం అవసరం ఉన్నప్పుడు మాట్లాడాలి, అవసరం లేనప్పుడు మౌనంగా ఉండాలి. ఆ మౌనంగా ఉండటం వల్ల నీ మౌనం కూడా మాయలోంచి విడుదల పడటానికి సహకరిస్తుంది. ఈ స్వరాచ్యుడు సైలెన్స్ అండ్ స్వరచ్యుడు. సైలెన్స్ అంటే మౌనం, స్వరచ్యుడు అంటే ఏకాంతవాసం. ఏకాంతవాసం సహవాసం, ఉపవాసం. ఎప్పుడైనా రోజు ఒక గంట సేపు మనం అందరం కూడా రోజు ఒక గంట సేపు మన ఇంట్లో ఏకాంతంగా ఉండాలి. ఇంకా ఏకాంతంగా ఉన్నప్పుడు మన మనసులో ఏముందో మనకు తెలుస్తూ ఉంటుంది. 10 మందిలో ఉన్నప్పుడు తెలియదు. ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రతి రోజు ఒక గంట సేపు మనం ఏకాంతంగా ఉండాలి, అందరితో కలవకూడదు. ఏకాంతంగా ఉంటే మన మనసులో ఏముందో మనకు తెలుస్తూ ఉంటుంది. అందులో ఎందులోంచి మనం విడుదల పొందాలి, ఏది ఏ కారణం వల్ల మనకు దుఃఖం వస్తుంది, ఏ వాసన మన శరీరంతో బంధింపజేస్తుంది, అంటే వాసనాక్షయం అవ్వకుండా మోక్షం రాదు, ఏ వాసన మన బంధింపజేస్తుంది, మనోదేహాలను ఏ వాసన మనల్ని బంధింపజేస్తుంది అని ఏకాంతంగా ఉండి మనల్ని మనం విచారణ చేసుకోవడానికి ఏకాంతవాసం ఉపయోగపడుతుంది. చేస్తే ఏకాంతవాసం బయటకు వచ్చారనుకోండి సహవాసం, ఇంటికాడు ఉంటే ఏకాంతవాసం బయటకు వస్తే అది సహవాసం. నీ హృదయంలో నీ హృదయంలో వైకుంఠం నీ హృదయంలో ఉంది, నీ హృదయంలో సద్వస్తు ఉంది, దానితో కలిసి ఉండటమే సహవాసం. దానితో ఇంకా కలిసి ఉంటే నీకు అలవాటు అవ్వలేదనుకో, ఆ నేర్పు నీకు కుదరలేదనుకో, ఆ స్కిల్ నీకు రాలేదనుకో, బయట ఉన్న సత్పురుషులతో సహవాసం చెయ్యి. ఆ సత్పురుషుల సహవాసం ఈ సద్వస్తుని తెలుసుకోవడానికి వాళ్ళు సహకరిస్తారు. భగవాన్ రంగనంటాడు, వాళ్ళు సహకరిస్తారు, వీళ్ళు సహకరిస్తారు, ఏకాంతవాసం సహవాసం ఉపవాసం ఇవన్నీ ఎందుకయ్యా? నువ్వు నాకు ఏదో డబ్బులు ఇస్తాను, నువ్వు నాకు డబ్బులు ఇస్తాను, అక్కడ బట్టల కొట్టులోకి వెళ్ళి నువ్వు ఏదో చెయ్యి, నువ్వు కొనుక్కో, మళ్ళీ తర్వాత ఏమో ఎవడో దాని కుట్టివాడిని ఏమంటారు, మిషన్ కుట్టివాడు అంటారు కదా, అక్కడికి వెళ్ళు, ఇవన్నీ చూసి చొక్కాలు నువ్వు కుట్టించుకో, నాకు గొడవలంతా అంత డబ్బు నువ్వే ఇవ్వాలి, నా ఆది నువ్వే చూడాలి, బట్టలకు వెళ్ళి బట్టల కొట్టులోకి వెళ్ళి నువ్వే బట్టలు కొనాలి, నాకు ఏ బట్ట బాగుంటుందని నువ్వే సెలెక్ట్ చేయాలి, ఆ మిషన్ వాడి దగ్గరికి వెళ్ళి నువ్వే కుట్టించాలి, వచ్చి నువ్వే తొడగాలి, మిగతా గొడవలు వదిలి అని నువ్వే చేయన్నాడు రంగన్న. డబ్బులు ఇచ్చి బట్టల కొట్టులోకి వెళ్ళి బట్టల కొట్టు ఇటువంటి చెప్పుకో, చేయవలసిన నువ్వే చెయ్యి, నన్ను మాయలో పెట్టక మొత్తం అని నువ్వే చెయ్యి. అది మనం ఉన్నాం అనుకుంటున్నాం, అది మనం లేవన్న సంగతి మనకు అర్థమైతే సగం 50% అజ్ఞానం తగ్గిపోతుంది. మనం ఉన్నామని అనుకుంటున్నాం, అసలు లేవు మనం, కానీ ఉన్నామనే అదొక తలంపు, అదొక తలంపు అంటే దీర్ఘకాలానికి వస్తున్నటువంటి లాంగ్ స్టాండింగ్ హ్యాబిట్, దీర్ఘకాలానికి వస్తున్నటువంటి వాసన, దీర్ఘకాలానికి వస్తున్నటువంటి అలవాటు. అసలు మనం లేవు, ఉన్నామని అనుకుంటున్నాం. మనం ఉన్నామని అనుకున్నా జరిగేది ఈశ్వర సంకల్పమే, లేవనుకున్నా జరిగేది ఈశ్వర సంకల్పం, ఉన్నది ఆయనే. మనం ఏమనుకుంటున్నాం? మనం ఉన్నామనుకుంటున్నాం, భగవంతుడు ఉన్నాడు అనుకుంటున్నాం. అంటే భగవాన్ అన్నారు మీరు ఇద్దరుగా ఉన్నారా అన్నవారు. మనం ఏమనుకుంటాం? నేను ఉన్నాను, దేవుడు ఉన్నాం అనుకుంటున్నాం. అయితే మీరు రెండుగా ఉన్నారా? తెలుసుకునేవాడు ఒకటి, తెలుసుకునే వస్తువు ఒకటి, తెలియబడే వస్తువు ఒకటి అని నువ్వు అనుకుంటున్నావు. అంటే నీలో రెండుగా ఉన్నావు. నీ అహంకారం నువ్వు అనుకోవటం వల్ల, అహంకారమే నువ్వు అనుకోవటం వల్ల, మనస్సే నువ్వు అనుకోవటం వల్ల, అదే నువ్వు అనుకోవటం వల్ల, దీంతో తెలుసుకునేది ఏదో ఉందని అనుకుంటున్నావు. ఆ తెలుసుకునేది నువ్వే అనే సంగతి నీకు అర్థమైతే మనస్సు లేదు, అహంకారం లేదు, నిగ్రహించుకోవడానికి ఇంద్రియాలు లేవు, నిగ్రహించుకోవడానికి మనస్సు లేదు. వండర్ఫుల్ టీచింగ్. నేను మనస్సుని అనుకోవటంలో దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆత్మను తెలుసుకోవాలి, ఆత్మను తెలుసుకోవాలి అనుకుంటున్నాం. ఎప్పుడు నువ్వు మనస్సుగా, నువ్వు మనస్సు దేనైతే తెలుసుకోవాలంటుందో అదే నువ్వు, అది నువ్వు అనే సంగతి నీకు అనుభవం. ఒక వచ్చినప్పుడు నిగ్రహించుకోవడానికి మనస్సు అంటే లేదు, దేర్ ఇస్ నో మైండ్ టు కంట్రోల్. నువ్వు దేహం అనుకుంటే దేహం అనుకుంటున్నావు, మనస్సు అంటే మనస్సు అనుకుంటున్నావు, ఇంద్రియాలంటే ఇంద్రియాలు అనుకుంటున్నావు, లోకం అంటే లోకం అనుకుంటున్నావు. ఇలా అనుకోవటంలో బంధం పడుతున్నావు. అనుకునే నువ్వు కాదు, ఏదైతే ఉన్నది నీకు తెలియదు. ఆత్మజ్ఞానం అనుకోవటంలో రాదు. ఆత్మజ్ఞానం అనుకోవటం అది తెలుసుకునేది కాదు. ఆత్మజ్ఞానం అంటే తెలుసుకునేది కాదు, అది అనుకోవటం కాదు. అది ఎలా ఉందో అలా ఉంటే తెలియబడుతుంది. అక్కడ జ్ఞానం జ్ఞానం అంటే తెలుసుకోవటం కాదు, ఉండటమే. వస్తుంది బుద్ధి వస్తుంది, జ్ఞానం అంటే అక్కడ తెలుసుకోవడం కాదు, ఉండటమే. లోపల నీ వస్తువు ఎలా ఉందో అది అలా ఉండటమే. నువ్వు కానీ దానితో తాదా ఐఎమ్ సో అండ్ సో నువ్వు అనుకోవద్దు, నేను అలా ఉన్నాను ఇలా ఉన్నాను నువ్వు అనుకోవద్దు. అనుకుని అని మనస్సు అనుకు, దీనివల్ల నీకు రజోగుణం పెరుగుతుంది. ఏం అనుకోవద్దు, ఓరక ఉండు, అదే మౌనం. ఓరక ఉండు, అదే మౌనం. ఒకటి మౌనం, రెండు ఏకాంత వాసం, సఖావాసం, ఉపవాసం. అంటే ఎప్పుడైనా మనకు జ్వరం వచ్చిందనుకోండి, అనారోగ్యంగా ఉందనుకోండి, లేదా అజీర్తిగా ఉందనుకోండి, అప్పుడు కొంత ఉపవాసం చేయటం వల్ల ఈ స్టమక్ రెస్ట్ వస్తుంది. ఈ నిరాహారం వల్ల మనం ఎప్పుడైనా లోపల స్టమక్కి దానికి ఎప్పుడైనా కొంచెం విశ్రాంతి ఇస్తాంటే కొన్ని రోగాలు తగ్గుతాయి. మనకి ఎప్పుడైనా అజీర్తిగా ఉందనుకోండి, బాగా పూట రోజు అన్నం మానేస్తే కొంత బాడీ కండిషన్ పడుతుంది. బాడీ కండిషన్ అంటే మనకి ఎక్కడ ఏ రోగం వచ్చినా పొట్టలోంచి బయలుదేరుతాయి రోగాలన్నీ కూడా. చాలామంది పెద్దలు ఏం చెప్తారంటే చాలా రోగాలు అజీర్తిలోంచి వస్తాయని. మన అందరం కూడా మనకు అవసరమైన దానికంటే ఎక్కువ తింటాం. నూనె ఎక్కువేసుకుంటాం, కారం ఎక్కువేసుకుంటాం, తిండి కూడా ఎక్కువ తింటాం. ఆ రోజున ఏ చేపల కూరనైతే ఏ తలకాలే వేసుకుంటాం. కూర సామాన్యంగా ఉంటేనే సరిపడి తింటాం, కొంచెం బాగుంది అనుకుంటే ఎక్కువ తినేస్తాం, అదో ప్రమాదం. మళ్ళీ అది చాందోగ్య చాందోగ్య ఉపనిషత్తులు సనత్ కుమారుడు నారదులకు చెప్తాడు. ఆహార శుద్ధి, ఆహార శుద్ధి, ఆహార శుద్ధి చాలా ముఖ్యం. నువ్వు తినే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆహారంలోంచి అంతఃకరణ శుద్ధి వస్తుంది. అంతఃకరణ శుద్ధి వచ్చాక నీకు ఆత్మజ్ఞానం కలుగుతున్నాడు. తినే తిండి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముందు నీకు ఆహారం శుద్ధిగా ఉండాలి. ఆహారం శుద్ధిలోంచి అంతఃకరణ శుద్ధి వస్తుంది. అంతఃకరణ శుద్ధి వచ్చేటప్పుడు నీకు ఆత్మశుద్ధి ఆత్మజ్ఞానం కలుగుతుంది. నువ్వు తినే ఆహారాన్ని బట్టి, నువ్వు తినేది సాత్విక ఆహారం అయితే దానివల్ల నీకు బుద్ధి శుద్ధి అవుతుంది. సాత్విక ఆహారం వల్ల, ఈ జపం వల్ల బుద్ధి శుద్ధి అవుతుంది. బుద్ధి ఎప్పుడైతే దోషాల్లోంచి విడుదల పొందడానికి నువ్వు చేసే జపం, నువ్వు చేసే తపస్సు, నువ్వు తినే తిండి ఈ బుద్ధి దోషాల్లోంచి విడుదల పొందడానికి సహకరిస్తున్నది. బుద్ధి శుద్ధి అవుతుంది. బుద్ధి శుద్ధి అవ్వకుండా అది జ్ఞానానికి సమావిత్తం కాదు. వేదం అప్పుడు అందులోకి వెళ్ళొద్ది. కానీ మనం ఆ శరీరంలోంచి చైతన్యం ఎలా తప్పుకుంటుందో, ఆ శరీరంలో ప్రవేశించినప్పుడు చైతన్యం ఎలా ప్రవేశిస్తుందో అది కూడా వేదం చెప్తుంది. అంటే ఆ ప్రాణం శరీరం చచ్చిపోతుంది చూడండి, ఆ చచ్చిపోయే ముందు నెమ్మదిగా చైతన్యం ఎలా ఉపసరించుకుంటుందో, మళ్ళీ శరీరంలో ఆ చైతన్యం వచ్చినప్పుడు, ఆ తల్లి గర్భంలోంచి బయటికి శరీరం వచ్చినప్పుడు చైతన్యం ఆ శరీరం ఎలా ప్రవేశిస్తుందో ఇవన్నీ వేదంలో చెప్పాడు. ఎలా ఆవహిస్తుందో చైతన్యం. వేదంలో ఒక ఆత్మజ్ఞానం గురించే కాదు, ఇల్లు ఎలా కట్టుకోవాలో చెప్పాడు. మీరు అమ్మాయిని ఎవరికో ఒక అబ్బాయికి ఇచ్చి మీ అమ్మాయిని పెళ్లి చేస్తున్నారనుకోండి, వాడికి ఎంతో కొంత వైరాగ్యం అని వాడికి చేయండి, అసలు బొత్తిగా వైరాగ్యం లేని వాడికి చేయొద్దని అది వేదం చెప్తుంది. వాడు ఎంతో కొంత అన్నీ చెప్పింది, ఏది చెప్పకుండా అంటే మన లోకానికి మనం బాగుపడే లక్షణాలనే చెప్పింది. తులసీదాసుకి భార్య అంటే బాగా ఇష్టం. రామాయణం రాశాడు. తులసీదాస్ రామ్ ఉత్తరప్రదేశ్లో, కాశీలో, ఆ సైడ్ బీహార్లో, మధ్యప్రదేశ్లో తులసీదాస్ గారు రామాయణం రోజు చదువుతారు కొంతమంది. మనం భగవద్గీత ఎలా చదువు తులసి గారు రామాయణం. ఆ తులసీదాస్ గారికి మరి జన్మాంతర వాసన ఒకటి ఉంది ఆయనకి. ఆ పూర్వజన్మ నుంచి మంచి అయినాయి, కానీ పూర్వజన్మ నుంచి వచ్చిన వాసన ఒకటి ఉంది. ఆ భార్య అంటే బాగా ఇష్టం. పుట్టింటికి వెళ్ళొద్దని వాడు అంటే అలాగని కోపం కాదు, ఇష్టం లేక కాదు. ఆ తల్లిని తులసీదాస్ గారి తల్లి అనేది, అబ్బాయి నువ్వు పరిస్థితి బాగోలేదు, నీకు పెళ్ళం అంటే ఇష్టం ఉండైతే ఉండొచ్చు, మామూలుగా నువ్వు చేయవలసిన డ్యూటీ మానేసి పెళ్ళం కూడా తిరుగుతూ ఉంది, నీకు పొట్టోడు ఉంది కదా, పని చేసుకోవాలి కదా, నీకు పెళ్ళం కూడా తిరుగుతాను, నీకు పొట్టేలా వెళ్తున్నారా పిచ్చోడా అని తల్లి చెప్పింది. నేను ఆఫీస్కి వెళ్ళను, పొలం వెళ్ళి పని చేయను, మరి ఏది కారు నడపను, రైలు నడపను, పెళ్ళం చుట్టూ తిరుగుతానండి, మరి పొట్ట అంటే ఏంటి. వేదం అలా ఎందుకు చెప్పిందంటే, నీకు ఎంతో కొంత వైరాగ్యం లేకపోతే నువ్వు చేసే పని సక్రమంగా చేయలేవు. ఆడికి చాలా మంచివాడు, కానీ పూర్వజన్మ వాసన ఏదో కొంచెం ఆ దోషం బుద్ధిలో ఉండిపోయింది తులసీదాస్ గారికి. మహాత్ముడే ఒకసారి ఏమీ తులసీదాస్ గారిని ఎక్కడికి పంపించారు ఊరికి, భార్య సడన్ గా పుట్టింటికి వెళ్ళడం అవసరం వచ్చింది. తండ్రి గారికి ఏదో జబ్బు చేసింది, సడన్ గా పుట్టింటికి అవసరం వచ్చింది. ఈయన వచ్చేటప్పటికి ఇంటికాడ తల్లి ఏం చెప్పిందంటే, ఇంటికా పుట్టింటికాని కవర్ వచ్చింది, భార్య ఎక్కడికి వెళ్ళిపోయింది, అదే నాతో చెప్పకుండా పంపేశారు ఏంటని మళ్ళీ ఈ వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం 12 తులసీదాస్ గారి భార్య వెళ్తే సాయంత్రం 5 వెళ్ళిపోయాడు అక్కడికి. అప్పుడు తులసీదాస్ భార్య ఏముంది, తులసీదాస్ భార్య ఏముంది అంటే, భార్య ఉందండి ఏమంటే, నా మీద నీకు ఇది ఇక్కడ ఉందండి, ఇది భగవంతుడు ఇక్కడ యాక్ట్ చేశాడు, ఇంటర్ఫీర్ అయ్యాడు, డివైన్ ఇంటర్ఫీరెన్స్ అంటారు. తులసీదాస్ భార్య ఉంది, నీకు నా మీద ఉన్న ప్రేమ, నా మీద ఉన్న మమకారం, నా మీద ఉన్న ఆప్యాయత రాముడి మీద ఉంటే ఈ పాటికి నీకు జ్ఞానం వచ్చేసాను. ఈ శవం మీద ఉన్న మీకు అనురాగం, ఈ శవం మీద ఉన్న మీకు ఆప్యాయత, ఈ మట్టితోడి తయారైనటువంటి పంచభూతాలతో తయారైన ఈ శవం మీద ఉన్న మీకు ఇష్టం, రాముడి మీద ఉంటే ఈ వాటికి మీరు మహాజ్ఞానం అయిపోదురని. అదేనా అనాలని అనలేదు, మామూలుగా మాట్లాడే టైంకి రాముడు అనిపించాడు. అప్పుడు ఆయనకి ఆ పాప బుద్ధి పోయింది. అప్పుడు దాకా ముందు పాప బుద్ధి అంటే దోష బుద్ధి, ఆ దోషం పోయింది. ఏదో పూర్వజన్మ వాసన అప్పుడు దాకా బుర్రన పట్టుకుంది. రాముడు అనిపించాడు ఎవరి చేత, భార్య చేత. యూఆర్ కరెక్ట్ అన్నాడు అంతే. అప్పుడు బుద్ధిలోని దోషం పోయింది, ఆ పూర్వజన్మ నుంచి దోషం పోయి తులసీదాసు భార్య పేరు రత్నావళి. రత్నావళి, యూఆర్ కరెక్ట్, యూఆర్ 100% కరెక్ట్ అని నువ్వు చెప్పింది నూటికి నూరుపాడు సత్యం అని వెళ్ళిపోయాడు. ఆ గంటలో తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు రామదాసు అయిపోయాడు. తులసీదాసు రామాయణం ఎంత అద్భుతంగా చెప్పాడంటే, తర్వాత ఆంజనేయస్వామి వచ్చి మారు వేషంలో విన్నవాడు వాడు తులసీదాసు. ఈ శవం మీద, ఈ శరీరం మీద మీకున్నటువంటి ఆప్యాయత, ఈ శరీరం మీద మీకున్న ఇష్టం రాముడి మీద ఉంటే వాటికి మహాజ్ఞానం అయ్యి ఉండేవారు మహాభక్తులు. అది యాదలాపం అనాలని అనలేదు, యాదలాపంగా ఉంది. వెంటనే వెళ్ళిపోయాడు తులసీదాసు, గృహ పరిత్యాగం చేశాడు. అంటే వేదం, ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, వేదంలో ఏం చెప్పి మీరు పెళ్లి చేయండి మీ అమ్మాయికి, ఆడు కొంచెమైనా వైరాగ్యం ఉండాలని. అంటే 24 గంటల పిల్లలను చుట్టూ తీసుకోండి, ఆడు పని ఆఫీస్కి వెళ్ళి పని చేసుకోవాలా? ఆడు పొత్త కోసమైనా చేసుకోవాలి కదా. ఆడు అంటే మీకు ఎందుకు చెప్తా అంటే, వేదం ఒక ఆత్మజ్ఞానం గురించి చెప్పలేదు. ఇల్లు ఎలా కట్టుకోవాలో చెప్పారు, ఎలా ఎలా మసులుకోవాలో చెప్పారు, ఆ కర్మానుష్ఠానం ఎలా ఉండాలో చెప్పారు, ధర్మాన్ని ఎలా ఆచరించాలో చెప్పారు, రాగద్వేషాలు ఎలా తగ్గించుకోవాలో చెప్పారు, రాగద్వేషాలలో మనకు దుఃఖం ఎలాగొస్తుందో చెప్పారు, మనం ఎక్కడికైతే మంచి మంచి వస్తువు కాని చోట మన ఒక చెడ్డ వస్తువు మీద ఆ చెడ్డ వస్తువుని మంచి వస్తువు అనుకుని అక్కడ అనురాగం పెట్టుకుంటే చివరికి అది పరిణామంలో దుఃఖం తీసుకొస్తుంది. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి నీ మనస్సును అక్కడి నుంచి ఉపసరించడానికి 100 జన్మలు పట్టవచ్చు. అది బహు జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్త పనికిరాదు, అశ్రద్ధ పనికిరాదు. అంచేది నువ్వు మౌనం మంచిదే, ఏకాంతవాసం కూడా కొంత అవసరమే, ఏకాంతవాసం కూడా కొంత నీకు అవసరమే. అంటే జ్ఞానం అంటే మనస్తోడు గ్రహించేది కాదు, జ్ఞానం అంటే ఈ పుస్తకాలు చదవటం అనేది కాదు, పుస్తకాలు జడం, గురువు చైతన్యం. ఆ గురువు పుస్తకం చూసి చెప్తాంటే మీరు వినాలి. అది ₹100 పెట్టి పుస్తకం కొంటే జ్ఞానం వచ్చేస్తుంది, బజార్లో కావాల్సిన పుస్తకాలు అమ్ముతున్నారు. మీరు ఎవడ మడితే వాళ్ళే చదివేసుకోవచ్చు కదా, చదువు వచ్చిన వాళ్ళందరూ చదివేసుకోవచ్చు. ఈ జడ వస్తువులు అవి. గురువు ఎవరు? చైతన్యం. ఆ గురువు చైతన్యం వివరిస్తూ ఉంటానే మీకు లోచూపు కలిగేది, లోచూపు కలిగేది హృదయ గుహలో మీరు ప్రవేశించేది. ఈశ్వరుడు ఎక్కడున్నాడు? అంతర ఈశ్వరుడు ఎక్కడైతే అంతర్యాముగా ఉన్నాడో, మన యజమాని మన ప్రభువు ఎక్కడైతే అంతర్యాముగా సర్వేశ్వరుడు, ఆ పరమేశ్వరుడు ఎక్కడైతే ఎక్కడ సర్వాన్ని నియమించేవాడు మన హృదయంలో ఉన్నాడు, అంతర్యాముగా ఉన్నాడు, అది ఎక్కడున్నాడో అక్కడికి తీసుకెళ్లి ఆ చైతన్యం ఎక్కడైతే ఉందో, ఆ చైతన్య మూలం ఏ హృదయంలో అయితే ఉందో, చైతన్యం యొక్క మూలం ఎక్కడి నుంచి ఎక్కడైతే ఉందో, చైతన్యం యొక్క మూలం ఎక్కడైతే ఉందో, ఆ వస్తువు దగ్గరికి తీసుకెళ్ళటానికి కేవలం పుస్తకం కదా, పుస్తకాన్ని ఆ శాస్త్రాన్ని గురువు వివరిస్తా అంటే అక్కడికి వెళుతుంది మనస్సు. చైతన్యం ఎక్కడి నుంచి అయితే ఉదయిస్తుందో, చైతన్యం ఎక్కడి నుంచి నీ హృదయంలో, నీ హృదయంలో చైతన్యం ఉంది, అది ఎక్కడి నుంచి అయితే ఉదయిస్తుందో సోర్సులోకి తీసుకెళ్ళటానికి గురువు సహాయం అవసరం. ఈ పుస్తకం జడ పుస్తకం, జడ వస్తువు నీ దగ్గర తీసుకెళ్ళలేదు అంటే గురువు ముఖత వినాలి. అది కృష్ణుడి మీద పాట కొడు, మాట మధురం, మనస్సు మధురం, వదనం మధురం, నడక మధురం, కూర్చుంటే మధురం, నడిస్తే మధురం, మధురాతి మధురం, మధురాధిపతి మధురాతి మధురం, వదనం మధురం, మాట మధురం, అదరం మధురం, వదనం మధురం, మాట మధురం, అన్ని మధురమే. మధురాధిపతికి అన్ని మధురమే. ఒక మాట చాలు మనం బాగుపడటానికి, ఒక్క మాట చాలు అది గుండెకి పడితే. గ్రంథం గురుముఖతాయి విన్నప్పుడే ఆ గ్రంథానికి వైభవం, శాస్త్రానికి వైభవం. జ్ఞానమంటే నువ్వు కేవలం ఏదో పుస్తకాలు తీసి బట్టి పెట్టడం కాదు, ఏదో బళ్ళో పిల్లలు పరీక్షలకు వెళ్తారు చూడండి, అలా అది అది జ్ఞానం కాదు. భగవాన్ చేసిన స్పెసిఫిక్గా నీ హృదయంలో ఒక చైతన్యం ఉంది. నీ హృదయంలో అంటే నీకు నాకు పంచభూతాలకి ఈ ప్రపంచానికి సూర్యుడికి చంద్రుడికి గ్రహాలకి మొత్తం అన్నిటికి ఈ గ్రహాలు దాటాక ఆకాశం దాటాక భూమి దాటాక గ్రహస్థితులు గ్రహాలు దాటాక ఖగోళం దాటాక ఇంకా ఏదైనా ఉంటే అక్కడ కూడా వ్యాపించినటువంటి చైతన్యం ఇది అంతటా వ్యాపించిన చైతన్యం ఒకటే. దీనికి దానికి తేడా తెలియదు, ఇదే అది అదే ఇది ఎంత చైతన్యం వ్యాపించింది లోపల దాన్నే సత్యం అంటారు. దాన్నే సత్యం అంటే మనం అనుకునే వ్యవహారిక సత్యం కాదు. అన్ని కాలాల్లో అన్ని అవస్థల్లో కాలం లేకుండా దూరం లేకుండా ఒక వస్తువుకి పరిమితం అవ్వకుండా ఒక ప్రాంతానికి పరిమితం అవ్వకుండా ఒక దేహానికి పరిమితం అవ్వకుండా అన్ని కాలాల్లో అన్ని అవస్థల్లో ఉండేది సత్యం. ఒక కాలంలో ఉండి ఇంకో కాలంలో లేకపోతే సత్యం కాదు. ఇప్పుడు మనం అందరం ఏమనుకుంటున్నాం, పుట్టక ముందు లేము చనిపోయిన తర్వాత ఉండము అని అనుకుంటున్నాం కదా. ఇది పాప బుద్ధి కారణం, మనలో పాప బుద్ధి ఉండటానికి ఇదే కారణం. మనం పుట్టక ముందు ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, చనిపోయిన తర్వాత కూడా ఉంటాం. ఆ ఎరుక లేకపోవటం వల్ల ఉండమనుకుంటున్నాం. ఇదంతా ఎందుకు వస్తుంది? దేహము నేను అనే తలంపు, దేహము నేను అనే భావన, దేహమే ఆత్మ, దేహమే సత్యం. ఆ దేహ భావన ఉండటం వల్ల ఈ దేహము నేను నాది, దేహమే నేను, దేహమే నాది అనే భావన ఉండటం వల్ల మనకి పుట్టక ముందు లేము, చనిపోయిన తర్వాత ఉండం, అంచేది పూర్వకాలంలో లేము, భవిష్యత్తు కాలంలో లేము, ఇప్పుడు ఏదో ఉంటాం అని అనుకుంటే దీని అన్నిటికీ దేహ భావన కారణం. అంతకు మించిన పాప ఏముందంటాడు భగవాన్. ఒకవేళ పాపం అంటూ ఉంటే అంతకు మించిన పాపం ఏముంది? అంతటా ఉన్న వస్తువుని అన్ని కాలాల్లో ఉన్న వస్తువుని తీసుకొచ్చి దేహానికి నువ్వు పరిమితం చేస్తా అంటే అంతకు మించిన పాపం, అంతకు మించిన దోషం ఏదైనా ఉందా? ఉంటే పాపం అంటూ ఉంటే అదే, దానికి మించిన పాపం అంటూ లేదు. అంటే సత్యం జ్ఞానం అంటే ఇది కాదు అయ్యా, నువ్వు పుస్తకాల్లో చదివి విన్నది లేకపోతే ఎవరు చెప్తే అది కాదు జ్ఞానం అంటే. ఇక్కడ ఆనందం ఉంది, హృదయంలో ఆనందం ఉంది, సత్యం ఉంది, జ్ఞానం ఉంది. సత్యం అనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మం. సత్యం అంటే దాని స్వరూపం చెప్తాడు అది ఎలా ఉంటుంది అని. సత్యం ఏకం, జ్ఞానం అనంతం అనంతం. వాడు ఎలా ఉంటాడు? వాడు అచ్యుతుడు. వాడు ఎవడు? అచ్యుతుడు. భగవంతుడు ఎవడు? ఆత్మ ఎవడు? అచ్యుతుడు. అచ్యుతుడు అంటే ఎప్పుడు చ్యుతికి వాడు చ్యుతి అవ్వడు. వాడు ఎలా ఉన్నాడు అలా ఉంటాడు, కానీ పతనం అవ్వడు వాడు. వాడు అచ్యుతుడు. ఇప్పుడు అచ్యుతి రామరాజు అని పేరు పెట్టుకుంటారు కదా. అచ్యుతుడు అంటే చ్యుతి లేని వాడు. దేనికి చ్యుతి లేదు? స్వరూపానికి చ్యుతి లేదు. పరబ్రహ్మం, పరం బ్రహ్మం, బ్రహ్మ ఏకం, అది ఎలా ఒకటిగానే ఉంది. ఏకం అది ఏకం. సత్యం జ్ఞానం అంటే ఏది సత్యమో అదే జ్ఞానం, ఏది జ్ఞానమో అదే అనంతం, ఏది అనంతమో అదే బ్రహ్మం, ఏది బ్రహ్మమో వాడు అచ్యుతుడు. అది జ్ఞానం అంటే ఇప్పుడు నువ్వు ఏదో పుస్తకాల్లో చదివి నేర్చుకో అది కాదు. జ్ఞానం అంటే లోపల ఒక నిజం ఉంది, నీ లోపల ఒక నిజం ఉంది. అది ఎలా ఉందో నువ్వు అలా ఉండగలిగితే దాని తాలూకు ఎరుకు నీకు తెలిస్తే అది జ్ఞానం. దాని తాలూకు ఎరుకుని నీకు దేహానికి సంబంధించిన ఎరుకుంది, మనసుకు సంబంధించిన ఎరుకుంది, గుణాలకు సంబంధించిన ఎరుకుంది, రాగద్వేషాలకు సంబంధించిన ఎరుకుంది, ఇష్టాయిష్టాలకు సంబంధించిన ఎరుకుంది, చావు పుట్టుకు సంబంధించిన ఎరుకుంది, ఇవన్నీ ఎరుకులు ఉన్నాయి. కానీ లోపల ఉన్నటువంటి సద్వస్తువు ఆ లోపల చైతన్యం తాలూకు నీకు ఎరుక కలిగి ఉండటమే జ్ఞానం అయ్యా. అందుకే నువ్వు మనస్సుతోటి గ్రహించింది, ఇంద్రియాలతోటి గ్రహించింది జ్ఞానం కాదు. ఇంద్రియాలతోటి సంపాదించింది, మనస్సుతోటి గ్రహించింది, అది జ్ఞానం కాదు. ఎక్కడైతే ఇంద్రియాలు అణిగిపోతాయో, ఎక్కడైతే మనస్సు అణిగిపోతుందో, ఎక్కడైతే నీ బుద్ధి అణిగుతుందో, ఎక్కడైతే అంత అణిగి పూర్ణమైందో అక్కడ పోయే నీకు జ్ఞానోదయం. దేహంలో నేను ఉన్నాను, నాకు బయట ప్రపంచం ఉంది, ఎక్కడో దేవుడు ఉన్నాడంటే నీకు ఆత్మజ్ఞానం కలగదు. ఈ మూడు ముద్దవ్వాలి, అప్పుడు ఆత్మజ్ఞానం. ముద్దు కాదు ముద్ద. జ్ఞానం అంటే అదేవే, జ్ఞానం అంటే అది అంటే మన భగవాన్ చెప్తారు నీకు ఎన్ని మహిమలున్నా ఎన్ని సిద్ధులున్నా అని స్వప్నంతో సమానం. భగవాన్ ఒక కథ చెప్పారు. ఒక ఆయనకి రేపు వాళ్ళ అబ్బాయి చనిపోతాడనగా స్వప్నం వచ్చిందట. ఆ స్వప్నంలో ఆయన మనస్సు కొడుకుని కనిపించిందని, స్వప్నంలో ఆయన మనస్సు కొడుకు ఆ స్వప్నంలో వచ్చాడని కొడుకు మరి స్వప్నంలోనే చచ్చిపోయాడని. ఆ మరుసటి రోజు జాగ్రత్త అవస్థలో కొడుకు చచ్చిపోయాడని. అది అన్నట్టు నేను స్వప్నంలోని కొడుకు కోసం వెళ్ళినా వీడి కోసం వెళ్ళినా. ఆ స్వప్నంలో ఒకటి చచ్చిపోయాడు కొడుకు, ఆడి కోసం ఏడాలో ఈడి కోసం ఏడాలో నాకు తెలియటం లేదు. ఇంకా బహుశా ఆడి కోసం ఏడిపోయేది అది అబద్ధం అని తెలిసిపోయింది. అలాగే ఇది కూడా అబద్ధం అని తెలిస్తే ఇంక ఈడి కోసం కూడా ఏడవక్కర్. అది జ్ఞానం. అంటే వాడు స్వప్నంలోంచి మేలుకున్నాడు, వాడు స్వప్నంలోంచి మేలుకున్నాడు, ఇంక జాగ్రత్త అంటే అజ్ఞానంలోంచి మేలుకోలేదు. స్వప్నంలోంచి మెలుకున్నాక ఆ స్వప్న కుమారుడు అసత్యం అని తెలిసిపోయింది కాబట్టి ఇంక ఏడవక్కర్లేదు. వీడు చచ్చిపోయినప్పుడు వీడు సత్యం అని తెలుస్తుంది కాబట్టి ఏడుస్తున్నాడు. ఇది కూడా అసత్యమైన వాడికి అనుభవంలోకి వస్తే వీడి కోసం కూడా ఏడవక్కర్లేదు. భగవాన్ అంటారు ఇక్కడ చెప్తాడండి ఆయన, నిద్రపోయాడు మేలుకుంటాడు, మేలుకున్నవాడు నిద్రపోతాడు నీకేలా, చచ్చిపోయినవాడు పుడతాడు, పుట్టినవాడు చచ్చిపోతాడు నీకేలా. మనం నిద్రలోంచి బయటకు వస్తాం, అబ్బా మెలకు వచ్చేసింది అనుకుంటాం, మళ్ళీ పగలదేపు ఏం చేసుకుంటాం, పగలదేపు పని చేసుకుంటాం, మళ్ళీ పడుకుంటాం. మళ్ళీ పడుకున్నప్పుడు ఈ మనసు ఎక్కడికి వెళుతుంది, నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఎవడైతే నిద్రపోతున్నాడు ఆడు మెలుక్కుంటాడు, మెలుక్కున్నాడే మళ్ళీ నిద్రపోతాడు. ఇవన్నీ జీవ లక్షణాలు. నీకేలా లోపల నీ సద్వస్తువు నిద్రపోయేది కదా, మేలుకునేది కదా, ఎప్పుడు ఎరుకులు ఉండేది అది. నీకేలా శరీరం చనిపోతుంది, శరీరం పుడుతుంది. ఆ శరీరం నువ్వు అనుకోవటం వల్ల నేను చచ్చిపోతున్నా నేను పుడుతున్నాను అనుకుంటా, గోల గోల చేసేస్తున్నావు. నీకేలా నువ్వు చచ్చిపోయి నువ్వు చనిపోయేవాడు కాదు పుట్టేవాడు కాదు, నువ్వు చనిపోయేవాడు కాదు పుట్టేవాడు కాదు. పుట్టినవాడు చనిపోతాడు, చనిపోయినవాడు పుడతాడు, నిద్రలోకి వాడు మేలుకుంటాడు, మేలుకున్నవాడు నిద్రపోతాడు. నీకేలా వీటితో నీకు సంబంధం లేదు. అది అంటాడు స్వప్నంలో కొడుకు కోసం ఆడాలో మరి ఈడు కోసం ఆడాలో నాకు తెలియటం లేదు. ఆ స్వప్నంలో కొడుకు అబద్ధం అని అర్థమైపోయింది నాకు, ఇంక ఏడుపు రావాలని రావటం లేదు. అలాగే ఈ స్థితి ఎప్పుడు వస్తుంది అది అని ఎక్కడి నుంచి మేలుకోవాలి? మళ్ళీ ఈ జాగ్రత్త అవస్థలోంచి కూడా అంటే అజ్ఞానంలోంచి మేలుకోవాలి. అయితే అది అంత అసత్యమా, ఇది కూడా అంత అసత్యం, కానీ ఇది ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి భవిష్యత్ నిజమేమో, భవిష్యత్ నిజమేమో అని అనిపిస్తున్నట్టు కాలం ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి, కానీ అదంత అసత్యము, ఇది కూడా అంత అసత్యం. ఇప్పటికే కాలం తేడా, అది పొట్టిగా ఉంటుంది, ఇది పొడిగ్గా ఉంటుంది, డ్యూరేషన్ ఒకటి తేడా. అయితే నీ లోపల హృదయంలో ఉన్న సత్యం తాలూకు నీ శరీరం తాలూకు ఎరుక ఎలా ఉందో, లోపల సత్యం తాలూకు ఎరుక వస్తుంది నీకు, అందుకే ధ్యానం, అందుకే జపం. నువ్వు ధ్యానం చేయగా చేయగా చేయగా, జపించగా జపించగా జపించగా, ఈశ్వరుని ప్రేమించగా ప్రేమించగా ప్రేమించగా, ఈశ్వరుని ధ్యానించగా ధ్యానించగా ధ్యానించగా, ఆయన పాదాలు విడిచిపెట్టకుండా విడిచిపెట్టకుండా అలా పట్టుకుని వేలాడతా అంటే పాపం ఈ దత్తుళ్ళు ఉంటారండి, అంటే దత్తాత్రేయుడి గారి గురించి చెప్తానండి. ఈ దత్త చేసి పిల్లలేని వాళ్ళందరూ దత్త చేసుకుంటారండి. దత్త చేసుకుంటే వాళ్ళు కొంతమంది పాపం అరణ్యాల నుండి పారిపోతారండి, ఆ దత్త చేసుకుని తల్లిదండ్రులతో పడలేక. అది పిల్లలేని వాళ్ళు కొంచెం ప్రేమ తక్కువ ఉంటుందండి, ప్రేమ తక్కువ ఉంటుంది, పిసనారితనం కూడా ఎక్కువ ఉంటుందండి. వీళ్ళు ఎవరైనా తీసుకొస్తారండి, ఎవరైనా వేసుకుంటారు కానీ చుట్టాల అబ్బాయిని ఇంకో అబ్బాయిని వేసుకుంటారండి దత్తతో. వాళ్ళు పాపం వాళ్ళు ఒకసారి తిడతా ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు, తిడతా ఉంటారు, ఒకసారి నాలుగు దెబ్బలు వాయిస్తూ ఉంటారు. అని ఇవన్నీ కొంతమంది పడలేక పారిపోతారు. ఇవన్నీ పడితే మడికాడికి ఆస్తి దొరుకుతుంది. ఈ దత్త తల్లిదండ్రులు కోపం వచ్చేసరి వెళ్ళిపోమంటారు, వెళ్ళిపోకుండా అభిమానం పెట్టుకోకుండా అలా ఉంటే అండి, వీడు ఆస్తి కోసమే వాళ్ళు చచ్చే వరకు అలా ఉంటే మొత్తం ఆస్తికి వారసులు అవుతారు, మధ్యలో పోతే మధ్యలో పోతే వాళ్ళు మన దస్తావేజులు రాసి మార్చేస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దత్తిచ్చుడు ముందే రాయమంటున్నారు. దత్త శిష్యుని వాళ్ళు అందరూ ఏమంటున్నారంటే అండి, మీకు 20 ఎకరాల పొలం ఉందనుకోండి, 5 ఎకరాలు మీ ఇష్టానుసారం పెట్టుకోండి, 15 ఎకరాలు ముందు ఇస్తేనే మేము దత్త పంపుతాను ఈ పేచీల గురించి. మీరుకు 20 ఎకరం పొలం ఉంది, 5 ఎకరాలు మీ ఇష్టానుసారం పెట్టుకోండి, 15 ఎకరాలు మా అబ్బాయికి రాయండి, దత్తత ఇస్తున్నాం కాబట్టి. అంతేకాని ఈ ఆస్తి అంతా నీ అబ్బాయిది అంటే ఏమో, తర్వాత మీకు పేచి రమ్మొచ్చు పొమ్మనొచ్చు, మీ గుమ్మం పట్టుకుని ఎన్నాళ్ళు ఎలాడతాడు, మీరు పొండి పొండి అంటే గుమ్మం పట్టుకుని ఎన్నాళ్ళు ఎలాడతాడు. అసలు పిల్లలు లేని వాళ్ళకి పిసనాడతనం ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ పడ్డవాడికి ఇవన్నీ పడితే వాళ్ళు పెట్టిన అవమానాలన్నీ పడితే పాపం వాళ్ళ ఆస్తి దక్కుతుంది. అలాగే బ్రహ్మజ్ఞానం కోసం పడారు, ఈ అవమానాలన్నీ భరించాలి మన అందుకు చెప్తారు. భౌతికంగా ఆస్తి కోసం వాడిని కష్టాలు పడితేనే కానీ వాడు ఆస్తికి వారసుడు అవడు. మనం ఆ బ్రహ్మానుభవం పొందడం కోసం మన ప్రారంభం కొట్టే లంపకాయలు, మన ప్రారంభం కొట్టే మొట్టికాయలు భరించాలి. భరిస్తే లోపల ఉన్నటువంటి ఆత్మజ్ఞానానికి వారసులు అవుతాం మనం. అతి మనిషి అలా బాధలు పెట్టలేదని దత్తుని బాగానే చూశాడు, వాడే దత్తాత్రుడు, వాడి దత్తుని బాగానే చూశాడు. నేను ఈ మధ్యన చాలా మంది చూడ ఏం చెప్తున్నానంటే, మీరు పిల్లలు లేని వాళ్ళు ఏమైనా పెంచుకోండి పెంచుకోండి, లేకపోతే స్కూల్ ఏదైనా పెంచుకోండి అంటున్నారు. హై స్కూలు, ఎలిమెంటరీ స్కూలు ఏమి ఉంటాయి కదండి, ఊళ్ళో ఏ సంస్థలు ఉంటాయి కదండి, లేకపోతే ముసరోళ్ళు హోములు అని కొత్తగా వస్తున్నాయి ఓల్డ్ ఏజ్ హోములు, ఆ ఓల్డ్ ఏజ్ హోములు ఏళ్ళు కూడా పెంచుకోమంటున్నారండి. మీరు చచ్చిపోతే తగలయ్యడానికి ఒకరిని పెంచుకోండి, మొత్తం ఈయన బూడి చేయాలి కదండి, తర్వాత ఏదో తజ్ఞాలు పెట్టడానికి కానీ ఒకరిని పెంచుకోండి, ఈ లోపల స్కూలో ఏదో ఓల్డ్ ఏజ్ హోమో అవి కూడా పెంచుకోండి, కొంచెం ఆటలు కూడా ఇస్తే వీడే మిమ్మల్ని తగలయ్యడానికి వీడు ఉపయోగిస్తాడు. మీ పరానికేమో ఆ స్కూలు ఓల్డ్ ఏజ్ హోమో అది ఉపయోగపడుతుంది అని చెప్పి వీడితో పాటు ఆయన కూడా స్కూల్ని వేసుకోమని చెబుతున్నాం. స్కూల్ను కూడా దత్త చేసుకున్నాడు, స్కూలో ఓల్డ్ ఏజ్ హోమో ఏదో ఒకటి. వీడేమో వీడు తగలయ్యడానికి పనికొస్తాడు వీడు, అది ఏదో పారమార్థికానికి అది పనికొస్తుంది. ఈ దత్తుడు ఎందుకంటే 12 రోజులు ఏదో పెడతాడు, ఆ తజ్జనాలు ఏ పెడతాడు, అందుకే ఏమన్నా వేసుకుంటాడు. ఈ మధ్య పిల్లలు లేని వాళ్ళు కొంతమంది దత్తత చేసుకుంటారు కదా, ఏమన్నా మీరు ఎవరో ఒకరిని దత్తత తీసుకొచ్చండి వాళ్ళే అంటున్నారు, బాబు మా కాలక్షేపం అవుతుందని బాబు ఎందుకని దత్తత చేసుకుని ఆడిని చెప్పులు పెడతాడు, దత్తత చేసుకుని మరిచి ఉంటున్నాడు కోర్టుకు వెళ్ళిపోతాడేమో, మళ్ళీ అదే ఎందుకులండి తెచ్చిపెట్టుకోవడం, తర్వాత ఏదో ఒకటి అవుతుంది అలా కానివ్వండి అంటున్నారు, తీరా పెంచుకుని దాకా మరిచి ఉంటున్నాడు కోర్టుకు వెళ్ళిపోతాడేమో. అంటే ఈ దత్తుడు అని బాధలు పడితేనే కానీ వాడు వారసుడు అవ్వడం లాస్ట్కి. అలాగే మన ఆత్మజ్ఞానానికి ప్రారంభం దుఃఖత్రయం అని చెప్పుకున్నాం కదా, మనం దుఃఖత్రయం అని చెప్పుకున్నాం కదా, అంటే మనస్సు ఊహించుకోవటంలో వచ్చే బాధలు కొన్ని, లేనిపోయినన్నీ ఊహించుకుంటామండి, మన తలలో దెయ్యం ఉంటుందండి. అందుకే పని పాటి లేకుండా దెయ్యాలు చూస్తాయని ఎవరి తలకాయలే దూరదామని, ఎవరి తలకాయలు ఉంటే మనకు బాగుంటుందని దెయ్యాలు చూస్తూ ఉంటుంది. పని పాటి లేకుండా సోమర్తనంగా ఉండి తమో గుణం ఉన్నోడు బుర్ర ఖాళీగా ఉంటుందంటే అందులోకి వెళ్ళి కూర్చుందాం అనుకుంటాయని దెయ్యాలండి. ఈ దెయ్యాలకు కూడా ఒక వర్క్షాప్ పెట్టుకుంటాయండి అది, ఎక్కడ వర్క్షాప్ ఎక్కడ ఉంటుంది దెయ్యాల వర్క్షాప్ అంటే, సోమరగా ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇహం లేకుండా పరం లేకుండా సోమరగా తిరుగుతూ ఉంటారండి, ఆ తలకాయ బాగుంటుంది అట్లా దెయ్యాలకు. ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఇది డెవిలిష్ వర్క్షాప్. మన పని మనకే తెలవటం లేదు అనుకోండి, మన తలదాకంగా దెయ్యాలు రావటండి. ఎవడు సోమరితనానికి అలవాటు పడ్డాడో చూసుకుని అక్కడ మకం వేస్తాయి. ఏంటి దెయ్యాలండి? అయితే నువ్వు సమాన బుద్ధి కలిగినది యోగంతో సమానం. ఈ రాగద్వేషాలు తగ్గించుకోవడం కూడా, రాగద్వేషాలు తగ్గించుకోవడం వల్ల నీ మనసుకు లోచూపు కలుగుతుంది, అశాంతి తగ్గిపోతుంది, దుఃఖం తగ్గిపోతుంది. పనిని నేర్పుగా ఓర్పుగా చేయటం కూడా యోగంతో సమానం. సమాన బుద్ధి కలిగి ఉండటం, సమత్వ దృష్టిగా ఉండటం కూడా యోగంతో సమానం. ఇన్ని శరీరాల్లో ఇన్ని గుణాల్లో అనేక శరీరాలు ఉన్నాయి, అనేక గుణాలు ఉన్నాయి, అనేక శరీరాలు ఉన్నాయి, అనేక గుణాలు ఉన్నాయి. ఈ అన్నిటికీ అంతర్యామి భగవంతుడి అన్ని వస్తువుల్లో, అన్ని పదార్థాల్లో, అన్ని జీవకోటిగా దేవుడు అంతర్యామిగా ఉన్నాడు, వాడిని ఎవడైతే చూస్తున్నాడో ఈ గుణాలను దాటి, ఈ శరీరాలను చూసి దాటి, ఈ గుణాలని దాటి, ఈ అంతస్తులు దాటి, ఈ గౌరవాలు దాటి, అగౌరవాలు దాటి, వాళ్ళు ఉన్నటువంటి మంచి చెడ్డలను దాటి, ఆ ద్వైత బుద్ధిని దాటి, అందరి హృదయాల్లో అంతర్యామగా ఉన్న సద్వస్తువుని ఎవడైతే చూస్తున్నాడు అది నిజమైన చూపులు గెలవాడు అంటాడు భగవంతుడు. మన అందరం గుడ్డి చూపులు గెలవాడు అంటండి. మనం చూస్తే ఎదట శరీరాన్ని చూస్తాం, లేదా వాడు గుణాన్ని చూస్తాం, అక్కడతో ఆగిపోతాం. శరీరం బాగుంటే బాగున్నాడు అంటాం, గుణం మంచి అయితే మంచివాడు అంటాం. అది కాదు దొంగ చూపులు అంటే, నిజమైన చూపు గలవాడు ఎవడంటే ఆ శరీరాన్ని దాటి, ఆ మనస్సును దాటి, ఆ గుణాలను దాటి, లోపల ఈయనట్లకి అతీతంగా పరమేశ్వరుడు హృదయంలో అంతర్యాముగా ఉన్నాడు, వాణ్ణి ఎవడైతే చూస్తున్నాడో, ఈ మనస్సుని, దేహాన్ని, బుద్ధిని, గుణాన్ని దాటి అవి ఓవరకం చేసి అక్కడ ఉన్నటువంటి అంతర్యాముని ఎవడైతే చూడగలుగుతున్నాడో వాడు నిజమైన చూపులు గలవాడు. అది ఏం చూపు గలవాడు? నిజమైన చూపులు గలవాడు. అంటే ఎంచేతాడు హృదయంలోని సత్యాన్ని చూస్తున్నాడు, సత్యం కానీ దాన్ని వదిలేస్తున్నాడు. ఆడు హృదయంలోని మంచిని చూస్తున్నాడు, మంచిని కానీ దాన్ని వదిలేస్తున్నాడు. ఆ సత్యాన్ని చూసేవాడే అంతర్యామగా ఉన్న ప్రభువుని, మహావిష్ణువుని, ఆ సర్వేశ్వరుడిని చూసేవాడు నిజమైన చూపులు గలవాడు. అప్పుడు నీకు వికారం ఎక్కడి నుంచి వస్తుంది? నీకు వికారం రానే రాదు. అంటే నీ దుఃఖానికి కారణం తలంపులు, నీ దుఃఖానికి కారణం అన్ని తలంపులే. ఇష్టం ఒక తలంపు, అయిష్టం ఒక తలంపు, అసూయ ఒక తలంపు, అన్ని ఒక తలంపులే. నీకు ఎప్పుడైనా తలంపు లేకుండా దుఃఖం రాదు. నీ దుఃఖం, నీ తలంపులన్నింటికి కూడా, నీ తలంపులన్నింటికి కూడా దుఃఖమే కారణం. షేక్స్పియర్ చెప్తాడు చోట, మంచి పనులు ఏముందో, మంచి మంచి మాట, మంచి పని, మంచి మాట, మంచి పని, మంచి తలంపు. ఏమండి వీటి వల్ల మనం మంచి తలంపుతో పని చేసామంటు అనుకోండి, అది సమాజం మీద చాలా ప్రభావం చూపిస్తుంది అని చెప్తాను. ఒక మంచి తలంపుతోడు, మంచి తలంపుతో ఒక మంచి పని చేసామనుకోండి, అది సమాజం మీద, మన ఆరోగ్యానికి మంచిది, మన జ్ఞానానికి సరి, సమాజం మీద కూడా మంచి ప్రభావం చూపిస్తుంది అంటాడు. ఇప్పుడు మీటింగ్లు అక్కడ జ్యోతి ప్రజ్వలన చేస్తారు. ప్రతి మీటింగ్ లో కూడా ఎవరి ఎమ్మెల్యే గారి చేత, మంత్రి గారి చేత జ్యోతి ప్రజ్వలన చేస్తారు. అంటే జ్యోతి వెలిగిస్తారు, వెలుగు వస్తుంది. అంటే వెలుగు యొక్క ప్రాముఖ్యత, జ్ఞానం యొక్క ప్రాముఖ్యత. పగల జ్యోతి ఎందుకండి? అది కాదండి, రాత్రులు జ్యోతి ప్రజ్వలన, కానీ పగల జ్యోతి ప్రజ్వలన ఏంటి? మెట్ట మధ్యాహ్నం రెండింటికి మీటింగ్ అక్కడ జ్యోతి ప్రజ్వలన ఏంటండి? మధ్యాహ్నం రెండింటికి జ్యోతి ప్రజ్వలన, నాలుగింటికి మొదలుపెట్టారు అక్కడ కమిషనర్ గారు, ఆ విజయలక్ష్మి చేసి జ్యోతి ప్రజ్వలన చేయించారు. మధ్యాహ్నం నాలుగింటికి జ్యోతి ప్రజ్వలన ఎందుకు? జ్యోతి ప్రజ్వలన ఎందుకంటే అండి, ఆ వెలుగు యొక్క ప్రాముఖ్యత, ఆ జ్ఞానం యొక్క. అజ్ఞానం ఏమో, అది చీకటికి అజ్ఞానం గుర్తు, జ్ఞానానికి వెలుగు గుర్తు. అంచేది జ్ఞానం యొక్క, వెలుగు యొక్క ప్రాముఖ్యత, ఆ జ్ఞానం యొక్క ప్రాముఖ్యత, ఆ శాంతి యొక్క ప్రాముఖ్యత తెలియటానికి మనకు జ్యోతి ప్రజ్వలన చేస్తారు. అందుకని మిట్ట మధ్యాహ్నం జ్యోతి ప్రజ్వలన ఏంటండి? ఆ వెలుతురు యొక్క ప్రాముఖ్యత మనం తెలియటానికి, ఆ జ్ఞానం యొక్క ప్రాముఖ్యత మనం తెలియటానికి. అంటే చీకటి ఏమో అజ్ఞానానికి గుర్తు, చీకటి జ్ఞానం వెలుతురు గుర్తు. ఆ సంకేతం కోసం జ్యోతి ప్రజ్వలన పెడతారు మీటింగ్ లో. సరే మన స్టూడెంట్స్ కూడా జనగణమన కూడా బాగా నేర్చుకోవట్లేదండి. ఇది మామూలు గ్రామ్ఫోన్ రికార్డ్ చదివినట్టు చదివేస్తారు, దానికి చక్కని ట్యూన్ ఉంటుందండి. బాగా నేర్చు, మన మేస్టర్లు నేర్పాలి, మనకు చేత కదనుకునే టీచర్స్ నేర్పాలి. జాతీయ గీతం, జాతీయ గీతం నేర్పినప్పుడు చాలా స్లోగా స్టడీగా అవి ఎలా పాడాలో చెప్తారండి. ఇప్పుడు జనగణమన అని పాడేస్తారు, దిగిపోతాం. జనగణమన అధినాయక జయ హే జయ హే జయ హే అలా రావాలి. ఈ పిచ్చపాట్లు బళ్ళోకి వెళ్తున్నారు, జనగణమన పాడతారు, మళ్ళీ కూర్చోమంటారు మాస్టర్. దానికి ఒక ట్యూన్ ఉందండి. దానికి ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తే మా పిల్లలు పాడతారు వినండి అంటారు. అది పిల్లలు పాడతారంటే మనం వినాలంటుంది. దానికి ఒక ట్యూన్ ఉంది, దానికి శృతి ఉందండి. దానికి జన్న గణమన్న, జన్న గణమన్న అధినాయక జయ హే జయ హే జయ హే. ఇంకా ఈ తర్వాత మన రాష్ట్రాల పేర్లన్నీ వస్తాయి జనగణ పాటలు. అంగ వంగ సింధు దవిడ అని వస్తాయి. అంగ వంగ, అంగ వంగ అలా క్రమంగా పలకాలండి. అది మన రాష్ట్రాల పేర్లన్నీ జనగణమన పాటలు వస్తాయండి. ஜனகணமன்னன் அதிநாயக ஜனகணமன்னன் அதிநாயக ஜெயஹே ஜெயஹே ஜெயஹே. அப்ப ராஷ்டிரத்து பஞ்சாப் சிந்து வங்கலாம் கூட கபடுவா சிரோனிஸ்டடி దానికి ఒక ట్యూన్ ఉంది. ఆ ట్యూన్ ప్రకారం మన టీచర్స్ నేర్పాలండి. అంటే మనకు భక్తి లేదు, ప్రేమ జాతీయ గీతం లేదు, భక్తి లేకుండా మనం ఎలా నేర్పుతాం? మనకే భక్తి లేనప్పుడు వాళ్ళకి భక్తి ఎలా వస్తుంది? మనకే ప్రేమ లేనప్పుడు వాళ్ళకి ప్రేమ ఎలా వస్తుంది? ఆ జయ హే అన్న చోట కూడా దానికి క్రమం ఉందండి. జయ హే జయ హే జయ హే జయ హే అంగ వంగ సింధు రాష్ట్రాల పేర్లు వచ్చింది. దానికి ఒక క్రమం ఉంది, ఎలా పలకాలి ఒక్కో రాష్ట్రం పేరు. అంటే దీనికి కూడా క్రమం ఉంది. వేదం 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 పలికే వేద పారాయణం చేసినప్పుడు దానికి ఒక శృతి ఉంటుందండి. ఆ శృతి ప్రకారం వేదం ఎలా ప్రయాణం చేస్తారో జాతీయ గీతానికి కూడా ఒక శృతి ఉంటుంది. ఆ శృతి ప్రకారం మన ఆ మాట పలుకుతుంటే అప్పుడు మ్యూజిక్ వస్తుంది. మనం కూర్చోబెట్టండి, మా పిల్లలు జాతీయ గీతం పాడతారంటారా? ఏం పాడుతున్నారో మనకు తెలియదండి. ఇవన్నీ లాంఛనాలకండి, ఇవన్నీ ఎంచుకండి లాంఛనాలు. ముగిస్తున్నామండి, ఐదు అవుతుంది, ముగిస్తున్నామండి ఇక్కడ. అంటే అన్ని తలంపులే, అన్ని తలంపులే. నీకు తలంపుల వల్లే దుఃఖం వస్తాను, తలంపు లేకపోతే గాఢ నిద్రలో దుఃఖం ఎవరికి ఉందండి? గాఢ నిద్రలో దుఃఖం ఎవరికి లేదు. ఏం చేత అక్కడ తలంపులు లేవు? గాఢ నిద్రలో ఎవరికీ దుఃఖం లేదండి. ఏం చేత అక్కడ తలంపులు లేవు? తలంపులు ఎక్కడి నుంచి వస్తాయి? గుణాల్లోంచి వస్తాయి. గుణంలోంచి తలంపు వస్తుంది, తలంపు వచ్చాక దుఃఖం వస్తుంది. గాఢ నిద్రలో ఎవరికీ దుఃఖం లేదు. కారణం ఏం చేతండి? అక్కడ తలంపు లేవు, తలంపే నీ దుఃఖానికి కారణం. ఇప్పుడు ఈ పని నేను చేస్తున్నాను, తలంపు ఏదైనా పని చేస్తున్నాను అనుకోండి, మనం నేను చేస్తున్నానే తలంపు లేకుండా చేస్తాం అనుకోండి, మనం అనుకోండి నేను చేస్తున్నానే తలంపు కూడా లేకుండా చేస్తే కర్మఫలం మీద మన మనస్సు లేకుండా వచ్చే కర్మ మీద మనం మనస్సు ఉండొచ్చు. పని చేసేటప్పుడు పని మీద ఉండాలి, కానీ ఆ పని ద్వారా వచ్చే ఫలితం మీద ఉండకూడదండి. ఆ పని ద్వారా వచ్చే ఫలితం మీద మన మనస్సు ఉందనుకోండి, పని సక్రమంగా చేయలేము. ఒకటి కర్మఫలానికి దూరం అవుతామండి, ఈశ్వరుని అనుగ్రహానికి కూడా దూరం అవుతాం. కర్మ చేసేటప్పుడు కర్మ మీదే మనసుని పెట్టి చెయ్యాలండి. అప్పుడు కర్మఫలం వస్తుంది, ఈశ్వరుని దయ కూడా వస్తుంది. మనం ఏం చేస్తాం? కర్మ చేసేటప్పుడు కర్మను వదిలేసి కర్మ ఫలితం మీద మనసు పెట్టుకుని చూస్తే ఆ ఫలితం ప్రాపర్గా రాదండి, ఈశ్వరుని దయ కూడా దూరం అవుతాం. ఇప్పుడు కర్మఫల కాంక్ష ఆంజనేయ స్వామి రాముడు బంధువులేం కాదండి. వాళ్ళు రాముడుని ఆంజనేయ స్వామి బంధువులేమేం కాదండి, కానీ ఏ పని ఏ ఫలకాంక్ష ఏ రకమైన ఫలకాంక్ష లేకుండా పని చేశాడు ఆంజనేయ స్వామి. దేవుడై కూర్చున్నాడు, అది ఇద్దరు చుట్టాలు ఏం కాదండి రాముడు ఆంజనేయ స్వామి. ఒకసారి రావణాసురుడు అన్నాడు రాముడితో, రావణాసురుడు ఆంజనేయ స్వామి అంటాడండి, ఏమై నీ బలం అది చూస్తాంటే నీ రావణాసురుడు ఆంజనేయ స్వామి, నీ బలం అది చూస్తాంటే నువ్వు నాతుడు సమానమైన నేనే అసలు పెద్దవాడిని గొప్పవాడిని నాతుడు సమానమైన కనిపిస్తున్నావు అన్నాడు. వీడికి పొగరపోతాను ఉంది కదండి, ఎవరికి నేను గొప్పవాడి అనేది ఉంది కదండి. ఏమై నువ్వు నీ పద్ధతి నువ్వు పోరాడే యుద్ధం ఆ యుద్ధం చేసి పద్ధతి చూస్తే నువ్వు నాతోడు సమానమైన వాళ్ళగా కనిపిస్తున్నావు అన్నాడు. ఎవరండి రావణాసుడు? ఎవరితోడు అంటాడండి? ఆంజనేయుడు అంటాడు. ఆంజనేయుడు అన్నాడు, మొదట సరిపుకే నీతోడు సమానంగా కనిపించారు, రెండో సరిపు వేసానని చచ్చి కొడుకుంటా ఉన్నాడు. మొదట సరిపుడికి నీకు రుచి చూపించానికి వేసాను మొదట సరుపు, అప్పుడు అంటున్నాడు నాతో సరిపు రెండో సరిపు వేసానని చచ్చి కొడుకుంటా ఉన్నాడు. నా బలం ఎంత ఉంది అంతా చూపించలేదు, మొదటి సరిపుకే నాతో సమానమైన అంటున్నావు. మొదటి సరిపోయి నా బలం ఎంత, నా బలం ఎంత ఉంది అంతా చూపించి ఇంకో సరిపేసామనుకో, ఇంకా మాట్లాడేవాడు మిగిలితే చచ్చి ఊరుకుంటాం అన్నాడు. అంటే ఈ గర్వం ఎందుకు చెప్తున్నాను, పొన్ను బలవంతుడిగా ఆంజనేయస్వామి వచ్చి నాతో సమానమైన వాడుగలాగా కనిపిస్తుంది. అంటే ఈ గొప్పవాడు వీడి ఉద్దేశం అండి, అది అహంకారం. అదేంటండి, అది అహంకారం. పొన్ను ఆంజనేయ నువ్వు ఆ మారితే నువ్వు చాలా బలవంతుడు అనవచ్చం కదండి, నాతో సమానమైన వాళ్ళ కనిపిస్తున్నా అంటే వీడు వాళ్ళు వాడి ఉద్దేశం వాడు చాలా గొప్పవాడని. ముగిస్తున్నామండి. అంచేత మనకి లోపల వాసనలు సూక్ష్మంగా ఉంటాయి, అన్ని అన్ని శ్వాసం లేకుండా కూడా వాసనలు కాలిపోవాలి, శ్వాసం లేకుండా వాసనలు కాలిపోవాలి. మనకి తెలిసిన వాసనలే ఉన్నాయి, తెలియని లేవనుకోకండి. మనకి తెలిసినవి బుర్రలో కొన్ని ఉన్నాయి, తెలియని కూడా హృదయంలో సూక్ష్మంగా ఉంటాయి. అవి కూడా సూక్ష్మ ఎప్పుడు ఆ టైం వచ్చినప్పుడు మనకు తలకాయలోకి వస్తూ ఉంటాయి. తలకాయ ఈ హృదయంలో సూక్ష్మంగా వాసన శిరస్సులోకి వస్తే మెదడులోకి వస్తేనే కానీ నీకు ఆ వాసన ఉన్నట్టు నీకే తెలియదు. పరమేశ్వరుడు లోపల ఈ హృదయంలో కెలుగుతూ ఉంటాడు, ఒకసారి నీ హృదయాన్ని కెలుగుతూ ఉంటాడు. కెలిగితే నీలో ఉన్న వాసన మళ్ళీ నీ శిరస్సుకి తెలియజేస్తాడు. మళ్ళీ ఆ తెలియజేయటం ఆ శిరస్సుకి నీకు తెలియజేసి ఆ వాసన ఉందని నీకు తెలియజేసి దాన్ని జయించడానికి నీ చేత సాధన చేయించి దాని చేత విడుదల చేయించేవాడు కూడా భగవంతుడే. నీ హృదయంలో ఉన్న వాసన నీకు తెలియజెప్పేవాడు భగవంతుడు, నీ చేత సాధన చేయించేవాడు భగవంతుడు, దాంట్లోంచి విడుదల పొందటానికి సహాయ సహకారములు అందించేవాడు భగవంతుడు. నువ్వు ఇంకెక్కడ ఉన్నావు అని అంతా ఈశ్వరుడే. అని ఇందాక దత్తుడి కథ చెప్పుకున్నాను చూడండి, ఆ పెంచుకున్నాడు ఒకసారి పొమ్మన్నాయిని, ఆ గొమ్మ పట్టుకుని ఏలాడుతూ ఉంటాడు తెలివైనవాడు. చివరికాడు ఆస్తికి అలాగే మనం దేవుడి పాదాలు విడిచిపెట్టొద్దని అందుకు నేను చెబుతాను. ఆడికేదో మామూలుగా 10 ఎకరాలు వస్తుంది, మనకు దైవరాజ్యం వస్తుంది. అంటే మనం కూడా ఒకవేళ ప్రారంభం మన దేహ ప్రారంభం సరిగ్గా లేకపోతే దేవుడు లేడు అనుకుని గౌకుని దేవుడిని విడిచిపెట్టకూడదు. ఈ ప్రారంభం అనేది దేహానికి సంబంధించిందండి. లోపల సద్వస్తు పుట్టిన వస్తువుకు ప్రారంభం కానీ పుట్టిన వస్తువుకు ప్రారంభం ఉండదండి. ఈ ప్రారంభము ఈ సంచితం ఆగామి అన్ని అహంకారానికి అండి, అసలు వస్తువుకి ఏమి ఉండవండి. అక్కడికి మేలుకోవాలండి మనం. ట్యాగూర్ అంటాడు గీతాంజలి, ఓ తండ్రి అక్కడికి మేలుకోవటానికి నీ సహాయ సహకారములు అందించు. ఓ తండ్రి నా హృదయం తిరడంలో నా హృదయం యొక్క లోయలో నువ్వు ఎక్కడున్నావో అక్కడికి వెళ్ళి నేను మేలుకోవటానికి, నువ్వు ఎక్కడున్నావో అక్కడ వెళ్ళి అక్కడ నేను అక్కడ నాకు మేలుకొలుపు రావటానికి, అక్కడ మేలుకోవటానికి నీ సహాయ సహకారములు అందించు. అంచేది నీకు ఉన్నది ఒకటే, ఉన్నది ఒకటి అనేకంగా నీకు కనిపిస్తుంది. నీకు ఉన్నది ఒకటే, ఆ వస్తువు నీకు అనేకంగా కనిపిస్తుంది. ఆ లోపల ఉన్న మనకు వాసన ఉంది కదండి, లోపల సంస్కారం ఉంది కదా, లోపల కోరిక ఉంది కదా, లోపల తలంపు ఉంది కదా. వీటి వల్ల నీకు ప్రపంచమే నిజం, దేహమే నిజం, ఇష్టమే నిజం, అయిష్టమే నిజం, విరోధమే నిజం, స్నేహమే నిజం, ఇవన్నీ ఇలా అనిపిస్తాం. ఇవన్నీ నిజం కావటం వల్ల నిజం కింద అనిపించడం లేదు, నీ వాసన వల్ల, నీ సంస్కారం వల్ల, నీ కోరిక వల్ల అలా అనిపిస్తుంది. ఇవన్నీ నిజం అవటం వల్ల నీకు నిజంలాగా అనిపించడం కాదు, నీ లోపల కోరిక ఉంది, నీ లోపల ఒక తలంపు ఉంది, నీ లోపల ఒక వాసన ఉంది. నీ తలంపు నిజం కానిదాన్ని నిజం వల్లే కనిపింపజేస్తుంది, నీ కోరిక చెడ్డను కూడా మంచి అనిపిస్తుంది, నీకున్న కోరిక చెడ్డ కూడా మంచి వల్లే కనిపిస్తుంది. బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ నిజం కానిది నీకు నిజం వల్ల ఎందుకు అనిపిస్తుంది అంటే అక్కడ నిజం ఉందని కాదు, నీ కోరిక వల్ల. నిజం కానిది నిజం వల్ల ఎందుకు అనిపిస్తుంది, నీ వాసన వల్ల, నీ ఇచ్ఛ వల్ల, నీకున్న ఇష్టం వల్ల. ఆ వస్తువు మీద నీకు ఇష్టం వల్ల అది నిజం కాకపోయినా అది నిజం అనిపిస్తుంది. అది నీకున్న అయిష్టం వల్ల, నీకున్న ఇష్టం వల్ల నీకు అలా కనిపిస్తుంది. నిజం కానిది నిజం వల్లే కనిపించడానికి కారణం నీకున్న కోరిక, నీకున్న కోపం, నీకున్న లోభిత్వం, ఏ కారణాలకైనా అక్కడ నిజం ఉందని కాదు. అంచేది ఇక్కడ ఏం చెబుతున్నారంటే, లోపల వాసనలు అని చెప్పు మనస్సు యొక్క చాపల్యం తగ్గదు, బుద్ధికి సూక్ష్మత రాదు, నిలకడ రాదు, నిలకడ రాదు. మనం సత్కర్మ చెయ్యకపోతే తర్వాత అధ్యయనం చేయకపోతే భగవంతుని అంది మనకు పూజ భగవంతుని మనం పూజించకపోతే భగవంతుని మనం ధ్యానించకపోతే భగవంతుని మనం అర్పించకపోతే భగవంతుని మనం ప్రేమించకపోతే భగవంతుని చెప్పినట్టు మనం వినకపోతే ఈ దేహము నేను ఈ దేహము నాది అనే బుద్ధిలోంచి విడుదల పొందమంటుంది. అది ఇప్పుడు ఇంతవరకు సబ్జెక్ట్ అండి. మనం ఎంత ప్రయత్నం చేసినా సత్కర్మను ఆచరించకుండా యజ్ఞభావంతో పని చేయకుండా ఏకాంతవాసం ఈ తపస్సు చేయకుండా మనస్సు అణగకుండా బుద్ధికి సూక్ష్మత రాకుండా ఈ దేహము నేను దేహము నాది అనే బుద్ధి నుంచి విడుదల పొందవు. నీ బుద్ధిలో శుద్ధి లేదు. బుద్ధిలో శుద్ధి లేకపోవటం వల్ల ఈ దేహం నీది కాకపోయినా నీది అనిపిస్తుంది, ఈ దేహం నాది కాకపోయినా నాది అనిపిస్తుంది, ఈ దేహము నేను కాకపోయినా నేను అనిపిస్తుంది, ఈ నేను నాది అందులోంచి విడుదల పొందడానికి నీ బుద్ధిలో దోషం ఉండటం వల్ల అందులోంచి విడుదల పొందలేకపోతున్నావు. ఆ బుద్ధిలోని దోషం విడుదల చేసుకుని నీ బుద్ధి కనుక శుద్ధి అయితే ఈశ్వరుని స్మరించగా నీ బుద్ధి కనుక శుద్ధి అయితే అప్పుడు ఈ దేహము నేను ఈ దేహము నాది అనే తలంపుల్లోంచి నువ్వు బయటకు వస్తావు. అంతవరకు నువ్వు బయటకు రావు. ఈ జైల్లో ఉండవలసిందని జన్మ జన్మలకి జైల్లో ఉండవలసింది. అంటే మనం చచ్చిపోయినప్పుడు జైలు మారుస్తారంతే అండి, ఫ్రీడమ్ రాదండి. మనం చచ్చిపోయినప్పుడు అండి రాజమండ్రి జైలు నుంచి రాయవేలూరు జైలుకి మార్చేస్తారండి. అంతేకాని విడిచిపో బయటికి విడిచిపెట్టరండి. జైలు చచ్చిపోయినప్పుడల్లా జైలు మారుస్తారండి. అందుకే వెళ్ళిరండి అని తలుపులు తీసేసి బయటికి పంపారండి. ఆ పోలీస్ ఎస్కార్ట్ ఉంటుంది, రాజమండ్రి నుంచి రాయవల్లూరు తీసుకుపోతారండి. మళ్ళీ రాయవల్లూరు నుంచి మద్రాస్ జైలు, మద్రాస్ నుంచి కడలూరు జైలుకి అలా తిప్పుతూ ఉంటారండి మనల్ని. కానీ బయటికి విడిచిపెట్టరండి. ఆ బయటికి విడిచిపెట్టడానికి ప్రక్రియలు ఇక్కడ చెప్పారండి. అదే సాధన. ఇప్పుడు మనం అందరం ఎక్కడ ఉన్నాం? జైల్లో ఉన్నాం. జైల్లో ఉన్నవాడికి స్వతంత్రం ఎలా ఉంటుంది? జైల్లో ఉన్నవాడికి స్వతంత్రం ఉండదు, స్వేచ్ఛ లేదు. అంతే మనకు స్వతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు. ఇప్పుడు ఇవాడు గుర్తులో పెట్టుకోండి, ఆ లోపల ఉన్న వస్తువు సద్వస్తువు స్వతంత్రమే ఉందని. ఇప్పుడు మీ కోళ్ళ ఉందనుకోండి, మీ కోళ్ళకి తిన్నంత తిండి పెడతారనుకోండి, బట్టలు కూడా ఆవిడ కోరిన బట్టలన్నీ కొనిస్తా, బట్టల షాపులో ఉన్న బట్టలన్నీ కొనిచ్చేస్తారనుకోండి, ఏమండి అన్నీ బాగా చూస్తారనుకోండి, కానీ ఎంతో కొంత స్వేచ్ఛ అసలు ఇవ్వరనుకోండి, ఆమె సంతోషించదండి. ఎప్పుడైనా సినిమాకి వెళ్ళాలనుకుంటుంది అనుకోండి, ఆయన ఆయంతుడు ఎక్కడైనా షికారుకి వెళ్ళాలనుకుంటుంది అనుకోండి, వెళ్ళొద్దు అంటారు అనుకోండి, మీరు ఈ తిండి పెట్టినది సంతోషించదండి. ఎందుకు సంతోషించదండి? అసలు వస్తువు స్వేచ్ఛదండి. అసలు వస్తువు స్వేచ్ఛ ఉంటుందండి. అది మనకు సత్యం తెలిస్తేనే కానీ ఆ స్వేచ్ఛ రాదనుకోండి. మామూలుగా అసలు వస్తువులో స్వేచ్ఛ ఉంది కాబట్టి ప్రతి మనిషి ఎంతో కొంత స్వేచ్ఛ కోరుకుంటాడు. శుభ్రంగా మీరు తిండి పెట్టినా, మళ్ళీ దూడకు తెలగ పిండి పెట్టేసినట్టు పెట్టినా, వాళ్ళకి కొంత ఏదో వాళ్ళు సరదాలు, వాళ్ళు ఆయన కూడా తిరగాలని, ఏదో సినిమాకి వెళ్ళాలని ఏదో సరదాలు ఉంటాయి కదా, సరదాలు ఆ స్వేచ్ఛ కొంచెం కోరుకుంటారు. మీరు తర్వాత 10 కోట్ల ఆస్తి ఇచ్చినా వాళ్ళకి ఇష్టం ఉండదని మీరు స్వేచ్ఛ ఇవ్వకపోతే ఎంత? ఆ స్వేచ్ఛని ఎందుకు కోరుకుంటున్నారండి? అసలు లోపల అసలు వస్తువు స్వేచ్ఛ కలదండి. దాని తాలూకు ఆ గుర్తులు మనకు తెలుస్తూ ఉంటాయి. ఆ స్వేచ్ఛ క్రమాలు ఉంటే పర్వాలేదు అన్న, క్రమం తప్పితే ప్రమాదం. అయితే ఇప్పుడు ఈ సత్కర్మ ఎందుకు చేయమంటున్నాడు అంటే అండి, మన భగవంతుడు మన సత్కర్మ ఎందుకు చేయమంటున్నాడు అంటే మన బుద్ధి క్రమం ఒకవేళ అంతకుముందు మన బుద్ధి క్రమంలో లేకపోతే సత్కర్మ చేయటం వల్ల బుద్ధి క్రమంలోకి వస్తుంది. అందుకు సత్కర్మ చేయమంటాడు. మన సత్కర్మ చేయకముందు మన బుద్ధి క్రమం లేదనుకోండి, సత్కర్మ చేశాక మన బుద్ధి క్రమంలోకి వస్తుంది, కండిషన్లో పడిపోతుంది. అయితే మీ కోడలను గదిలో పెట్టేసండి, అన్నం పెట్టేసి బట్టలు ఇచ్చేసి గదిలోంచి ఎక్కడికి బయటికి రాకండి, పాపం ఏంటి అన్నం సంతోషం ఉండదు, బట్టలు సంతోషంగా ఉండదు. అలా కొంతకాలం చూస్తుంది తర్వాత పిల్లి తిరగబడ్డట్టు తిరుగుతుంది. కొంతకాలం చూస్తున్నాడు, ఇది అత్తగారి మీద గౌరవం మామగారి మీద, తర్వాత తిరగబడుతున్నాడు, ఇల్లు అయినా తిరగబడుతున్నాడు. నీకు వాళ్ళు తిరగబట్టి అని చెప్పండి. అంటే ఇప్పుడు ఈ విషయం కాలక్షేపానికి చెప్పడం లేదండి. ప్రతి మనిషి మీరు వాడికి 100 కోట్లు డబ్బు ఇచ్చినా, మీరు వారసత్వంగా వాళ్ళకి మీకు మీ కోళ్ళకి 1000 కోట్లు మీరు ముట్ట చెప్పినా, అదేదో కొంత స్వేచ్ఛ ఉండాలి, కొంచెం స్వతంత్రం కోరుకుంటారు. ఎంతో కొంత అతిగా కాకపోయినా ఎంతో కొంత స్వతంత్రం కోరుకుంటారు. మేము అన్నం పెడుతున్నాం కదా, బట్టలు ఇస్తున్నాం కదా, గదిలో పడమంటూ ఉండలేరు. ఎంతో కొంత స్వతంత్రం కోరుకుంటారు. ఏం చేత అది ఆ బుద్ధి కలుగుతుంది? అసలు వస్తువు స్వతంత్రమైందండి, అసలు వస్తువు స్వతంత్రమైంది. అప్పుడు అసలు వస్తువు ఎలా ఉంటుంది? జైల్లో ఉన్నట్టు ఉండదు, ఫ్రీడమ్గా ఉంటుందండి. బుజ్జి రాబోయే ప్రవచనం జోగులపాలెం, ఈ నెల 31వ తేదీ జోగులపాలెంలో ప్రవచనం. ఆ రెండు చెప్తాం సార్, అన్నీ ఇప్పుడు చెప్పేద్దు, అన్నీ చెప్పేస్తే మొత్తానికి మర్చిపోతాం. ఇప్పుడు ఈ రెండు జ్ఞాపకం పెట్టుకోండి. ఈ నెల తర్వాత ఇంకోటి మీ సమాచారం మీకు ఇస్తున్నామంటే మిమ్మల్ని అందరినీ రమ్మని కాదండి, మీకు అనుకూలమైన వాళ్ళే రండి. అంటే ఈ రోజులు ఇన్ఫర్మేషన్ రోజులు అండి. అంటే ఇన్ఫర్మేషన్ ఉరికి మిమ్మల్ని అందరినీ రమ్మని కాదండి, దూరం అయితే మానేయండి, కానీ సమాచారం చెప్పాలండి. ఇప్పుడు జోరపాలెం దగ్గర ఉన్న వాళ్ళు ఇక్కడ ఎవరైనా కూర్చుంటారనుకోండి, వాళ్ళకి విషయం తెలుస్తుంది. ఇన్ఫర్మేషన్ కూడా అవసరం ఉండదు, సమాచారం ఈ రోజులే ఇన్ఫర్మేషన్ రోజులు అండి. రాబోయే ఈ నెల 31వ తేదీ మధ్యాహ్నం గీతాభవన్, జోలపాలెం గీతాభవన్లో ఈ నెల 31వ తేదీ. 5వ తేదీ పాలకోడేరు, ఫిబ్రవరి నెల 5వ తేదీ పాలకోడేరు రామాలయంలో. ఈ రాబోయే ఈ రెండు సభల గురించి భక్తులైన మీకు అందరికీ తెలియపరచటమైన ట్రాక్టర్ రెడీ చేసి ఉంచారటండి. ఆకివీడి వరకు వెళుతుందంటే అందరు వెళ్ళి ట్రాక్టర్ రెడీగా ఉంది, అందరు వెళ్ళి జాయిన్ అయ్యి వెళ్ళిపోండి. ఎక్కడికండి? ఆకివీడి వరకు. మీరెవరు బస్సుల కోసం